అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తమకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాదుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్న కంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. ശ്രീവത്സംഗം മഹോരസ്കം വനമാലാവിരാജിതം ശംഖചക്രധരം ദേവം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരും. ഓം ശ്രീ ശങ്കരാചാര്യവര്യായ നമഃ. ബ്രഹ്മാനന്ദപ്രദായകായ നമഃ. ഓം അജ്ഞാനതിമിരാദിത്യായ നമഃ. ഓം സുജ്ഞാനാം ബുധിചന്ദ്രമസേ നമഃ. ഓം വർണ്ണാശ്രമപ്രതിഷ്ഠാത്രേ നമഃ. ഓം ശ്രീമതേ നമഃ. ഓം മുക്തിപ്രദായകായ നമഃ. ഓം ശിഷ്യോപദേശനിരതായ നമഃ. ഓം ഭക്താഭീഷ്ടപ്രദായകായ നമഃ. ഓം സൂക്ഷ്മതത്വരഹസ്യജ്ഞായ നമഃ. കാര്യാകാര്യപ്രബോധകായ നമഃ. ഓം ജ്ഞാനമുദ്രാഞ്ചതകരായ നമഃ. ഓം ശിഷ്യഹൃത്താപഹാരകായ നമഃ. ഓം പരിവ്രാജാശ്രമോദ്ധത്രേ നമഃ. ഓം സർവസത്രസ്വതന്ത്രധ്യേ നമഃ. ഓം അദ്വൈതസ്ഥാപനാചാര്യായ നമഃ. ഓം സാക്ഷാച്ചങ്കരൂപധൃതേ നമഃ. ഓം ഷണ്മതസ്ഥാപനാചാര്യായ നമഃ. ഓം ത്രയീമാർഗപ്രകാശകായ നമഃ. ഓം വേദവേദാന്തതത്വജ്ഞായ നമഃ. ഓം ദുർവാദിമതഖണ്ഡനായ നമഃ. ഓം വൈരാഗ്യനിരതായ നമഃ. ഓം ശാന്തായ നമഃ. ഓം സംസാരാർണവതാരകായ നമഃ. ഓം പ്രസന്നവദനാംഭോജായ നമഃ. ഓം പരമാർത്ഥപ്രകാശകായ നമഃ. ഓം പുരാണസ്മൃതിസാരജ്ഞായ നമഃ. ഓം നിത്യതൃപ്തായ നമഃ. ഓം മഹതേ നമഃ. ഓം ശുചയേ നമഃ. ഓം നിത്യാനന്ദായ നമഃ. ഓം നിരാതങ്കായ നമഃ. ഓം നിസ്സംഗായ നമഃ. ഓം നിർമലാത്മകായ നമഃ. ഓം നിർമമായ നമഃ. ഓം നിരഹങ്കാരായ നമഃ. ഓം വിശ്വവന്ദ്യപദാംബുജായ നമഃ. ഓം സത്വപ്രധാനായ നമഃ. ഓം സദ്ഭാവായ നമഃ. ഓം സംഖ്യാതീതഗുണോജ്ജ്വലായ നമഃ. ഓം അർഹായ നമഃ. ഓം സാരഹൃദയായ നമഃ. ഓം സുധിയേ നമഃ. ഓം സാരസ്വതപ്രദായ നമഃ. ഓം സത്യാത്മനേ നമഃ. ഓം പുണ്യശീലായ നമഃ. ഓം സാഖ്യയോഗ വിചക്ഷണായ നമഃ. ഓം തപോരാശയേ നമഃ. ഓം മഹാതേജസേ നമഃ. ഓം ഗുണത്രയ വിഭാഗ വിധേ നമഃ. ഓം കലിഘ്നായ നമഃ. ഓം കാലകർമ്മജ്ഞായ നമഃ. ഓം തമോഗുണ നിവാരകായ നമഃ. ഓം ഭഗവതേ നമഃ. ഓം ഭാരതീജേത്രേ നമഃ. ഓം ശാരദാഖ്വാന പണ്ഡിതായ നമഃ. ഓം ധർമാധർമ്മ വിഭാഗജ്ഞായ നമഃ. ഓം ലക്ഷ്യഭേദ പ്രദർശകായ നമഃ. ഓം നാദബിന്ദുകളാഭിജ്ഞായ നമഃ. ഓം യോഗി ഹൃത് പത്മഭാസ്കരായ നമഃ. ഓം അതീന്ദ്രിയജ്ഞാന നിധയേ നമഃ. ഓം നിത്യാനിത്യ വിവേകവതേ നമഃ. ഓം ചിദാനന്ദായ നമഃ. ഓം ചന്മയാത്മയേ നമഃ. ഓം പരകായ പ്രവേശകൃതേ നമഃ. ഓം അമാനുഷചരിത്രാഢ്യായ നമഃ. ഓം ക്ഷേമദായിനേ നമഃ. ഓം ക്ഷമാകരായ നമഃ. ഓം ഭവ്യായ നമഃ. ഓം ഭദ്രപ്രദായ നമഃ. ഓം ഭൂരിമഹിമ്നേ നമഃ. ഓം വിശ്വരഞ്ജകായ നമഃ. ഓം സ്വപ്രകാശായ നമഃ. ഓം സദാധാരായ നമഃ. ഓം വിശ്വബന്ധവേ നമഃ. ഓം സുഭോദയായ നമഃ. ഓം വിശാലകീർത്തയേ നമഃ. ഓം വാഗീശായ നമഃ. ഓം സർവലോകഹിതോത്സുകായ നമഃ. ഓം കൈലാസയാത്രാ സംപ്രാപ്ത ചന്ദ്രമൗളി പ്രപൂജകായ നമഃ. ഓം കാഞ്ച്യാം ശ്രീചക്രരാജാഖ്യ യന്ത്രസ്ഥാപന ദീക്ഷിതായ നമഃ. ഓം ശ്രീചക്രാത്മക താടങ്ക തോഷിതാംബാ മനോരഥായ നമഃ. ഓം ശ്രീ ബ്രഹ്മസൂത്രോപനിഷദ്ഭാഷ്യാദി ഗ്രന്ഥകൽപ്പകായ നമഃ. ഓം ചതുർദിക്ചതുരാമ്നായ പ്രതിഷ്ഠാത്രേ നമഃ. ഓം മഹാമതയേ നമഃ. ഓം ദ്വിസപ്തതിമതോച്ഛേത്രേ നമഃ. ഓം സർവദിഗ്വിജയപ്രഭവേ നമഃ. ഓം കാഷായ വസനോപേതായ നമഃ. ഓം ഭസ്മോദ്ധൂളിത വിഗ്രഹായ നമഃ. ഓം ജ്ഞാനാത്മകൈകദണ്ഡാഢ്യായ നമഃ. ഓം കമണ്ഡലുലസത്കരായ നമഃ. ഓം ഗുരുഭൂമണ്ഡലാചാര്യായ നമഃ. ഓം ഭഗവത്പാദസഞ്ജകായ നമഃ. ഓം വ്യാസസന്ദർശനപ്രീതായ നമഃ. ഓം ഋഷ്യശൃംഗപുരേശ്വരായ നമഃ. സൗന്ദര്യലഹരിമുഖ്യ ബഹുസ്തോത്രവിധായകായ നമഃ. ഓം ചതുഃഷ്ടികളാഭിജ്ഞായ നമഃ. ഓം ബ്രഹ്മരാക്ഷസമോക്ഷദായ നമഃ. ഓം ശ്രീമന്മണ്ഡനവിശ്രാഖ്യ സ്വയംഭൂജയസന്നുതായ നമഃ. ഓം തോട്ടകാചാര്യസംപൂജ്യായ നമഃ. ഓം പത്മപാദാർച്ചിതാംഗിരികായ നമഃ. ഓം ഹസ്താമലക യോഗേന്ദ്രബ്രഹ്മജ്ഞാനപ്രദായകായ നമഃ. ഓം സുരേശ്വരാഖ്യ സച്ചിഷ്യ സന്യാസാശ്രമദായകായ നമഃ. ഓം നൃസിംഹഭക്തായ നമഃ. ഓം സദ്രത്നഗർഭഹേരംബപൂജകായ നമഃ. ഓം വ്യാഖ്യാസിംഹാസനാധീശായ നമഃ. ഓം ജഗത്പൂജ്യായ നമഃ. ഓം ജഗദ്ഗുരവേ നമഃ. ഓം ശ്രീമച്ഛങ്കര ഭഗവത്പാദാചാര്യസ്വാമിനേ നമഃ. 32వ రోజు కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతూ ఒక రోజున శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో గోవులు మేపుతూ భాండీరకమనే ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా అక్కడికి హఠాత్తుగా నారద మహర్షి వేంచేశాడు. శ్రీకృష్ణుడు ఇక దుష్ట శిక్షణ చేయడానికి, అందులో ముఖ్యంగా కంస సంహారం చేయడానికి సమయం వచ్చేసింది కనుక ఆయన శ్రీకృష్ణ పాదపద్మాలకి భక్తితో నమస్కరించాడు. ఇక్కడే ఒక పెద్ద సమస్య వస్తూ ఉంటుంది. నారదుడు చూస్తే సమస్త లోకాలకి గురువు, కనిపించే ప్రతి ప్రాణి నారదుడిని సద్గురువుగా భావిస్తుంది. అందులో ముఖ్యంగా నందాదులకి నారదుడు అంటే అపార గౌరవం. ఆ నారదుడు శ్రీకృష్ణుడి పాదాలకి, సరిగ్గా అప్పటికి కృష్ణుడి వయస్సు 8 ఏళ్ళు, 8 సంవత్సరాలు ఇంకా నిండలేదు పూర్తిగా, అలాంటి బాలుడి పాదాలకి నమస్కరిస్తూ ఉంటే ఈ నందుడికి యశోదకి వీళ్ళందరికీ ఒక రకమైన భయం. చంటి పిల్లవాడికి ఒక మహాత్ముడు పెద్దవాడు గురువు లాంటి వాడు నమస్కరించడం ఏమిటని. ఎన్ని మహిమలు చూపించాడు కృష్ణుడు, గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడే ఆయన పరమాత్మను అర్థమైంది. వీళ్ళందరినీ నిన్న కూడా చెప్పుకున్నాం, బ్రహ్మహ్రదంలో ముంచి యమునా నది మడుగులో ముంచి అక్రూరుడికి చూపించిన లోకం చూపించాడని నిన్నటి ఘట్టంలో మీరు అందరూ విన్నారు. అంత పరమలోకం చూపించినా, వైకుంఠం చూపించి హంసస్వరూపం చూపించినా మళ్ళీ భ్రమలో పడిపోతున్నారట. అంటే ఈ మాయ ఎంత ప్రమాదమైందో ఆలోచించండి. అనుక్షణం భాగవతం మహామాయా ప్రభావం వల్ల, విష్ణుమాయా ప్రభావం వల్ల ఆయన పక్కనుంటూ కూడా గుర్తిస్తూ మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఈ మరుపే మానవుణ్ణి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడానికి మూలకారకుండి చేస్తుంది. ఇందులోంచి బయటపడాలంటే ఏం చేయాలి? అయితే సంపూర్ణంగా శరణాగతిన్నా పొందాలి, లేదా ఆయనని ప్రేమిస్తే చాలట. నందాదులు ఎందుకు భ్రష్టులు కాలేదు అని అందరికీ అనుమానం వచ్చింది. నందుడికి యశోదకి కృష్ణుడి మీద ఉన్న అపార ప్రేమ భక్తి వల్ల, గోపికలకున్న అవ్యాజమైన ప్రేమ వల్ల ప్రేమ అన్నిటినీ జయిస్తుంది గనక, అజ్ఞానికి కూడా ప్రేమే చివరికి తరణోపాయం గనక, వాళ్ళకి జ్ఞానం లేకపోయినా వాళ్ళు ఎప్పటికప్పుడు కృష్ణుడి మాయలో పడుతున్నా ఆ ప్రేమ వల్ల మాత్రమే తరించారు. ఇంతటి ప్రేమ తక్కిన భక్తులకు లేకపోవటం వల్లే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువ జన్మలు ఎత్తవలసి వచ్చింది. మీరు చూడండి, ఎక్కడైనా నందుడికి యశోదకి దేవకి వసుదేవులకి వీళ్ళెవరికి మళ్ళీ పునర్జన్మ లేదన్నాడు ఆయన. ఇదే మరి ఇంతకంటే ఎక్కువ భక్తితో పూజించిన ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఉద్ధవుడికి కూడా మళ్ళీ పునర్జన్మ ఉందన్నాడు ఆయన. తెలుసిన దీన్ని బట్టి ఏం తెలుస్తుందన్నమాట, మన జ్ఞానము మన సాన్నిహిత్యం వీటన్నిటికంటే అపారమైన ప్రేమ భక్తి. భక్తిలో కూడా ప్రేమ భక్తి అంటారు, కల్మషము లేని ప్రేమ వారిది అందరిది కూడా. ఆ ప్రేమ వల్ల తరించారు. నందాదులు చూస్తూ ఉండగా నారదుడు స్వయంగా కృష్ణ పాదాలకి నమస్కరించి, ప్రభు మా అందరి సుకృతం వల్ల వైకుంఠాన్ని విడిచి ఈ గోపాల బాలకుడి రూపంలో అవతరించావు, అవతరించి ఎన్నో లీలలు చేశావు, ఇప్పటి వరకు నీ ద్వారా ఎంతోమంది మరణించారు, దుష్ట శిక్షణ చేసి వారిని అనుగ్రహిస్తూ ఉంటావు, వాళ్ళని నువ్వు శిక్షించకపోతే యుగయుగాలుగా నరకాల పాలైపోతారు, నువ్వు శిక్షించడం అంటే వాళ్ళని రక్షించడం కింద లెక్క. ప్రభు ఒక రాతిని బాగా ఉలితో చెక్కితే అది గుళ్ళో విగ్రహమై పూజలు అందుకుంటుంది, బండరాళ్ల వంటి ఎంతోమంది జీవుల్ని నువ్వు అలాగే ఉలితో చెక్కినట్టుగా నీ మహిమతో చెక్కి, అనగా వాళ్ళని శిక్షించి సంహరించి నీ పరంధామాన్ని ప్రసాదిస్తున్నావు. మరికొద్ది రోజుల్లో నీ చేతుల్లో కంసాదులంతా నశించిపోతారు, పూర్తిగా దుష్ట శిక్షణ చేస్తావు, నరుని ద్వారా అర్జునుడి ద్వారా 18 అక్షౌహిణీల సైన్యం మొత్తం నశించేలా చేస్తావు, తద్వారా భూభారం తొలగుతుంది. చాలా కాలం భూమి మీద ఉండి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చేసి నీ పరంధామానికి వెళ్ళిపోతావు, అటువంటి నీ పాదాలకి నమస్కారం. మరికొద్ది గంటలలోనో రోజులలోనూ అక్రూరుడు వచ్చి నీ దర్శనం చేసుకోబోతున్నాడు, ఆయన నీ పాదభక్తుడు, ఆయన్ని అనుగ్రహించు. మధురకి వెళ్ళు, మధుర నుంచి ద్వారకకి రాజధాని మార్చు, జరాసంధాదులు కూడా నశించేలాగా చెయ్యి. ప్రభు కలిపురుషుడి యొక్క ప్రభావం భూలోకాన్ని పట్టి పీడిస్తోంది, ఆ కలిప్రభావం నుంచి మళ్ళీ మానవుల్ని సంపూర్ణంగా ధర్మ మార్గంలోనికి మళ్ళించి రక్షించు అని పరిపరి విధాలుగా కృష్ణ వాసుదేవ అప్రమేయ వరద అని స్తుతించి అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ సాయం సంధ్యా సమయంలో పిల్లలందరినీ వెంటబెట్టుకుని గోవర్ధన పర్వతానికి చుట్టుపక్కల ఉన్న కొండ గుహల దగ్గర కాసేపు ఆటలాడదాం అన్నట్ట. ఎలాంటి ఆటలు? మీలో కొందరు గొర్రెలు అవ్వండి, కొంతమంది గొర్రెల కాపర్లు అవ్వండి, కొంతమంది దొంగలు అవ్వండి. దొంగలుగా ఉన్నవాళ్ళు గొర్రెల కాపర్ల కళ్ళు కప్పి గొర్రెల రూపం ధరించినటువంటి, అంటే గొర్రెల్లా నటిస్తున్నటువంటి పిల్లల్ని దాచాలి. మళ్ళీ అప్పుడు మేమిద్దరం బలరామకృష్ణులం వచ్చి ఆ దొంగల్ని పట్టుకుని గొర్రెల రూపంలో ఉన్న పిల్లల్ని విడిపిస్తాం. ఈ ఆట బాగుంటుందంటే బాగుంటుంది బాగుంటుంది అన్నారట. పంటలు వేసుకున్నారు, పంటల్లో మొదటిసారిగా ఓడిపోయిన వాళ్ళందరూనేమో దొంగలయ్యారు, రెండోసారి ఓడిపోయిన వాళ్ళు గొర్రెలయ్యారు. వీళ్ళిద్దరికీ గొర్రెల కాపర్లు. అప్పటి నుంచే నువ్వు నా కాపరివి అనే పదాలు మన భాగవతంలో కొట్టేశారు వీళ్ళంతా. రోజు ఎక్కడ చూసినా సరే మాయిదారి గొర్రెలు కాపరి. ఈ దిక్మాల గొర్రెల పదం ఎక్కడి నుంచి పుట్టించారా అనుకునేవాడు నేను. ఎక్కడో భాగవతంలో గొర్రెల కింద కాసేపు మూర్ఖుల చేత ఆడిస్తే పరమమూర్ఖులంతా కలిసి పెర్మనెంట్గా వాళ్ళు గొర్రెలు అయిపోయారు. ఏమిటో ఈ శబ్దం, అపశబ్దం, హాయిగా గోశబ్దం లాంటివి వాడమన్నమాట. గొర్రెలు అన్ని జీవులు పరమాత్మ స్వరూపాలే, కానీ శాశ్వతంగా వాటిని వాడుతున్నాం అంటే ఇంకా మనకు అజ్ఞానం మీద దృష్టి ఉందని అర్థం అన్నమాట. సరే, మొత్తం మీద పిల్లల్లో కొందరు గొర్రెలు అయ్యారు, కొందరు గొర్రెల కాపరులు అయ్యారు. శ్రీకృష్ణుడు బలరాముడు మాత్రం వీళ్ళని పట్టుకునేవాళ్ళు అయ్యారు, కొంతమంది దొంగలు అయ్యారు. ఈలోపు మయుడు అని ఒక దానవుడు ఉన్నాడు. ఆ మయుడి పెద్ద కొడుకుల్లో పెద్దవాడి పేరు వ్యోముడు అంటారు, వ్యోమాసురుడు. వాడు మహామాయావి, కంసుడికి వాడికి బాగా స్నేహం. అందుకని మయసభని పాండవులకు కూడా కట్టించిన దానవశిల్పి మయుడు యొక్క పెద్ద కొడుకు వ్యోమాసురుడు ఒక గొల్ల పిల్లవాడి వేషం వేసుకుని దొంగల గుంపులో చేరాడు. చెప్పానుగా, కొంతమంది పిల్లలు దొంగలు, కొంతమంది గొర్రెలు, కొందరు గొర్రెల కాపర్లు. అందులో వీడు కావాలని దొంగల్లో చేరి ఈ పిల్లల్ని దాచేటప్పుడు ఏం చేసేవాడు, గొర్రెలుగా నటిస్తున్న పిల్లల్ని 5-6 10 మందిని భుజం మీద వేసుకోవడం, మహావేగంగా పారిపోవడం. ఆ గోవర్ధన పర్వతానికి చివరిలో పెద్ద కొండ ఉన్నది, ఆ కొండకు ఒక గుహ ఉంది. ఆ గుహలోకి వీళ్ళు పారేసి బయట బండరాయి అడ్డం పెట్టేవాడు, మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ కొంతమందిని పట్టుకుపోయేవాడు. కేవలం చతుష్పంచావశిష్టం బుగా 4-5 మాత్రం మిగిలారట పిల్లలు, మిగతా పిల్లలందరినీ కొండ గుహలోకి తోసేశాడు. బయట పెద్ద బండరాయి అడ్డం పెట్టాడు. అడ్డం పెట్టి ఇంకా ఆఖరిగా మిగిలిన 4-5 కూడా పట్టుకుపోవడానికి మళ్ళీ వచ్చాట. శ్రీకృష్ణుడు చూసి, ఓరి నిశాట, గజదొంగ అంటే నువ్వేరా, అసలు వెన్నదొంగని నేను, అందరి యొక్క హృదయాల్ని దొంగతనం చేసే దొంగని నేను. అటువంటి వెన్నదొంగ యొక్క మనస్సుని కూడా కనిపెట్టకుండా నా కళ్ళు కూడా కప్పి దొంగతనం చేస్తున్నావంటే నువ్వు నన్ను మించిన గజదొంగ వీరు, అసలే నేనే పెద్ద దొంగని అన్నాడు ఆయన. అయితే ఆయనకి వాడికి తేడా ఏమిటంటే ఆయన మన హృదయాలని దొంగతనం చేస్తాట, ఆపదలని దొంగతనం చేస్తాట. రాముడు కృష్ణుడు కూడా దొంగలేశమండి, ఇలా అన్నామని 24 చూసేవాళ్ళు, ఇదిగో పద్మాకర్ గారు ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు అని మళ్ళీ రేపటి నుంచి వేస్తారు కదా, ఇవ్వనండి అది కూడా మంచిదే, ఏం గొంపమొలగదు. ఎందుకు చెప్తానంటే రాముడు కృష్ణుడు దొంగలని ఎందుకన్నారు, నేనల్లా, రాముడు దొంగ అని వాల్మీకి అన్నాడు. ఎటువంటి దొంగ, మంచి దొంగ, ఆపదాం అపహర్తారం. అపహర్త అంటే దొంగ. దేనిని దొంగతనం చేస్తున్నాడు, ఆపదలని దొంగతనం చేస్తున్నాడు. మన కష్టాలు వస్తాయిగా, ఈ కష్టాలన్నీ ఎత్తుకుపోతాడు రాముడు, దాని బదులు దాతారం సర్వ సంపదం, సంపదలు ఇస్తాడు. కాబట్టి రాముడు ఎంత గొప్ప దొంగ. ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాట, మన హృదయములను అపహరిస్తాట. కేవలం గోపీ మానస చోరుడే కాదు, జీవులందరి యొక్క హృదయాలను అపహరించి మనం ఆయన కథ వినగానే మన మనస్సుల్లో దూరి మన మనస్సులు ఎత్తుకుపోతాడు. అనగా మన మనస్సులు ఎప్పుడూ ఆయనలో లీనం చేసుకుంటాడు. పరమాత్ముడు మన మనస్సుల్ని తన మనస్సులో కలుపుకునే గొప్ప అద్భుతమైన దొంగ. అందుకని కృష్ణుడి కంటే గొప్ప చోరుడు మరొకడు లేడు. అసలు నిజం చెప్పమంటారా, ప్రాతర్ ద్యోత ప్రసంగేన, ఉదయం పూట ఎప్పుడూ కూడా జోదంతో మొదలెట్టాలట మన రోజు. ఉదయం పూట జోదం జోదం అనుకుంటూ లేవాలి. వేదం కాదు చదవలసింది, జోదం. ఇదేంటండి గురువుగారు, మీరేదో వేదం గురించి చెబుతారంటే జోదం గురించి చెప్పారంటే, జ్యోత ప్రసంగం అంటే మహాభారతం. అంటే లేవగానే భారతాన్ని తలుచుకో, ఎందుకంటే భారతం ప్రధాన ఘట్టం అంతా ద్యోతం గనక అని వ్యాసులు వారు, ప్రాతః ద్యోత ప్రసంగేన, లేవగానే నువ్వు ద్యోత ప్రసంగముతో లెమ్ము, అనగా నీవు భారతముని తలుచుకుని నిద్రలే, లేవగానే భారతాన్ని తలుచుకో. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్నం పూట ఆడవాళ్ళని తలుచుకుంటూ పనులు చేయి. స్త్రీ ప్రసంగం అంటే ఏమిటనమాట, సుస్పష్టంగా ఈ పాటికి మీకు అర్థమైపోయింది. రామాయణం అంతా స్త్రీ చుట్టూ తిరిగింది, సీతాదేవి చుట్టూ తిరిగింది. స్త్రీ అనే శబ్దమునకు సీత అని అంతరార్థం. అసలు స్త్రీ అంటే కేవలం సీత, ఇంకెవరు కాదని చెప్పారు వేదాల్లో. కాబట్టి మధ్యాహ్నం పూట రామాయణాన్ని తలుచుకో. రామాయణం ఎప్పుడు మధ్యాహ్నం చదివితే పుణ్యం, ఉదయం పూట భారతం పుణ్యం. ఇంకా రాత్రవు చోర ప్రసంగేన, అసలు రాత్రిపూట దొంగతనంతో మొదలెట్టాలట. ఇదిగో మనం చేస్తున్న పని అదే. ఏ చోరుడు, నవనీత చోరుడు, జీవ చోరుడు, గోపికా చోరుడు, మానస చోరుడు. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మని కథతో రాత్రిపూట గడుపు. రాత్రవు చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం, అంటే మీలాంటి పండితులకి బుద్ధిమంతులకి కాలం ఇలా గడుస్తుంది, ఈ మూడు చెయ్యండి అని శాస్త్రం. అందువల్ల ఎప్పుడు కూడా రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి భాగవతాన్ని, మధ్యాహ్నం పూట పనుల్లోకి వెళ్ళేటప్పుడు రామాయణాన్ని, ఉదయం పూట లేవగానే భారతాన్ని పెద్దలు తలుచుకుంటారు. మహానుభావులైన శంకరాచార్యులు వారు ఈ పని చేయమని స్వయముగా శిష్యులకి చెప్పారు. తోటకాచార్యుడి చేత ఆ పని చేయించారు కూడా. ఇంతెందుకు, జోషిల్ మఠమని మనకి బదరీ దగ్గర ఉన్నది, అక్కడ ఈ మూడు చేసిన వాళ్ళు మాత్రమే పీఠంలోకి అడుగు పెట్టండి అని శాసించారు ఆయన. అంటే లేవగానే భారతాన్ని తప్పక మీరు తలుచుకోండి, మధ్యాహ్నం రామాయణాన్ని తలుచుకోండి, పడుకునే ముందు ఒకసారి మళ్ళీ ఈ భాగవతాన్ని గుర్తుకు తెచ్చుకోండి, ఇలా యావజ్జీవితం గడిపిన వాడు తప్పక పరమాత్మ సంపూర్ణ అనుగ్రహం పొందుతాడు. ఇటువంటి జీవుల హృదయాలను అపహరించే గొప్ప దొంగనైన నాకే తెలియకుండా మా పిల్లల్ని ఎత్తుకుపోతావా, రారా, ఇంకా నలుగురు ఐదుగురు మిగిలారుగా, వాళ్ళని, నన్ను, మా బలరాముడిని కూడా పట్టుకెళ్ళి కొండగుహలో దాచు అని అమాంతంగా కృష్ణుడు మీదకొచ్చి వాడిని గట్టిగా పట్టుకోగానే వాడు కొండంత రాక్షస రూపం ధరించి ఒక్కసారి కృష్ణుడు అలా విధిలించి కొట్టబోయాడు. కానీ ఒక్కసారి కృష్ణుడి చేతిలోకి వెళ్ళినటువంటి వాడు ఎంత గింజుకున్నా, అంత శరీరము ధరించిన, కొండంత బండంత శరీరం ధరించిన, ఎంత గింజుకున్నా కృష్ణుడి యొక్క పట్టు నుంచి తన శరీరాన్ని విడిపించుకోలేకపోయాట. అప్పుడు వాడు గజగజలాడిపోయి, అనవసరంగా దొరికిపోయాను ఎవరా, ఇంత రాక్షస రూపంతో ఉన్న నాకు ఈ కృష్ణుడు లెక్క అనుకున్నాను, ఈ కృష్ణుడు లెక్క కాదు చిక్కులు పెట్టేటట్టున్నాడు అని అమాంతంగా వదిలించుకుపోవడానికి కితకితలు పెట్టాట కృష్ణుడికి. కృష్ణుడు కితకితలకిన్ని తన్నులకి లొంగుతాడా, వాడి శిరస్సు మీద ఒక్క దెబ్బ కొట్టి వాడి తలకాయని కాస్త మళ్ళీ పోతనగారు రాశారు, దోస పండు పగలు కొట్టాడు, పగలు కొట్టారట. అబ్బాబ్బా కొంతమంది దోసకాయ పచ్చడి చేస్తాను, నేను ఒక ఆవిడ చేసింది అనాథాశ్రమం, అదేదో వృద్ధాశ్రమం అన్నదాన సత్రానికి, అసలు ఒక్కొక్కటి చేతి వంట అంటారనమాట. ఆ దోసకాయ పచ్చడి పగిలినట్టుగా మొత్తం మీద వీడి తలకాయ పగిలిందిట. ఇలా అన్నానని రేపటి దోసకాయ తేకండి మళ్ళీ అందరూ, ఆవిడ బాగా చేసిందని మెచ్చుకున్నాం కదా అని మాట వరసు ఏదన్నా అందామంటే నాకు వేదిక మీద భయం అనమాట. ఇది వేదిక, ఆచితూచి మాట్లాడాలి. ఏదన్నా గురువు గారు బాగుంది అన్నారా, మర్నాటికి తలకో దోసకాయ పట్టుకొచ్చారంటే ఈ దోసకాయలతో నేను ఏలూరు ఎక్కడికి ఎడతాను, నాకు మీ భక్తి చాలు, ఈ దోసకాయలు, ఈ పుచ్చకాయలు, ఈ కొబ్బరి బండాలు నాకు ఏం అక్కర్లా, మీ మనస్సు చాలు. అలాగని ప్రేమతో ఇస్తే నేను కాదని అనలేకపోతున్నాను, అందుకే చెబుతున్నాను. నిజం చెప్పాలంటే మీరు పట్టుకొచ్చేవన్నీ నేను అరటిపళ్ళు లేకపోతే బత్తాయికాయలు ఏం చేస్తాను, పిల్లలకే పంచిపెట్టిపోతాం కదా. మీరు చేయవలసిన పని ఒక్కటే ఒకటి, అత్యంత శ్రద్ధతో రోజు ప్రారంభంలో రండి, అష్టకం చదువుతున్నప్పుడు మీరు గొంతు కలిపి చదవండి. ఈ అష్టోత్తర శతనామాలు శంకరాచార్యులు వారు అంటే మాటలు అనుకుంటున్నారా, శంకర శంకర సాక్షాత్తు సాక్షాత్తు శివుడు, ఆయన 108 నామాలు చదువుతున్నారంటే మీ మనస్సులో జగద్గురువైన శంకరాచార్యులు నిత్యం కొలువై ఉంటారు. ఆ మాట పద్మపాదులు వారు చెప్పిన మాట. శంకరాచార్యులు వారు ఎన్ని పర్యాయాలు సాక్షాత్కరించారో నా మనస్సులో మీకు చెబితే అర్థం కాదు. అది మీరు కూడా అనుభవించాలంటే ఆ 108 నామాలు శ్రద్ధగా చదవండి. ఎలా విడదీయాలో చెబుతున్నాను కదా. ఉదాహరణకి ద్విసప్తతి తమ అని చదివేవారు మొదట్లో మీరు కాదు, ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః. సప్తతి అంటే 70, ద్విసప్తతి అంటే 270, అంటే 140 మతాలు ఉన్నాయట మన దేశంలో అప్పట్లో. ఈ 140 ఆచారాలని వాటిని నరికి ఉన్నదల్లా అద్వైతం గొప్పది, శివకేశవులకి అభేద తత్వం, జీవాత్మ పరమాత్మ ఒకటే అని నిరూపించిన వాడైన. అంటే పిచ్చి పిచ్చి మతాలే చెప్పేది, పిచ్చి పిచ్చి ఆచారాలు చాలా ఉండేవి ఆ రోజుల్లో. 140 రకాల మతాలని ఖండించి ఆయన అద్వైతాన్ని స్థాపన చేశాడు. అందుకని ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః. ఇలా ఎక్కడికి ఎలా విడదీయాలో తెలిసి అర్థం తెలుసుకుంటే అసలు ఒక్కొక్క అర్థం ఎంత అందంగా ఉంటుందండి. అది అందులో ఆయన కాంచీలో శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠ చేశాడని ఉంది ఒక నామం, చూసారా. ఇవన్నీ మీకు కూడా అర్థమవుతూనే ఉంటాయి, అవి తెలుసుకుని చదువుతూ ఉంటే ఆ పరమాత్ముడు జగద్గురుడు కృష్ణస్వరూపుడు శివస్వరూపుడు అన్నీ ఆయనే, మన హృదయంలో ఉండి మనల్ని రక్షిస్తాడు. ఇలాంటివి చెయ్యండి. భక్తితో చివరిన వెళ్ళేటప్పుడు గోవిందస్మరణ చేసుకుంటూ వెళ్ళండి. ప్రసాదం మీద ఒకేసారి దాడి చేసి ప్రసాదం బడ్డీ పడగొట్టకుండా మెల్లిమెల్లిగా క్యూలో వెళ్ళండి. ఎక్కడన్నా చెత్తా చెదారం కనపడితే తీసేయండి. ఆవులకి పనికిమాలిన పదార్థం కాకుండా పవిత్ర పదార్థం పెట్టండి. నన్ను అడిగితే ఆవులకి మీరు తిండి పెట్టడం కంటే ఆవులకి డొనేషన్గా డబ్బు ఇవ్వడం చాలా మంచిదండి. నిజం చెప్తున్నాను, నా మనస్సు నాకు చెప్పిన మాట. ఏదో తోటకూరో లేకపోతే బెల్లమో పట్టుకొచ్చి వాటిని బలాత్కారంగా తినిపించి అందులో కెమికల్స్ ఉంటే వాటికి ప్రమాదం తెచ్చిపెట్టే కంటే హాయిగా మీకు తోచింది, మీకు ఎంత తోస్తే అంత బెల్లానికి 100 రూపాయలు ఖర్చు అయింది, ఆ 100 రూపాయలు ఆ గో సంరక్షణకు డొనేషన్ ఇవ్వండి. దానికి ఏం పెట్టారో వాళ్ళు చూసుకుంటారు. ఎవరి పని వాళ్ళు చేయడం మంచిది గుర్తుపెట్టుకోండి. గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడే ఎత్తుతాడు, ఆవుల్ని ఇంకోడే పోషిస్తాడు, పద్మాకర్ గారు పురాణమే చెబుతాడు. కాబట్టి నాకు గోవుకి ఏం పెట్టాలో నాకేం తెలుస్తుంది, నాకు నచ్చింది కదా అని నాకు పులిహార ఎవరో ఇచ్చారట, ఆ పులిహార బస్తా పట్టుకొచ్చి దానికి పెడితే చచ్చిపోతుంది పాపం గోవు. అలా పిచ్చి పిచ్చి ఆహారం పెట్టకూడదు. కాబట్టి ఈ గొడవ అంతా ఎందుకు, అందుకే గో సంరక్షణలో చాలా చోట్ల ఎక్కువ మంది చెప్పేది ఏమిటంటే మీరు ఆహారములు పట్టుకురాకండి, మీకు నచ్చితే తోచింది ఇవ్వండి, లేకపోతే మాట్లాడుకోరుకోండి. ఎందుకు వచ్చినా అన్నీ పెట్టడం వాటికి? ఈ సూచన పాటించండి, ఇవి పాటిస్తే నాకు గొప్ప దక్షిణ ఇచ్చినట్టు అవుతుంది, అంతకు మించి నాకేం అక్కర్లా. మీరు పట్టుకొచ్చే బస్తాల కొద్దీ ఈ పళ్ళు లేకపోతే దోసకాయలు నాకు అక్కర్లా. కానీ నిన్న దోసకాయ పచ్చడి చేసిన వాడు ఎవరో మాత్రం, ఆవిడకి మాత్రం శుభాశీస్సులు ఇస్తున్నాను. మొత్తం మీద ఎందుకు చెబుతానంటే, వాడి తలకాయ మీద దెబ్బ కొట్టగానే పండిన దోసకాయ పగిలినట్టుగా పగిలిపోయిందిట. ఈ విధంగా వ్యోమాసురుణ్ణి సంహరించి శ్రీకృష్ణుడు కొండగుహ దగ్గరికి వెళ్ళి ఎడమకాలితో కొండగుహకి అడ్డంగా పెట్టిన బండరాయిని ఒక్క తన్ను తనితే ఆ బండరాయి కూడా మళ్ళీ ముక్కలు ముక్కలైపోయింది. ఆ ముక్కలైనప్పుడు దాన్ని ఏమన్నారో తెలుసా, గర్గ సంహితలో గర్గభాగవతంలో దోసకాయ బాగా పడితే లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయట, దోసకాయ గింజలు అలా అలా వెదతల్లబడినట్లుగా ఆ బండరాయి ఇంతంత ముక్కలై తునాతురకలై పడింది అన్నారట. ఆ విధంగా రాతిని పగలగొట్టి లోపల పాపం దిక్కుతో అచ్చక కృష్ణ కృష్ణ అని అలమటించి ఏడుస్తున్నటువంటి పిల్లలందరినీ బయటికి తీసుకొచ్చాడు. కృష్ణుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఏ కష్టము ఉండదు. ఈ విధంగా వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చి రక్షించి మళ్ళీ తాను సర్వ లోకోద్ధర్త అనిపించుకున్నాడు కృష్ణుడు. ఇక అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడిని తీసుకురావడం కోసం బృందావనం ప్రయాణం అయ్యాడు అక్రూరుడంటే. అక్రూరుడికి నిజంగా దాదాపుగా కంసుడు అక్రూరుణ్ణి పిలిచి, నాయన అక్రూరరా నువ్వు బృందావనానికి వెళ్ళు, నీ రథంలో బలరాము కృష్ణుల్ని తీసుకునిరా, తక్కిన వాళ్ళందరినీ ఆహ్వానించు అని చెప్పినప్పటి నుంచి నిద్ర పట్టడంలా సక్రమంగా. ఎందుకు నిద్ర పట్టడం లేదంటే అనారోగ్యం వల్ల కాస్తమా, శ్రీకృష్ణుణ్ణి చూడబోతున్నాననే పరమానందం వల్ల బ్రహ్మానందం వల్ల ఆయనకి సరిగ్గా నిద్ర పట్టలేదట. భగవద్ దర్శనం అవుతుందంటే మహాత్ములు నిద్రపోరు. భక్త తుకారాం జీవిచరిత్రలో చెప్పారు, తెల్లవారితే గరుడ వాహనం వస్తుంది వచ్చేయమంటే భక్త తుకారాంకి ఆ రాత్రికి నిద్ర పట్ల. అర్ధరాత్రి వాళ్ళ భార్యను లేపి, రేపు గరుడ వాహనం వస్తోంది, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను, నువ్వు నా భార్య వస్తావా అంటే మీ మొహం పడుకోండి, గరుడ వాహనం వస్తే పైన అలా అలా తిరిగి రండి అంది పాపం. తిరిగేసి మళ్ళీ వస్తాడు అనుకుని ఆవిడ ఏమనుకుంది, ఎప్పుడు మా ఆయన ఏవో పిచ్చి దోహలండు అలా వాగుతూ ఉంటాడు, ఏదో ఉపన్యాసం చెప్పినట్టు చెప్పినడుతున్నాడు, నాకు కూడా ఉపన్యాసం చెబుతున్నాడు అనుకున్నది. ఇది ఉపన్యాసం కాదు ఉపరి సన్యాసం అని తెలియదు పాపం. తెల్లారితే ఆయన వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఏడ్చింది ఆవిడ. ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆఖరిసారి రాసుకున్నాడనమాట, ఆ రాత్రంతా నాకు 12 కలొచ్చింది, తెల్లవారి వరకు కూడా నిద్ర పట్టలేదు, ఆఖరిసారి రాస్తున్న గీతాలు అని 3 రాశాడు ఆయన. అందరికీ కూడా రామ్ రామ్ చెబుతూ, ఎవరి ఎడలైనా నేను పొరపాటు చేసి ఉంటే క్షమించండి, మళ్ళీ ఈ మానవ శరీరంతో భూమికి రాను, కాబట్టి మీ అందరికీ కడసారి వందనం అన్నాడు ఆయన. త్యాగరాజు కూడా అంతే, రాముళ్ళు కలిసిపోయే ముందు తరలిపోతాం మాపై దయ వంచండోయ్, మళ్ళీ జన్మానికి రాము మదిలో వంచండోయ్ అంటాడు ఆయన. ఆయన సొంతంగా రాసుకున్న మాటలవి, తరలిపోతున్నాం మా మీద దయ ఉంచండి, మళ్ళీ జన్మానికి రాము మాపై దయ వంచండి మదిలో వంచండోయ్ అంటాడు ఆయన. ఎప్పుడైనా భగవద్భక్తులకి భగవద్ దర్శనం అవుతుందంటే ఆయనలో కలిసిపోతున్నాం అనుకున్నప్పుడు ఏదో తెలియని అవ్యక్తమైన ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం వల్ల నిద్ర రాదు, అది నిజమైన సమాధి స్థితి. నిద్రా సమాధి కాదు, సమాధి స్థితి అంటే పరమాత్మ యందు మనస్సు సంపూర్ణముగా లగ్నమైనప్పుడు కలిగే ఆనందం. ఆ ఆనందం వల్ల లౌకికమైన నిద్ర, కంటికి రెప్పపడి నిద్ర రాకపోవటమే అసలు సమాధి అంటే. ఆ సమాధిలో గడిపాడు ఆయన. తెల్లవారింది, అది త్రయోదశి. అందువల్ల ఆ త్రయోదశి పూట చతుర్దశికెళ్ళా వచ్చేయాలి. అందుకని ఏం చేశాడు, త్రయోదశి పూటే ఉదయం బయలుదేరాడట. హాయిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి మెడలో దండలు వేసుకుని చందనం పూసుకుని ఇక 4 పూంచిన మంచి దివ్యరథాన్ని, కంసుని రథాన్ని తీసుకుని, అది కూడా కంసుడి రథమే, ఆయనకు సొంత రథం లేదు అప్పటికీ, అది తీసుకుని మెల్లిగా తోలుకుంటూ బృందావనానికి ప్రయాణమయ్యాడు మధుర నుంచి. ఆ దారిలో వెడుతున్నంతసేపు ఆయనకి ఏదో తెలియని పులకెంతే, ఆహా మరి కాసేపట్లో నేను బృందావనానికి వెడుతున్నాను, శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చెయ్యబోతున్నానంటూ పులకించిపోయాడు ఆయన. ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులర్హులకు ఈబడెనో తొలి బామునందు, నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునీంద్రులు యోగ దృష్టుల పట్టగలే, నీశ్వరుని బ్రహ్మమయు హరి చూడగల్గెడిన. ఆహా నా పూర్వజన్మలో ఏం తపస్సు చేశాను, లేక ఏ మహానుభావుడో పురాణం చెబుతూ ఉంటే శ్రద్ధగా విన్నానేమో. ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా, ఎట్టి తపంబు చేయబడే, పూర్వభవము అంటే పూర్వజన్మ, ఈ జన్మలో కాదు పూర్వజన్మలో నేను మహాతపస్సు చేసి ఉంటాను. రెండో మాట, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఏ భాగవత పురాణాన్ని శ్రద్ధగా విన్నానో, భగవంతుని చరిత్ర శ్రద్ధగా విడిచిపెట్టకుండా, ఉన్న ఊరు విడిచిపెట్టకుండా వింటే వాడికి తప్పక కృష్ణ దర్శనం అవుతుందని ఒకటికి రెండు సార్లు చెప్పాడు వేదవ్యాసుల వారు. ఆఖరు రోజున భాగవత మహిమ చెబుతాను ఫలశ్రుతి, అందులో చెప్పారు 7 ఏళ్ళు 49 రోజుల పాటు సప్త సప్తాహములు చేసుకుని కొంతమంది భాగవతం విన్నారట. ఆఖరు రోజున స్వయముగా శ్రీకృష్ణ పరమాత్మ చతుర్భుజుడై వచ్చి దర్శనమిచ్చి వాళ్ళని పట్టుకుపోయాడని ఉంది. అంత శ్రద్ధగా విన్నారు వాళ్ళు. శ్రద్ధ మనకు కావాలి. ఆ శ్రద్ధతో భాగవతం వింటే మాత్రం కృష్ణ దర్శనం అవుతుంది. ఒక్కసారి విన్నా అవుతుంది, కాకపోతే మన శ్రద్ధ. 7 సార్లు వాళ్ళ అదృష్టం బాగుండి విన్నారు. అందుకే ఇక్కడ అక్రూరుడు అంటున్నాడు, నేను పూర్వజన్మలో పురాణమును శ్రద్ధగా విని ఉంటాను. ఇంకా మూడవది ఏమిటి, నా ధనాన్ని, పవిత్రమైన డబ్బుని ఏ మహానుభావుడికి దానమిచ్చానో, అర్హత కలిగిన వాడికి వాళ్ళు మళ్ళీ. ఇప్పుడు తాగుబోతాడికి ఇస్తే ఉంది, పట్టుకెళ్ళి శుభ్రంగా 100 రూపాయలు ఇస్తే 5 నిమిషాల్లో గుడుం కనిపిస్తాడు. దానివల్ల డబ్బిచ్చి అవతల వాడికి ఆరోగ్యం పాడు చేసిన వాళ్ళం అవుతున్నాం, వాడి కుటుంబాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతున్నాం. వ్యసనానికి డబ్బిస్తే ప్రమాదం. మనం ఇచ్చే డబ్బుని ఓ ఏ టెర్రరిస్టో గొడ్డలకో కత్తికో బాంబుకో వాడితే అది దుర్వినియోగం కదా. అందుకని ఏమన్నాడు, ఎట్టి ధనంబులు అర్హులకు ఈబడెనో తొలిబామునందు, అర్హత కలిగిన వారికి, మంచి పనులకు ఉపయోగించే వాళ్ళకి పూర్వజన్మలో ఇచ్చానేమో. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. కృష్ణుణ్ణి చూడాలంటే ఏమి చెయ్యాలి, అక్రూరుడు చెప్పాడు, 1 తపస్సు, 2 భాగవతం వినడం, 3 మన డబ్బుని మహాత్ములకి దానం చేయడం. ఈ మూడు చేసిన వాడు ఈ జన్మలో చేస్తే వచ్చే జన్మలో దర్శనం అవుతుంది అది కూడా. అందుకే తొలిబామునందు, నా పూర్వజన్మలో చేసి ఉంటాను, అందుకే ఈ జన్మలో ఇప్పుడు కృష్ణుడు చూడబోతున్నాను. లేకపోతే నేనెక్కడ వివేక విహీనుణ్ణి, పెద్దగా తెలివి లేనివాణ్ణి, పండితుణ్ణి కాను, నేనే వ్యాసుణ్ణా నారదుణ్ణా, ఏదో మా నాన్నగారి ద్వారా కాస్త సంస్కృతం చదువుకున్నానంతే. ఈ మాత్రమునకి ఆదిమునులు యోగ దృష్టితో చూడలేని కృష్ణుణ్ణి చూడబోతున్నాను. యోగేశ్వరేశ్వరుడు సమాధి స్థితిలోకి వెళ్ళి దర్శించలేని కృష్ణుణ్ణి మరికొద్దిసేపట్లో చూడబోతున్నాను. ఆయన బ్రహ్మమయుడు, అవ్యయుడు, ఆ ఈశ్వరుణ్ణి చూడబోతున్నాను. సందేహం లేదు, ఆయన కరుణాస్వరూపుడు గనక నాకు ఈరోజు తప్పక దర్శనమిస్తాడు. పండితులు అని ఎవరిని అంటామో తెలుసా, పండితులు అంటే శ్రీకృష్ణుడి పాదాల మీద తలపెట్టి నమస్కరించేవారు. సాష్టాంగ పడితే వాడిని పండితుడు అంటారండి. భగవంతుడు ఎదురుగుండా కనపడినప్పుడు, సద్గురువు ఎదురుగుండా కనపడినప్పుడు ఓపిక తెచ్చుకుని సాష్టాంగపడి ఈ తలపట్టికెళ్ళి ఆయన పాదాల మీద పడితే వాడిని పండితుడు అంటారని భాగవతం చెబుతున్నది. ఇప్పుడు చెబుతున్న పద్యం అదే. సూరులు అంటే పండితులు. సూరులు అన్నప్పుడు సీతలో ఉన్న సూరు అయ్యాలి. అలా కాకుండా శ్రీరాముడిలో సూరు వస్తే అప్పుడు వీరులు అనే శబ్దానికి వాడతాం. పరాక్రమం కలిగిన వాడేమో సూరులు, అది శ్రీరాముడిలోని తాళవ్యం. సీతలో ఉన్న సాని దంత్యం అంటారు, దంతాలతో పలుకుతాం గనక. ఆ సూరులు రాస్తే పండితులు అని అర్థం అన్నమాట. అందుకే అక్షరంతో మారిపోయింది మొత్తం, శబ్దం అదే కానీ అక్షరం మారడంతో ఉచ్చారణలో పిసర తేడా వస్తుంది, అర్థం మారిపోతుంది. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాద నఖ ప్రభావళిల్జేరి భవాంధకారముల చెక్కక దాటు దురట్టి దేవరం వైరము తోడనైన పిలువన్ ననుబల్చి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని బోలు సఖుండు కల్గునే. ఏ పండితులు ఎంతో భక్తితో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన 2 కాళ్ళని చేత్తో పట్టుకుని ఈ తల పట్టుకెళ్ళి ఆయన పాదాల మీద పెడతారు. శ్రీకృష్ణుడి కాళ్లకున్న గోళ్ళు ఒక్కొక్క గోరు ఒక్కొక్క సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ గోళ్ల మీద నుంచి వస్తున్న సూర్యకాంతి వంటి కాంతి నమస్కరించిన వాళ్ళ నెత్తి మీద పడగానే వాళ్ల శిరస్సులో ఉన్న అజ్ఞానం, పూర్వజన్మ సంస్కారం అన్ని తొలగిపోయి సంసారం అనే చీకట్లోంచి బయటపడి శాశ్వత కైవల్యం పొందుతారు. అలాంటి మహానుభావుడైన శ్రీకృష్ణుడి పాదపద్మాలని మరికొద్దిసేపట్లో చూచి నేను కూడా మహాపండితులు నమస్కరించే ఆ పాదాలకి నమస్కారం చెయ్యబోతున్నాను. ఆ దేవరని, ఆ పరమాత్ముణ్ణి, సర్వలోకేశ్వరుణ్ణి చూచి ఆయన పాదాలకు నమస్కరించే భాగ్యం ఏ జన్మలో పుణ్యం వల్ల ఆయన నాకు ఇవ్వబోతున్నాడు? ఓ అరి కంసా, నువ్వెంత పుణ్యాత్ముడివి, నిన్నంతా దుర్మార్గుడు దుర్మార్గుడు అంటారు, కానీ నువ్వు నిజంగా దుర్మార్గుడివి కాదు. నీ అంత కరుణ, నీ అంత ప్రేమ, నా మీద నువ్వు చూపించిన కరుణ ఎవరూ చూపించలేరు. అసలు నీకున్న కరుణ ఎవరికీ లేదు. ఎందుకు లేదు అంటే, నువ్వు కృష్ణుడి మీద ఉన్న ద్వేషముతో కృష్ణుడిని తీసుకురావడానికి నన్ను పంపావు. వైరముతోడనైనా, నువ్వు వైరంతో అయినా కృష్ణుడిని తీసుకురమ్మని ఎవన్నో పంపకుండా నన్నే పంపావు. నన్ను ఎందుకు పంపావు అంటే, నన్ను కృష్ణుడి దగ్గరికి పంపి తరింపజేయడానికి. నన్ను కృష్ణుడి దగ్గరికి పంపి తద్వారా కృష్ణుడికి నమస్కరించి తరించాలనేటటువంటి భాగ్యం నాకు ఇవ్వాలనేగా నువ్వు పంపావు. కాబట్టి స్నేహితుడు అంటే నువ్వే. పనికిమాలిన స్నేహితులు చాలా మంది ఉన్నారు, సాయంత్రం అయ్యేసరికల్లా వ్యసనాలకి తీసుకుపోతారు. ఆ స్నేహితులు స్నేహితులు కారు. నువ్వు నిజంగా దుర్మార్గుడి ఇతరులకి, కానీ నాకు మాత్రం పుణ్యాత్ముడివే. ఎందుకంటే నీ కోరిక ఏదైనా నన్ను మాత్రం కృష్ణ దర్శనానికి పంపావు. కృష్ణ దర్శనానికి పంపిన వాడి కంటే మహానుభావుడు ఎక్కడుంటాడయ్యా అని కౌశల్యం మెచ్చుకున్నాడండి ఆయన. నీలాంటి స్నేహితుడు ఎక్కడైనా ఉన్నాడా? కౌశుని బోలు సఖుండు కల్గునే. కానీ ఇప్పుడు మళ్ళీ లోపల అనుమానం వచ్చింది, నేను కృష్ణ భక్తుణ్ణి, నారదుడు చెప్పడం వల్ల కృష్ణుడు పరమాత్మ అని తెలిసింది. ఆయన ఎంత గొప్పవాడో పూర్తిగా నాకు తెలియదు, ఇంతవరకు నేను చూడలేదు, కేవలం మహాత్ముల ద్వారా విన్నాను, విని ఆయన మీద భక్తి ఏర్పాటు చేసుకున్నాను, మొదటిసారి వెడుతున్నాను. తీరా నేను ఎక్కడికి వెళ్ళాక నన్ను కృష్ణుడు ఆదరిస్తాడా లేదా, ఈ అనుమానం మళ్ళీ వచ్చిందిట. ఎందుకంటే నేను ఆయన భక్తుణ్ణే, కానీ నన్ను పంపింది కంసుడు. కంసుడి యొక్క దూతగా వెళ్ళాను గనక కంసుడి మీద ఉన్న కోపంతో నన్ను గెంటేస్తాడేమో. ఒక్కోసారి ఏంటంటే పెద్ద గొడవ, మనం మంచివాళ్ళమైనా మనల్ని పంపిన వాడి వల్ల అవతలవాడి కోపం రావచ్చు అండి. అలాంటి తెలివి తక్కువ పని చేసి నేను చిన్నప్పుడు దెబ్బతిన్నాను, అందుకు చెబుతున్నా. ఒకసారి యూనివర్సిటీలో పిహెచ్డీ సీటు కోసం వెళ్ళా, తిన్నగా ఉండొచ్చు కదా, ఫలానా సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు మాకు బాగా తెలుసండి అన్నాను. ఎగాదిగా చూశాడు, సీట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, ఆ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్కి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్కి పడిదవదు, ఇద్దరికి పచ్చగట్టేస్తే భగ్గం అంటుందిట. అందుకని నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి, అందుకని తిన్నగా ఉండొచ్చు కదా. సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారండి, మాకు ఎంతో తెలుసున్నవాడు అండి అనగానే ఎగాదిగా చూసి రేపు రండి అన్నాడు. మర్నాడు వెళ్ళాక నీ మార్కులు సరిపోపోమన్నాడు. అప్పుడు నేనేం చేశాను, మళ్ళీని ఏకంగా కోర్టులో వేశా. ఎందుకంటే ఆ రోజులలో నేను పిహెచ్డీకి ఆరుగురు ఎడితే నేను ఒక్కడే ఎలిజిబుల్ అయ్యాను. దాన్ని నెట్ అంటారు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉంటుంది. పిహెచ్డీ ప్రవేశానికి ఒక పరీక్ష మాతో మొదలుపెట్టారు. ఆ పరీక్ష పాస్ అయితే లెక్చరర్షిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఆరుగురు అడితే పాస్ అయింది నేనొక్కండి అయితే, నాకు లెక్చరర్షిప్ ఎందుకు ఇవ్వరు, లేకపోతే నాకేమో ఎందుకు పిహెచ్డీ సీట్ ఇవ్వరని కోర్టులో వేస్తే, కోర్టులు ఏం చేసిందంటే మొట్టిగా వేసి ఆయనకి ఇవ్వండి సీటు, మిగతా వాళ్ళ సీట్లు ఇప్పటికే ఇచ్చేసి ఉంటే ఈయనకి స్పెషల్ సీట్ ఇవ్వండి అని. అంటే నేను కాబట్టి ప్రతిభ ఉండడం వల్ల దైవానుగ్రహం వల్ల బయటికి పట్టగట్టాను. కానీ ఎందుకు చెబుతానంటే, ఇంత గొడవ ఇది 1995లో, ఇదంతా నేను చెప్పింది 21 ఏళ్ల క్రితం మాట. కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనల్ని ఎవరు పంపారో సాధ్యమైనంత వరకు నోరు జారకుండా ఉంటే కూడా కొన్ని సందర్భాల్లో మంచిది. ఇప్పుడు నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ నన్ను కంసుడు పంపాడు అంటాను. అప్పుడు కృష్ణుడు, పరమ దుర్మార్గుడైన కంసుని దూతగా వచ్చావా, చీ పో అని మెడబట్టి గెంటేస్తాడేమో అని అనుమానం వచ్చి చాలా గింజుకుపోయాడు పాపం కాసేపు అయినా. ఇతడా కంసుని చేత పంపుబడి నన్ను హింసింప ఏ తెల్చినాడు, అతి దుష్టుండని చూచునో సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడౌటన్ తలపోసి నన్ను సుజనుంగా చూచునో, ఎట్టి ఉన్నతిగా వించునో ఏ క్రియల్ పలుకునో నా భాగ్యమెట్లున్నదో. ఇతడు కంసుడు పంపగా వచ్చాడు, నన్ను మధురా నగరానికి తన రథంలో పట్టుకుపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కంసుడు నన్ను సంహరిస్తాడు. అంటే అతని ఉద్దేశ్యం మధురకి తీసుకెళ్లి నన్ను హింసించడమే. కాబట్టి వీడు అతి దుష్టుడు అని నన్ను చూడగానే తిరస్కరిస్తాడా, లేక సకల ప్రాణుల హృదయములలో ఉండే పరమాత్మ ఆయన. పరమాత్మ అంటే ఎక్కడుంటాడు? హృదయస్థుడు. నా హృదయంలో కూడా ఆయన ఉన్నవాడే. కాబట్టి నా హృదయంలో ఉన్నాడు గనక నా మనస్సు కనిపెట్టి ఇతడు కంసుడు పంపగా వచ్చినప్పటికీ నాకు పరమభక్తుడు జ్ఞాని, ఇతడి వల్ల నాకు ప్రమాదం ఉండదని భావించి నన్ను మంచివాడిగా భావించి నన్ను పురస్కరిస్తాడు. తిరస్కారమా పురస్కారమా, సత్కారమా చేత్కారమా? ఇప్పుడు నాకేం జరుగుతుంది? ఎట్టి ఉన్నతి గావించును, నాకు ఏ విధమైన సత్కారం చేస్తాడో గౌరవం ఇస్తాడో, ఏ క్రియం పలుకును, నాతో ఎలా మాట్లాడతాడో, ప్రేమగా మాట్లాడతాడో కోపంగా మాట్లాడతాడా, నా భాగ్యం ఎట్లున్నదో. ఈ పదం పోతన గారికి ఎంత ఇష్టం, కనీసం 12 సార్లు వాడాడు భాగవతంలో ఆయన. రుక్మిణీ కళ్యాణంలో కూడా ఆవిడ అలాగే నా భాగ్యం ఎట్లున్నదో అంటుంది. ఇప్పుడు ఈయన కూడా మళ్ళీ నా భాగ్యం ఎట్లున్నదో, నా అదృష్టం ఎలా ఉందో. ఏమైనా శ్రీకృష్ణుణ్ణి నేను సాయంకాల సమయానికి వెడతాను, మాధవుని పాదాల మీద కర్ర పడిపోయినట్టు పడిపోతాను. అప్పుడు ఆయన తన చెయ్యి పైకెత్తుతాడు. ఆ చెయ్యి ఎటువంటి చెయ్యో తెలుసా, మహావేగముగా వెళ్ళిపోతున్న కాలం అనే సర్పాన్ని నాశనం చేసే చెయ్యి అది. కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుందండోయ్, 40 రోజుల్లో ఇవాళ అప్పుడే 32వ రోజులో అడుగు పెట్టేశామా మనం. కళ్ళు మూసుకు తెరిచేలోపు కిందటి సంవత్సరం 40 రోజులు అయిపోయింది హనుమత్ చరిత్ర, ఈ సంవత్సరం 40 రోజులు అయిపోతుంది. ఇలా యుగాలు యుగాలు గడిచిపోతోంది. అందుకే కాలమునకు ఆసుగము అంటే వేగముగా పోవునది. ఇలా వేగముగా పోయే ఈ కాలం ఒక సర్పం, ఈ సర్పం మనల్ని కాటేస్తోంది. అంటే కాలం గడిచిందంటే మనం వెళ్ళిపోతున్నాం అని అర్థం. కాల సర్పం కాటేయడం అంటే మనం శరీరం విడిచిపెట్టి వెళ్ళడం. ఎంతమంది పోయారు, ఎంతమంది పోతున్నారు, యుగ యుగాలుగా ఎంతోమంది పుట్టి పెరిగి నశించిపోతున్నారు. ఆ కాలసర్పం కాటేయకుండా కాపాడే శక్తి ఒక్క శ్రీకృష్ణుడి హస్తమునకే ఉన్నది. ఆ హస్తం నెత్తి మీద పెట్టాడంటే నన్ను కాలసర్పం కాటేయదు, అనగా నాకు భూమి మీద పునర్జన్మ ఉండదు. అలా పునర్జన్మ లేకుండా చేసే పవిత్రమైన శ్రీకృష్ణుడి హస్తం నా నెత్తి మీద పెట్టకుండా ఉంటాడా, నన్ను తరింపజేయకుండా ఉంటాడా? ఆయన పాదాల మీద పడి ఆయన తిట్టినా కొట్టినా చీయన్నా పొమ్మన్నా రమ్మన్నా నేను నీ భక్తుణ్ణి విడిచిపెట్టనని ఆయననే దిక్కను నమ్ముకుని ఆ కాళ్ల దగ్గర ఏడుస్తూ కూర్చుంటే ఆయన నన్ను అనుగ్రహిస్తాడు, నాకు పునర్జన్మ లేకుండా చేస్తాడు అంటే నమ్మకం. ఆయన నేను విడవను, ఏమో ఏం జరుగుతుందో, ఒకవేళ ఆయన తిరస్కరించినా సరే నేను మాత్రం ఆయన పాదాలు వదలను, ఆయన కాళ్ళు పట్టుకుంటాను, ఆయన హస్తం అంత గొప్పది అని ఆ చేతిని గురించి ఆలోచన చేశాడు. ఈలోపు మళ్ళీ శరీరం పొంగిపోయింది. నారదుడు వర్ణించాడు కదా కృష్ణుడు ఇలా ఉంటాడని, ఆ ముఖాన్ని మరి కాసేపట్లో చూడబోతున్నాను, ఇప్పటి వరకు చూడలేదు. విని కృష్ణుడి మీద ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆ అభిప్రాయం ప్రకారం కృష్ణుడి రూపం ఎలా ఉంటుందో ఆయన వర్ణించుకున్నట్ట. అలకభ్రాజితమై సుధాంసు నిభమై హాస ప్రభోదామై జలజాక్షం వై కర్ణకుండల విరాజద్గండమయ్యున్న ఆ జలజాతాక్షుణ్ణి చూడబోలు నగువో సత్యంబు సత్యంబువో నాకు నా వల దిక్కేగుతును నవి మృగవ్రత వనమృగవ్రాతం బులి త్రోవలం. మరికొద్దిసేపట్లో నాకు కృష్ణ దర్శనం అవుతోంది. ఎలా కనిపెట్టేటైనా ఆయన రథంలో బృందావనానికి వెడుతూ ఉంటే కుడివైపు నుంచి లేళ్ళు చెంగు చెంగును దూక్కుంటూ పెడుతున్నాయట. నా వల దిక్కేగుతునున్నవి వనమృగవ్రాతంబులి త్రోవలన్, వనమృగములు అడవిలేళ్ళు, అడవిలో ఉన్న లేళ్ళు నాకు కుడివైపు నుంచి చెంగ్ చెంగని 4 కాళ్ళ మీద దూకుతూ పెడుతున్నాయి. లేడు ఎప్పుడైనా మనకు కుడివైపు నుంచి చెంగు చెంగుమని దూక్కుంటూ వెళ్ళిందంటే మనం అనుకున్న పని అవుతుంది. ఎవరిని చూడాలని పెడుతున్నామో అతను దర్శనమిచ్చి తీరతాడు, అతని యొక్క సత్కారం పొందుతాము అని సాముద్రిక శాస్త్రం శకున శాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఈ మృగములు ఇలా పెడుతున్నాయి గనక నాకు కృష్ణ దర్శనం అవుతుంది. ఆ కృష్ణుడు ఎలా ఉంటాడు, అలకభ్రాజితమై తల వెంట్రుకలు మంచి ఉంగరాల జుట్టు కదా, గిరదాల జుట్టు, ఆ గిరదాల జుట్టుతో కూడినటువంటి ముఖం చూస్తాను. శ్రీకృష్ణుడి శిరస్సు మీద వంకీలు తిరిగిన జుట్టు ఉంటుంది, ఆ జుట్టు చూస్తాను ముందు. ఇంకా ఆయన నవ్వుతూ ఉంటాడు. నవ్వుతున్నప్పుడు ఆయన సుధాంసు నిభమై పూర్ణ చంద్రబింబంలో ఉంటాడట. ఆయన నవ్వు వెన్నెల, ఆయన ముఖం చంద్రబింబంలో ఉంటుంది. ఇంకా నవ్వుతున్నప్పుడు ఆ నవ్వు హాస ప్రభ ఉద్దామమై, నవ్వులో నుంచి కూడా కాంతి బయటకు వస్తుంది. కొందరు నవ్వితే ఆ దంతాల నుంచి వచ్చేటటువంటి కాంతి చంద్రబింబంలో ఉంటుందట, చంద్రుడి వెన్నెల్లో ఉంటుందిటండి. అందుకే భక్త జయదేవుడు వదసి ఎది దంత రుచి కౌముది ప్రియే చారుశీలే అని దంత రుచి కౌముది అన్నాడు. దంత అంటే దంతములు పళ్ళు, రుచి అంటే కాంతి, దంత రుచి అంటే దంతాల మీద నుంచి వచ్చే తెల్లని కాంతి, అది కౌముది అంటే వెన్నెల. ఓహో, నీ పళ్ళలో నుంచి వస్తున్న కాంతి అత్యద్భుతమైన పిండి వెన్నెలలా ఉందని వర్ణించాడు ఆయన. గోపికల దంతాలు శ్రీకృష్ణుడి దంతాలు ఒక రకమైన వెన్నెలను కురిపిస్తాయట. అందుకని ఇక్కడ హాసప్రభోద్దామమై ఆయన నవ్వుతాడు. ఆ నవ్వుతున్నప్పుడు ఆయన దంతాల నుంచి వచ్చేటటువంటి వెన్నెల వంటి చూపులు, ఆ కాంతి నాకు కనబడతాయి, దానిని చూడబోతున్నాను నేను. జల్లజాక్షం వై తామర పువ్వుల్లో ఉంటాయి ఆయన కళ్ళు. ఇంకా చెవులకి కుండలములున్నాయి, ఈ కుండలముల కాంతి బొగ్గల మీద పడి ఈ గండస్థలాలన్నీ తడుక్కు తడుక్కని మెరుస్తూ ఉంటాయి. అటువంటి ఆ బుగ్గలను చూడబోతున్నాను, సందేహం లేదు. మరికొద్దిసేపట్లోనే చూడబోతున్నాను. ఇప్పుడు నాకు కుడికన్నెదిరింది, కుడి చెయ్యి ఎదిరింది, కుడి చెయ్యి కూడా అదిరింది. కాబట్టి దీన్ని బట్టి శుభశకునాలు అవుతున్నాయి. ఎప్పుడు వెడతాను ఎప్పుడు వెడతాను అనుకుంటూ కొంచెం ముందుకెళ్ళాడు. కొంతసేపటికి ఒక విచిత్రమైనటువంటి వాతావరణం అతనికి కనపడింది. అది బృందావనం. గోపకులు గోపికలు ఉంటారు. బృందావనం చాలా పెద్దది. అందులో ప్రారంభపు ఇళ్ల దగ్గరకు అడుగు పెట్టాడు. అది దాటి ఎక్కడికో పెడితే ఇంకొక అరగంట గంట ఎడితే కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఈలోపు ఆ బృందావన ప్రారంభ దృశ్యం ఎలా ఉందో తెలుసా? ఎంట్రన్స్ అంటారు. గుంటూరులోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రారంభ దృశ్యాలు ఎలా ఉంటాయి, అలా ఉందన్నమాట అక్కడ. ఆ దృశ్యాలట ఆవులు అప్పుడే ఇళ్లకు వస్తున్నాయి. కొన్ని దూడలు తప్పిపోయాయి. ఆ దూడల్ని పిల్లలు ఎక్కడున్నారా రండి, తొయ్ తొయ్ చుర్ తుర్ అంటున్నారట. రకరకాల శబ్దాలు, విచిత్ర శబ్దాలు చేస్తే శబ్దాలు విని ఆ దూడలు పరిగెత్తుకు వస్తున్నాయి అన్నమాట. పాపం కొన్ని గేదెలు చూడుగా ఉన్నాయి, అందుకని చూడు గేదెల్ని మెల్లిగా అడవిలోంచి ఇంట్లోకి తీసుకొస్తున్నారు కొంతమంది. మరి కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ ఆవు దూడల్ని ఆకర్షించడం కోసం ఆవుల యొక్క పాలు పితుకుతున్నట్టు నటించారట. పాలు చూడగానే ఆవు దూడలు పరిగెత్తుకు వస్తున్నాయి. మరికొన్ని ఆవులు దూరంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటే వాటిని గోశాలలోకి తీసుకురావాలంటే ఈ తోటకూరో బెల్లమో అరటిపళ్ళో చూపించి తుర్ర రండి రండి ఇవిగో అనగానే ఓ పరిగెత్తుకొచ్చి గోశాలలో దూరిపోగానే వాటి మెడకి తాళ్లు బిగిస్తున్నారు. మరికొంతమంది అప్పుడే పాలు పితకడం మొదలెట్టారట. సాయంత్రం ఇంకా 4 గంటలు అవ్వకుండానే సుయ్యి సుయ్యి అనే శబ్దాలతోటి పాలు పితుకుతున్నారట. ఏమి రాశారండి అద్భుతంగా వ్యాసుల వారు కాని తెలుగులో పోతన గారి గద్యంలో రాశారు. రెండు కాళ్ళకి మధ్యలో బిందెలు పెట్టుకుని కుండలు పెట్టుకుని ఎత్తడి తపేలాలని పిలుస్తారట. అవి పెట్టుకుని ఈ కాళ్ల మధ్యలో పెట్టుకుని ఆ పాలు పెతకడం మొదలెట్టారట. ఆవుల దగ్గర కూర్చుని సుయ్యి సుయ్యి అని పెతుకుతున్నారట. ఆ పాలు పెతుకుతూ ఉంటే పాలు అందులో పడుతున్నప్పుడు మొదట్లోనేమో ఒక సన్నని శబ్దం, క్రమక్రమంగా ఆ శబ్దం పోయి పాల పాత్ర నిండుతున్నప్పుడు నిండినటువంటి కుండలో పడేటటువంటి నీళ్ళు ఎలా ఉంటాయో అలాంటి శబ్దం వచ్చిందిట. ఈలోపు మరికొంతమంది వచ్చి ఏం చేశారు, దూడల్ని విప్పారు ఆవు పాలు పెతకడం అయ్యాక. మరికొంతమంది పాలు పితికాక ఏమే పొయ్యి మీద పెట్టండి అన్నారు. పొయ్యి మీద పెట్టేలోపే కొంతమంది పిల్లలు అటు ఇటు చూసి కుండలో పాలు గడగడ సగం తాగి మిగతా సగం పొయ్యి మీద పెట్టారు. వాళ్ళకి ఆకలి ఎక్కువ, మరి ఏం చేస్తాం, పచ్చిపాలు తాగారన్నమాట. ఇలా ఇవి చూడగా ఎంతలో ఇంకో తమాషా జరిగింది. ఆబోతులు, మంచి బలిష్టమైన ఆబోతులు, ఆ ఇళ్లకున్న తలుపుల్ని ఇలా రుద్దుకున్నాయి. దురద ఎక్కువైనప్పుడు ఏం చేస్తాయంటే ఆబోతులు ఇలా రాసుకుంటాయి. అలా రాసుకోగానే ఇంటి తలుపులు బాగా నున్నగా ఉన్నాయట, అరిగిపోయి. ఎప్పటి నుంచో ఆబోతులు రోజు ఆ తలుపులకి స్తంభాలకి శరీరాన్ని రుద్దగా రుద్దగా అవి నున్నగా ఉన్నాయి. ఆ నున్నగా ఉన్న స్తంభాల దగ్గర చేరి కుక్కలు, ఊర కుక్కలు అంటారే ఊళ్ళో ఉండే కుక్కలు, అవి పెంపుడు కుక్కలు కావు, ఊళ్ళో తిరిగే కుక్కలు, వాటిని ఎవరు పెంచరు. ఆ కుక్కలన్నీ ఆ స్తంభాల దగ్గర పడుకుని ఉన్నాయి. కొత్తగా రథం వచ్చింది, కొత్త ఆయన కనబడగానే ఈ కుక్కలన్నీ భౌ భౌ అని అరవడం మొదలెట్టాయట. ఇంటి యజమానులు చూస్తే బాగా అరుస్తాయట. ఎంత ఏం వర్ణన అండి అసలు అది. అంటే కుక్కలు కొత్త వాడిని చూస్తే మురుగుతాయి. ఇవి కూడా వేదవ్యాసులు వారు అంత అద్భుతంగా సహజమైనటువంటి వర్ణన చేశారు. ఈ వర్ణనలన్నీ ఉబుసుపోకోవడం కాదు, జీవులు ఇన్ని రకాలుగా ఉంటారు, ఇన్ని జీవులతో కూడిన సృష్టి మొత్తం నిర్వహిస్తున్న పరమాత్మ అక్కడున్నాడు. అంటే పరమాత్మ ముందుకు వెళ్లే ముందు, పరమాత్మ దర్శనానికి ముందు ఇన్ని రకాల సంస్కారాలు ఎదుర్కొంటే గాని వెళ్ళాం. మనం ఆలోచించండి, పాలు పితికేవాళ్ళు, దూడలు, గేదెలు, కుక్కలు, ఇవన్నీ మనమే అయ్యి 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 ఈ జన్మలన్నీ అయ్యాక చెట్ట చివరికి గోపాలకుండి చూస్తాం ఇంద్రియాధిపతిని. మనం అందరం ఈ జన్మలు ఎత్తాం, ఇన్ని సంస్కారాలు దాటితే కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేమని నిరూపిస్తున్నాడు అనమాట. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాడు. ఒక చోట ఇసుకతో కూడిన దారి అది. ఆ దారిలో వెడుతున్న రథం తక్కన ఆగిపోయింది. అసలు రథం కదలట్లేదు అండి కిందకి. ఈయన గుర్రాల్ని చెల్ చెల్లని కర్రతో కొట్టిన, ముళ్ళుగర్రతో పొడిచిన, కొరడాతో అదిలించిన, అస్సలు గుర్రములు కదలడంలా. వెంటనే ఈయనకి అనుమానం వచ్చింది, ఎందువల్ల ఈ త్రోవ వెంబడి గుర్రములు వెళ్లడం లేదు అని కిందకు చూశాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి అసలు విషయం. గుర్రములు కూడా జ్ఞానము కలిగిన గుర్రములు, వాటికి ఎంతో పుణ్యం చేసుకున్న యోగం ఉంది కాబట్టి, పూర్వజన్మ సుకృతి ఉంది కనుక ఆ గుర్రాలకి, ఆ గుర్రాలు కృష్ణ దర్శనానికి అక్కడికి వచ్చాయి, కృష్ణుణ్ణి మోసుకెళ్ళడానికి వచ్చాయి కాబట్టి ఆ గుర్రాలు కూడా పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నవి, అందుకే అక్కడున్న మార్గమును తొక్కి వెళ్లకుండా ఆగిపోయాయి. ఎందుకు తొక్కట్లేదంటే ఆ మార్గములో ఒక ఆయన అంతకు పూర్వం నడిచి వెళ్ళాడు, ఆయన పాద ముద్రలు అడుగుజాడలు ఉన్నాయి, ఆ అడుగుజాడలు తొక్కలేక ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ గుర్రాలు ఆగిపోయాయిట. గుర్రాలు కూడా ఆ పాదముద్రలు తొక్కలేకపోయాయంటే ఆ పాదముద్రలు ఎటువంటివి, జల్లజంకుశాది రేఖలు గల హరి అడుగుల చొప్పుగని. ఆ పాదముద్రలను చూడగానే గుర్రములకు కూడా అవి ఎవరివో అర్థమయ్యింది. అందులో ఏమున్నాయి, జలజ తామర పువ్వు, అంకుశం ధనుస్సు అప్పుడే పుట్టిన చిగురు, చక్రం శంఖం ఇవన్నీ శ్రీకృష్ణుడు అరికాల్లో ఉంటాయి. ఆయన ఇసుకలో అలా కాలు వేయగానే ఆ కాలిముద్రలా పడింది, అందులో ఈ శంఖ చక్రాదులన్నీ కనబడుతున్నాయి. ఆ గుర్తులున్నవి శ్రీకృష్ణుడి పాదముద్రలు అని కనిపెట్టి గుర్రములు ఆనందంతో కన్నీళ్లు కరుస్తూ అలా ఉండిపోయాయి. పాపం నమస్కారం చేయటం వాటికి కుదరదు కనుక, వాటికి ఎంత సంస్కారం ఆలోచించండి. పదాన్ని తస్యాఖిల లోకపాల కిరీట దుష్టామల పాదరేణోహో దదర్శ గోష్ఠే క్షితి కౌతుకాని విలక్షితాంజయవాంకుశాద్యై. ఆ పాదములు సామాన్యమైన పాదాల, అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు ఆ పాదాలు కనపడితే తమ కిరీటాలు దాని మీద పెట్టి నమస్కరిస్తారు. బ్రహ్మాది దేవతల కిరీటముల యొక్క కాంతుల చేత ప్రకాశించే పాదాలవి, బ్రహ్మదేవుడు ఒకప్పుడు వామనావతారంలో కడిగిన పాదాలవి. ఆ పాదాలు చూడటం కోసం దిక్పాలకులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, నరులు అందరూ బారులు తీరి నమస్కరిస్తారు. ఆ పాదముద్రల కోసం నిరంతరం వేదములు పైనుంచి కిందకి దిగి వచ్చి నాలుగు వేదాలు నాలుగు రూపములు ధరించి పూజించి ప్రార్థించిపోతూ ఉంటాయి. అటువంటి పవిత్రమైన పద్మ రేఖలు కలిగిన ఆ అడుగులను చూచి వెంటనే రథాన్ని అక్కడే నిలబెట్టేసి అక్రూరుడు రథంలోంచి కిందకు దూకేసేట. మూలములో రాసిన మాట చెబుతున్నాను, సంస్కృతంలో వ్యాసుల వారు. ఆయన కిందకి దూకి దాని మీద పడిపోయాడంతే, ఆ ఇసుకలో ఉన్న కృష్ణుడి పాదాల మీద పడిపోయాడు. అడుగుల మీద పడిపోతాడు, మళ్లీ లేస్తాడు, మళ్లీ పడతాడు, మళ్లీ లేస్తాడు. కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఈ ఆనంద బాష్పాలతో ఆ నేలంతా తడిసిపోయింది. ఆ మట్టి అంతా ఒంటికిలా పూసుకున్నాడు ఆయన, విభూతి పూసుకున్నట్టు పూసుకున్నాడు, నామం పెట్టుకున్నట్టు పెట్టుకున్నాడు. కాసేపు అక్కడ పొర్లిగించి అటు ఇటు దొర్లేట. మనం పొర్లిగింతలతో కూడినటువంటి ప్రదక్షిణలను ఒకటి ఉంటాయి, అంగ ప్రదక్షిణ అంటారు సంస్కృతంలో. అంగ ప్రదక్షిణ చేసినట్టుగా దాని మీద అటు ఇటు దొల్లాడు కాసేపు. ఈ దొల్లడంలో ఏమైపోయింది, ఆనందం ఎక్కువైపోవడం వల్ల అడుగుజాడలు చెరిపేశాడు. మొత్తం గుర్తులే పోయాయి. అరేరే గుర్తులు పోయాయి, పోన్లే ఆ గుర్తులు ఒంటికి పూసుకున్నాను కదా అవే చాలనుకున్నాడు. అంత ఆనందంతో ఇసుకంతా ఒంటికి పూసుకుని అతి కష్టం మీద తనను తాను నిభాయించుకుని, ఆనందం ఎక్కువైతే కూడా పట్టలేం కదా, ఉద్రేగం వస్తుంది, మనస్సు అదుపులో ఉండదు, అలాంటి మనస్సుని మళ్ళీ అదుపులోకి తెచ్చుకుని తిరిగి రథం ఎక్కాడు. ఇప్పుడు రథం మళ్ళీ ముందుకు సాగింది, ఆ గుర్తులు లేవు గనక. నేను ఇప్పుడు తలెత్తి చూడగానే కృష్ణుడు కనబడితే ఎంత బాగుండనుకున్నట్ట. ముందు పాదాలు కనబడ్డాయిగా, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుళ్ళో మొట్టమొదట మనం చేయవలసింది కిందకి చూసి అప్పుడు తల పైకెత్తాలి. ఇప్పుడు శివాలయానికి వెళ్ళాం, ఒకవైపు గంగామాత, ఒకవైపు పార్వతీమాత, మధ్యలో ఈశ్వరుడు ఉన్నాడా. గంగామాత దగ్గర దగ్గరకో లేకపోతే పార్వతీమాత దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు పాదాలను చూడాలి, అప్పుడు తల దగ్గరికి వెళ్ళాలి. ఆ పాద మస్తకం అన్నారు కానీ ఆ మస్తక పాదం అనలేస్తామండి, ముందు పాదములను చూచి తలకేసి చూస్తే అప్పుడు అమ్మ అనుగ్రహిస్తుంది. అందుకే తలుపు తీస్తున్నప్పుడు ముందు ఇలా తల ఉంచుకుంటాను నేను. క్రమంగా తల పైకెత్తాలి, ముందు పాదం మీద దృష్టి పెడితే టక్కున వాడిని అమ్మ అనుగ్రహిస్తుంది, దేవతలు అనుగ్రహిస్తారు. అప్పుడు తల పైకెత్తి పూర్తిగా చూడాలట. నఖ శిఖ పర్యంతం, శిఖ అంటే జుట్టు, నఖ అంటే గోరు, కాలిగోరు దగ్గర నుంచి మొదలుపెట్టి తల వరకు చూడాలి. నఖశిఖ పర్యంతము చూడుము, ఆపాదమస్తకము చూడుము. ఇది దేవతల దర్శనంలో కఠోర నియమం. లింగ దర్శనానికి వెళ్ళినప్పుడు ముందు కింద ఉన్నటువంటి పీఠం చూడాలి, ఆ పీఠం తర్వాత ఈశ్వరుడి కింద భాగం, అప్పుడు శీర్షం చూడాలి, అప్పుడు పానవట్టం చూడాలి, పానవట్టం ఆఖరును చూడాలట. ఆ పానవట్టం చూశాక ఇంక మళ్ళీ శీర్షం కేసు చూడవలసిన అవసరం లేదు. అంత పవిత్ర మార్గంలో అలా దర్శనం చేసుకుంటే
ఈశ్వర కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. ఇది మంత్రశాస్త్రాలలో ఉన్న కఠోర నియమం. అందుకనే ఈయన ఏమన్నాడు, నేను రథములోంచి మెల్లిగా తల కింద నుంచి పైకెత్తుతూ ఉంటే కృష్ణుడి పాదాల నుంచి శిరస్సు వరకు ఆయన అన్నగారితో కలిసి దర్శనమిస్తే ఎంత బాగుండును, నా జన్మ చరితార్థమవుతుంది అనుకున్నాడు. అనుకుని అలా తలెత్తేట. అంతఃపురమే ముందు పాదాల దర్శనం అయిపోయింది, ఆల్రెడీ అడుగుల గుర్తులు, ఆ అడుగుల గుర్తులు ఏ అడుగులవో ఆ అడుగులతో ఉన్నటువంటి పరమాత్మని ఇప్పుడు చూడగలిగాడు. సిద్ధ పురుషుల సంకల్పం వ్యర్థం కాదు. కనే నక్రూరుడు కనే, అందుకే ఇక్కడ పోతన గారు అక్రూరుడు చూశాడం లేదు, చూశాడు అక్రూరుడు అన్నాడు. హనుమంతుడు ఎలా అయితే చూశాను సీతను, దృష్ట సీత అన్నాడో అలాగే ఇక్కడ ఈయన దృష్ట చూసినవాడయ్యాడు. కానీ అక్రూరుడు ఎవరిని చూశాడంతకి, పద్మనేత్రులను తామర పువ్వులు లాంటి కళ్ళున్న ఇద్దరిని చూశాడు. రంగద్గాత్రులను ధగ 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 మెరిసిపోతున్న కాంతితో ఉన్నటువంటి ఇద్దరు పురుషులను చూచాడు. ధేను దోహన వాటి సమలంకృత ప్రియుల, గోశాలలో ఉన్నారు వాళ్ళు, ఆవుపాలు పితుకుతున్నారు, ఆవుపాలు పితకడం కోసం గోశాలలో ఉన్నారు. గోశాలలోకి వచ్చే ముందు ఆవు పాలు పితికే వాళ్ళు బట్టలు ఎలా కట్టుకోవాలో అలా కట్టుకున్నారనమాట. పాలు పితికేటప్పుడు కట్టుకునే గొడ్డలు ఏం చేస్తారంటే మోకాలు దాకా ఇలా గట్టిగా బిగించి కడతారు. అదే ఇంట్లో లుంగి కట్టుకోవడం వేరు, గోశాలలో ఒక డ్రెస్సు, పనులకు వెళ్ళేటప్పుడు ఉండే దుస్తులు వేరుగా ఉంటాయి. అందుకని ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు గోశాలలో ఉన్నారు గనక ఆవు పాలు పితుకుతూ ఉంటే మీద పడకుండా ఉండడం కోసం చక్కగా వస్త్రాలు కట్టుకున్నారని ఒక అర్థం. అసలు వాళ్ళిద్దరూ ఆ గోశాలకే అలంకారంగా ఉన్నారట, గోశాల వాళ్ల వల్ల అలంకరింపబడింది, అంత అందంగా ఉన్నారు. ఉద్యత్ పీత నీల నవీనోజ్జల వాసులను, ఒక ఆయన పీత పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు, ధగా ధగా మెరిసిపోతున్న పసుపచ్చని బట్ట. రెండో ఆయన నీల నల్లని వస్త్రం కట్టుకున్నాడు. ఆ బట్టలు కూడా నవీన కొత్త బట్టలట, ఉజ్వల మెరిసిపోతున్నాయి. కొత్త బట్టలు కొన్ని బాగా మెరుస్తాయి, కొన్ని ఎందుకో కుట్టిన వెంటనే కాంతి ఉండదు, కానీ వీటికి కాంతి ఉన్నది అనమాట. అటువంటి వాసులం, వాసహ అంటే వస్త్రం, వస్త్రం ధరించున్నారు వాడు. కుసుమ మాలాధారులం, ఇద్దరు మెడలో పూలదండలు ధరించారు. ధీరులం, మహాపండితులు వాళ్ళిద్దరూ కూడా. వనితా కాముల, ప్రతి జీవుడు వారిని కోరుకుంటాడు. జీవాత్మల చేత నిరంతరము కోరుకొనబడేవాడు, జీవులకు దిక్కైన వాడు ఆయన. కృష్ణరాముల, ఒక ఆయన కృష్ణుడు, మరొక ఆయన బలరాముడు. జగద్వంద్య క్రమోద్దాములం, ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతి వ్యక్తి వారి సుగుణాలకి, వారి మహిమకి, వారి నడవడికకి మెచ్చి పాదాలకి నమస్కరించవలసినదే. తమ ప్రవర్తనతో లోక గౌరవం అందుకున్న మహానుభావులను చూచాడు. చూడడంతో రథం మీద నుంచి కిందకి చెంగుని దూకేశాడు. మళ్ళీ ఆపడం కూడా కదట, ఆ నడుస్తున్న రథంలోంచి కిందకు దూకి అమాంతంగా వెళ్లి కన్నీళ్లతో కృష్ణుడి పాదాలకి ముందు నమస్కరించాడు. ఆయన కాళ్ళు కడిగాడు. ఆ తర్వాత బలరాముడికి నమస్కరించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మట అక్రూరుణ్ణి కౌగిలించుకున్నట్ట చక్రాంకిత హస్త తలము చాచినరేంద్ర, సుదర్శన చక్రం ధరించే చెయ్యది. ఆ సుదర్శన చక్రానికి తప్ప ఆయన చేతిలో ఎప్పుడు ఉండే భాగ్యం ఉండదు. ఆ చేతిని ఇలా చాచి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని ఈ చేతిని ఇప్పుడు నెత్తి మీద పెట్టాడు. సుదర్శన చక్రం ధరించే చెయ్యి నెత్తి మీద పెట్టాడు అంటే, కుడి చెయ్యి నెత్తి మీద పెట్టాడు అంటే, సుదర్శనమునకిచ్చే అంత గొప్ప స్థాయి. సుదర్శనం అంటే సాక్షాత్తు విష్ణుస్వరూపం, నువ్వు విష్ణుస్వరూపుడు అయిపోతున్నావు అని చెప్పాడు. సుదర్శనుడయ్యాడు. ఆ క్షణమే అతడు మంచి ఉత్తమ శరీరం కలిగిన వాడయ్యాడు. ప్రయాణం చేసి వచ్చిన అలసట, ఈ చెమట, ఇవన్నీ పోయి గోకులములో రాధాదేవి సన్నిధానములో పనిచేసే పరిచారికల శరీరము నుంచి ఏ సువాసన వస్తుందో ఆ సువాసనతో ఉన్న శరీరం కలిగిన వాడు అయ్యాటండి అక్రూరుడు. ఆ చెయ్యి తగలగానే ఆయన శరీరం అంత సువాసనతో నిండిపోయింది. ఇప్పుడు బలరాముడికి నమస్కరించాడు. ఆయన ప్రేమగా ఆహ్వానించాడు, కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత పెద్దవాడివి నువ్వు మాకు దండం పెట్టడం ఏమిటన్నట్టు ఏం ఎరగనట్టు మళ్ళీ కృష్ణుడు. మళ్ళీ మోసగించ కృష్ణ, నన్ను ఏం పెద్దరికం, ఏళ్ళు ఎందుకు రావు, అదిగో ఆ తాడి చెట్టు ఉంది అక్కడ పొడుగ్గా పెరిగింది, దానికి ఇప్పటికి 100 ఏళ్ళు, దానికి నాకు ఏం తేడా ఉంది అన్నాడండి ఆయన. దానినే నేను ఒకప్పుడు అవధానంలో వర్ణించమన్నారు నన్ను. ఎందుకంటే మూలంలో ఊరికే పెద్దవాడైతే గొప్పేముంది, చెట్లకి రావా వయస్సు అన్నాడు వ్యాసుడు. అందుకని దీన్ని తీసుకుని మీరు శ్లోకం చెప్పండి అన్నారు ఒక అవధానంలో. అప్పుడు అన్నాను, మహతా తాళవృక్షేన కోలాభోంబర చుంబిన నమూలే విద్యతే ఛాయ దూరాద్దూరే ఫలాంజపి. తాడి చెట్టు పొడుగ్గా 100 ఏళ్ళు పెరుగుతుంది, తాళవృక్షేన మహత, పెద్దదైన తాడి చెట్టు చేత కో లాభ, లాభమేమిటి? అంబర చుంబిన ఆకాశం అంటుతోందది. అయితే ఏం లాభం? నమూలే విద్యతే ఛాయ, మూలంలో కిందేమో నేడుండదు, మిగతా చెట్లకు మళ్ళీ అది పెద్దగా నేడవ్వదు. పోనీ పళ్ళుకు వద్దామంటే దూరా దూరే ఫలాని చెప్పి పళ్ళు ఎక్కడో దూరంగా ఉంటాయి, తనంత తాను పండిస్తే తప్ప కోసుకోలేము. కొంతమంది జీవితం అంతే, బాగా గొప్పవాళ్లే కానీ వాళ్ళు ఎవరికి నేడెవరు, ఎవరికి ఫలితం ఉండదు వాళ్ళ దగ్గర. అలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంది అని వర్ణించాను. ఇది ఎప్పుడో నేను పెద్ద 16 ఏళ్ల క్రితం రాసిన శ్లోకం. అందుకని ఆయన ఏమన్నాడు, ఎందుకే చెట్లో పెరిగితే ఉపయోగం ఉంది, మళ్ళీ నన్ను పెద్దవాడని అహంకారం తెప్పించకు. పెద్దవారైనంత మాత్రం చేత వారు జ్ఞానవృద్ధులు కాకపోతే, వారి జ్ఞానం లోకానికి ఉపయోగపడకపోతే వారి వల్ల లోకానికి ఏం ఉపయోగం ఉన్నది? నీవు సర్వలోకేశ్వరుడివి, మళ్ళీ నేను చిన్నవాణ్ణి నువ్వు పెద్దవాడివి నమస్కరించొద్దంటే నేను నిజంగా పెద్దవాడినేమో అని అహంకరించి భ్రష్టుడి అయిపోతాను. నన్ను మాత్రం నువ్వు శిష్యుడివి గనక భ్రష్టుడిని చెయ్యకు అనగా ఈలోపు నందుడు వచ్చాడు. ప్రేమగా తీసుకెళ్లి తన మందిరంలో ఉన్నటువంటి ఒక మంచి మంచి మీద కూర్చోబెట్టి చెయ్యవలసిన సేవలన్నీ చేసి తాంబూలమిచ్చి గోదానం చేసి ఆ తర్వాత చేతిలోకి చెయ్యి తీసుకుని, ఎలా ఉన్నారు, అంతా బాగున్నారా, అయినా మీ క్షేమం గురించి ఏం అడుగుతాం, చెలియలు మొరయ్యడ మేనల్లుడ కలుడై పొరిగొల్న ఎట్టి కౌసుని పరిపాలనమున. చెల్లెలు, అన్నయ్య అన్నయ్య రక్షించు రక్షించని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే వినిపించుకోకుండా సొంత చెల్లెలు పిల్లల్ని ముక్కలు ముక్కల కింద నరిగి చంపిన నీచాతి నీచుడైన కంసుడి పరిపాలనలో మీరేం సుఖంగా ఉంటారు? కాబట్టి మీ గవర్నమెంట్లో మీరేం సుఖంగా ఉండరు. నేను మిమ్మల్ని మీ సుఖం గురించి అడగను, అయినా ఉన్నంతలో ధర్మం కనుక నువ్వైనా క్షేమంగా ఉన్నావా అని అడుగుతున్నాను అనగాని కృష్ణుడేమన్నాడో తెలిసినా, కృష్ణుడు అడిగేవన్నీ తమాషాగానే ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరిని ఎవరిని ఎలా అడగాలో అలా అడిగాట. శుభమే నీకు, ముందు నిన్ను గురించి అడుగుతున్నాను, నీకు శుభమే కదా, నీకు కంసుడు వేళకి నెల నెల జీతం ఇస్తున్నాడా లేకపోతే జీతం ఎగ్గొడుతున్నాడా? ఆ మాట అడిగట. వాడు ఎంతో మందికి డబ్బులు ఇవ్వడం, కేవలం వాడి దగ్గర పనిచేసే నీచులకి మాత్రమే, వాడి పార్టీ వాళ్ళకి మాత్రమే జీతం ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఇవ్వడు. అందుకని శుభమే నీకు ప్రమోదమే సఖులకు, నీ స్నేహితులందరికీ ఆనందమేనా, చుట్టాలకు క్షేమమే, మా చుట్టాలు చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళందరికీ క్షేమమేనా, అభయం వే ప్రజకెల్లా, ప్రజలకు కూడా అభయమేనా, ఆత్మానందమే మీకు, మీకు ఆత్మానందం కలుగుతుందే. ఇప్పుడు అడిగాడు, మామ ముక్త భయుండే, మా మామ కంసుడు భయం లేకుండా ఉన్నాడా, రాత్రిపూట నిద్ర పట్టక బాధపడుతున్నాడా దుస్వప్నాలతో? అన్ని ఎరిగినవాడు కదా, అందుకని మామ ముక్త భయుండే, గోత్రజులకు ఆత్మానందమే, మా వంశస్థులందరూ సుఖంగా ఉన్నారా, మా తల్లిదండ్రులు పాపం మత్ ప్రభవ వ్యాజ నిరుద్ధులై బ్రతికిరే ప్రాణానిలోపేతులై, నేను పుట్టాను పుడతాను అనే వంకతో, నేను పుడతాననే విషయం తెలుసుకుని నా వంకతో మా అమ్మని నాన్నని ఆ దుర్మార్గుడు చెరసాల పాలు చేశాడు, పాపం చెరసాలలో ప్రాణవాయువులతో ఉన్నారా అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట అన్నాడు, మత్ ప్రభవ వ్యాజ, నేను పుడతాననే వంక వల్ల చెరసాల పాలయ్యి ఇంకా ఊపిరితో ఉన్నారా, వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో అంటే, ఇప్పుడు నందుడు వింటూ ఉండగా మా అమ్మ నాన్న దేవకీ వసుదేవులని చెప్పేశాడు మొత్తం మీద. ఆయన పేపర్ లీక్ చేశారు ఇప్పుడు స్వామివారు, ఏమని, మా అమ్మ నాన్న దేవకీ వసుదేవులే, వీళ్ళ దగ్గర పెరుగుతున్నాను కానీ నేను పుడతాననే భయంతో కంసుడు వాళ్ళని చెరసాలలో పెట్టాడు, తల్లిదండ్రులు చెరసాలలో మగ్గిపోతూ ఉంటే ఇక్కడ హాయిగా పెరుగులు పాలు తాగుతూ మేము సుఖంగా ఉన్నాం, ఇది పిల్లల ధర్మమా, ఇలాంటి పిల్లలు కూడా పిల్లలేనా అన్నట్టు మళ్ళీ ఆయన. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో మేము చిన్నపిల్లలం గనక ఇంతకాలం మా తండ్రిని తల్లిని రక్షించుకోలేకపోయాం, ఇంతకీ నువ్వెందుకు వచ్చావని అడిగితే, ప్రభు సర్వాంతర్యామివి, ఎవరి హృదయంలో ఏముందో అన్నీ నీకు తెలుసు, అయినా నన్ను చెప్పమన్నావు కాబట్టి చెబుతున్నాను, చతుర్దశి నాడు పశుబలి ఇచ్చి అమావాస్య నాడు ధనుర్యాగం చేస్తాడు, అనగా రేపటి నుంచి యజ్ఞదీక్షలోకి వెడతాడు, రేపు మిమ్మల్ని తీసుకురమ్మని కంసుడు నన్ను పంపాడు, అతని ఉద్దేశం ఏమిటో నీకు బాగా తెలుసు నాకు తెలుసు, ఇంతకు మించి రాజాజ్ఞ గనక ఎక్కువ చెప్పకూడదు, అతడు మిమ్మల్ని తీసుకురమ్మన్న కారణం మీకు పూర్తిగా తెలుసు, ఒంటరిగా మిమ్మల్ని ఇద్దరిని అక్కడికి తీసుకెడితే ఆయన మనస్సులో ఉన్న కోరిక తీర్చుకుని తద్వారా శత్రు బాధ నుంచి శత్రు భయం నుంచి విముక్తి పొందాలనుకుంటున్నాడు. అలాగే నందాదులందరికీ కూడా ఆహ్వానం ఇమ్మన్నాడు, వారందరినీ కానుకలు తీసుకురమ్మన్నాడు, ఇది మహారాజాజ్ఞ, తర్వాత నీ ఇష్టం అనగానే కృష్ణుడు బలరాముడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని చిరునవ్వు నవ్వారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, మహారాజాజ్ఞ తప్పుతుందా? భూనాథుండు మఖంబు చోడ పిలువంబు తెంచినాడు. మహారాజంతటి వాడు యజ్ఞం చూడడానికి రమ్మంటే రాము అంటే అది ధిక్కారం కదా. ప్రభుత్వం యొక్క శాసనాన్ని నిరాకరించకూడదు, తప్పక రేపు ఉదయమే ప్రయాణం. ఈ రాత్రి హాయిగా నువ్వు ఇక్కడ మా ఆతిథ్యం స్వీకరించి కడుపు నిండా భోజనం చేసి నిద్రపో, తెల్లవారుజామున లేద్దాం, పెందరాళ్లే బయలుదేరదాం. నేను బలరాముడు మేమందరం కలిసి నీతో పాటు వస్తామంటే అక్కడ ఇక్కడే ఒక నియమం ఉందయ్యా, మీ ఇద్దరిని మాత్రం నా రథంలో ఎక్కించి తీసుకురమ్మన్నాడు. మీరు నా రథం ఎక్కాలి, తక్కిన వారంతా వాళ్ళ ఇష్టం, కాలినడకనో ఎడ్ల బళ్ళ మీదో గుర్రాల మీదో ఎలా వస్తే అలా వస్తారు. మీ ఇద్దరిని తీసుకెళ్లే బాధ్యత నాది అనగానే దానికే నువ్వు ఎలాగో అలాగే చెప్తే నువ్వు చెప్పినట్టే వింటాం. నాన్న, ఓ పౌరులారా, బంధులారా, హితులారా, మీరందరూ కూడా మీ మీ సామర్థ్యం కొద్దీ కప్పాలు కానుకలు సిద్ధం చేయండి. రేపు ఉదయమే మనందరం మహారాజు గారికి కప్పం కట్టాలి. యజ్ఞానికి వెళుతున్న వాళ్ళు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. రాజుగారికి పాలు పెరుగులు మంచి నెయ్యి కమ్మగా కాచిన నేతులు కుండలు కుండలు పట్టి కడదాం, మేగడలు పట్టి కడదాం. ఈ అడవుల్లో పెరిగే గంధపు చెక్కలు, చింతపండు, ఇంకా రకరకాల వెలగపండు వంటి ఫలాలు, అడవుల్లో ఉండే దర్భలు, ఎండిపోయిన కట్టెలు, అక్కడ ఆ కౌసిని యొక్క పశువులకు కావలసిన పచ్చగడ్డి, ఎండుగడ్డి కొంచెం మామగారికి కూడా పెడదాం. ఈ గడ్డి అన్ని పుచ్చుకుని గడ్డి కాదం సిద్ధం చేయండి. పొద్దున్నే ప్రయాణం అనగానే పిల్లలకి బలి ఉత్సాహం వచ్చింది. రెండోయ్ ఈ గోపాలకులంతా పుట్టిన తర్వాత ఇన్నేళ్లుగా అడవుల్లోనే తప్ప ఎప్పుడూ మాట వరుస కూడా నగరానికి వెళ్ళలేదు. మొదటిసారిగా నగరం చూడబోతున్నాం, సైట్ సీయింగ్కి సిటీకి ఎడుతున్నామని వాళ్ళకి ఆనందం కలిగింది. అక్కడ ఎంత బాగా రాశారు, నాగరికులు చాలా బాగుంటారట, రకరకాలైన జీవనాలు గడుపుతారట, అక్కడ వేషాలు కూడా బాగుంటాయట, నగరం వాళ్ళు ఎప్పుడు కూడా బాగా ఫ్యాషన్గా ఉంటారు. అందుకని వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం పల్లెటూరి వాళ్ళం, అలంకారం చేత కాదు. వాళ్ళు ముఖాలకి ఇంతంత రంగులు వేసుకుంటారట, తలకి రంగులు వేసుకుంటారట, చెవులకి వాటికి రకరకాలైనటువంటి బుట్టలు పెట్టుకుంటారట, అసలు బట్టలు కూడా చిత్రంగా ఉంటాయట. నగర జీవనంలో ఉండేటటువంటి అందమే వేరని, అక్కడ ఉన్న భోగభాగ్యాలు వేరంటారు. ఈ అడవిలో ఉన్న మనం ఆ నగరాన్ని ఎప్పుడన్నా చూడగలమా అనుకున్నాం, తొందరలో చూడబోతున్నాం మన కృష్ణుడి ధర్మాన్ని. రేపు పొద్దున అందరం కూడా మన బట్టలు సర్దేసుకుని ప్రయాణం అయిపోదాం అనుకున్నారు ఎక్కడికక్కడ. పిల్లలందరూ ఇలా ఉత్సాహంగా ఉన్నారు, పెద్దలు సిద్ధపడ్డారు. పాపం యశోదకే కొంచెం భయం వేసింది. ఈ కృష్ణుడు నగరానికి వెడితే అసలే దుందుడుకు కంసుడితో ఏం తగాదో తెచ్చుకుంటాడో, అక్కడికి వెళ్ళాక తిరిగి రాడేమో అంటే, లేదమ్మా సాధ్యమైనది తొందరగా నీకు దర్శనమిస్తాను. ఆ సాధ్యమైన తొందరగా అనేది ఎప్పుడో తెలియదు, నీకు దర్శనమిస్తానని నచ్చజెప్పాడు. ఈ విషయం తెలిసిందంటే గోపికలకి, ఇక చూడండి వాళ్ళంతా ఏడుపులు మొదలెట్టారు. అయ్యబాబో, ఇంతకాలం శ్రీకృష్ణుడు అడవిలో ఉన్నాడు కాబట్టి మనకి దక్కాడు, ఇప్పుడేమో ఈ దుర్మార్గుడు ఎవడో అక్రూరుడు కంసదూత వచ్చాట, వీడు కంసదూత కాదు హింసదూతలో ఉన్నాడు మన ప్రాణానికి అని దుఃఖించి, అయ్యో బ్రహ్మదేవ నువ్వేదో గొప్పవాడు అనుకున్నాను నేను, నువ్వు దుర్మార్గుడివి, నీ చేష్టలు వికృతమైన చేష్టలు, హాయిగా సుఖంగా బతుకుతున్న ఒక ఆవిడికి హఠాత్తుగా నుదుట చిన్నతనంలో వైధవ్యం పొందేలా చేస్తావు, లేదా భార్యాభర్తలు అనురాగంతో ఉంటే ఈ భర్తకు ఆ భార్యను దూరం చేస్తావు, నువ్వు రాయిబట్టేగా అలా జరుగుతోంది, నీ రాత దిక్కుమాలని రాత అని బ్రహ్మను తిట్టారు వాళ్ళు. తెగ తిట్టేశారులేండి బ్రహ్మని, నిజంగానట పాడు బ్రహ్మ అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మ మీద కోపం ఏమిటని మీరు అడగచ్చు, బ్రహ్మదేవుడు మాకు కృష్ణుడితో 8 ఏళ్ళు మాత్రమే అనుబంధం రాశాడు, 8 ఏళ్ళు దాటగానే మధురా నగరం వెళ్ళిపోయే రాత రాశాడు మా నుదుట, కృష్ణుడి నుదుట. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు మధుర వెళ్ళిపోతాడు, వెడితే ఇక్కడికి రాడు, రాకపోతే మాకు కృష్ణుడి దర్శనం అవ్వదు. అంటే ఈ రాతంతా ఎవరు రాశారు? రాసిన బ్రహ్మగారు. ఈ షార్ట్ హ్యాండ్ రాసిన వీడి హ్యాండ్ పడిపోనన్నారు వాళ్ళు, నీ చెయ్యి పడిపోనన్నారు. అబ్బా ఎన్ని తిట్లు తిట్టారనుకుంటారు, నేను చెబుతున్నది హాస్యానికి చెబుతాను అనుకునేవారు. పైగా ఇంకొక ఆవిడైతే ఏముందో తెలుసా, మేటి గృహస్థు బ్రహ్మయ్యని మిక్కిలి నమ్మితి మమ్మా. ఓ సరస్వతి మాత, ఏదో బ్రహ్మ చాలా గొప్పవాడని, నిన్ను పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాడని, మాకు మంచి రాత రాస్తాడనుకుంటే మా అందరికీ నుదుట దిక్కుమాలిన రాత రాస్తున్నాడు. భారతీ నీ దగ్గరకు వస్తాం, నీకు బాగా నచ్చ చెబుతాం, ఆయన ఒక బొగ్గపోటు పొడిచి ఆయన బుద్ధి మార్చకూడదా, భారతికైన చెప్పరే అన్నారు. సరస్వతికి చెబితే ఒక్క భార్య మాత్రమే భర్తను అదుపులో పెడుతుందిట, ఇంకెవరూ పెట్టలేరు. ఈ బ్రహ్మగారు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నాడు కదా, ఈ బ్రహ్మను అదుపులో పెట్టే శక్తి ఒక్క భారతికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ భార్య కనుక, ఆవిడికి మనం వెళ్ళి చెప్పామంటే ఆవిడ బ్రహ్మని 4 బుగ్గల మీద 4 పోట్లు పొడిచి ఇలాంటి రాత రాయించకుండా ఉంటుంది. అంటే దీన్ని బట్టి భార్యలు తలుచుకుంటే భర్తల్ని మార్చగలరు అని నేను చెప్పలేదు, భాగవతం చెప్పింది. బొగ్గపోటు పొడిచి మరి భర్త గారి చేత ఆ పని చేయిస్తారు. భారతికైనా చెప్పరే అన్నారట. ఆ తర్వాత ఒకవేళ భారతి మాట వినకపోతే మేము కూడా మంచి తపస్సు చేసి బ్రహ్మలోకానికి వస్తాం, వచ్చినప్పుడు నీ నెత్తి మీద కిరీటాలు తీసి నెత్తి మీద నలుగురు మొట్టికాయలు వేస్తాం, ఆ మొట్టికాయలతో అయినా నీ బుర్ర గట్టిపడి మంచి బుద్ధి వస్తుందేమో అని మరికొంతమంది అన్నారు. ఇదంతా ఎందుకంటే కృష్ణుడు మాకు దూరం అయ్యేలాగా నుదుట దిక్కుమాలిన రాత రాశావా అని బ్రహ్మను తిట్టారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత అక్రూరుడి మీదకి వెళ్ళింది ఇవాళ దృష్టి, ఈ దరిద్రుడు అసలు ఎందుకు పుట్టాడండి, వీడి వల్ల కదా మనకి కృష్ణుడు దూరం అయిపోతున్నాడు, ఈ దౌర్భాగ్యుడి వల్ల కృష్ణుడు మనకి దూరం అయిపోతున్నాడు. అక్రూరుండని పేరు పెట్టుకొని నేడస్మల్ మనోవల్లభుల్ చక్రిన్ మా కడ బాపి కొంచున రుగల్ చర్చించి ఏ తెల్చినాడు, అక్రూరుండట క్రూరుడీతడు నిజం బక్రూరుడవు నేని నిర్వక్రత్వంబున కృష్ణు వెట్టి తన త్రోవంబో విచారింపడే. వీడికి అక్రూరుడు అని ఎవరు పేరు పెట్టారండి, వీడు దుర్మార్గుడు అక్రూరుడు కాదు, నిజంగా వీడు క్రూరుడు. అక్రూరుడు అని దొంగ పేరు పెట్టుకుంటాడు కొంతమంది అంతే, వాడి పేరుకి చేసే పనులకి ఏమీ సంబంధం ఉండదు. దౌర్భాగ్యుడు వీడు. మనందరికీ ఎంతో ఇష్టుడైన మన ప్రాణవల్లభుడైన కృష్ణుణ్ణి తెల్లవారితే బృందావనం నుంచి మధురకు పట్టుకుపోవడానికి వస్తాడా వీడు, ఇలాంటి దుర్మార్గుడిని కన్న తల్లి ఎంతకంటే గొడ్డుమూత అయితే బాగుండేది కదా అని తల్లిని తిట్టారు పాప వాళ్ళు. వీడు నిజంగా అక్రూరుడైతే మన కృష్ణుడిని మనకు వదిలేసి తన దారిని తను పోడా, వక్రపు బుద్ధి కలిగిన వీడు అక్రూరుడేమిటమ్మా అని ఒక ఆవిడ తిట్టింది. వాడేం చేస్తాడులే, ఇదంతా కంసుడి తోతగా వచ్చాడుగా, ఇదంతా కంసుడి పని అని ఇంకొక ఆవిడంది. ఆ దిక్కుమాల కంసుడికి మృత్యువు రాకూడదు ఈపాటికే అంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడంది, వాడు చస్తేనేమి అక్రూరుడు ఉంటేమి మనకేం కానీ తెల్లారేలోప రథం చక్రాలు విరిగిపోతే బాగుండమ్మా అంది ఒక ఆవిడ. అంటే రథ చక్రాలు విరిగిపోతే వెళ్ళడం మానేస్తాడా. మరొక ఆవిడ ఉంది, గుర్రాలు పడిపోతే బాగుండంది. ఇవంతా ఎందుకు, కృష్ణుడికే జ్వరం రాకూడదు. కృష్ణుడికి నిజానికి ఇంత కష్టం వస్తే వాళ్ళు తట్టుకోలేరు రెండో, కానీ ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నారో తెలుసా, కనీసం జ్వరం వచ్చి కాసేపు ఆగిపోతే ఆ మర్నాటి నుంచి వీళ్ళు సేవ చేసుకోవచ్చని ఇలా ఎన్నో రకాలుగా అనుకున్నారట. ఆ రాత్రి వాళ్ళకి నిద్ర పడితే ఒట్టు, తిండి సహిస్తే ఒట్టు, మా కృష్ణుడు మా పరమాత్మ మా దేవుడు మా సమస్తం మా బంధువు మాకు దూరం అయిపోతాడేమో, ఎందుకంటే మధురా నగరంలో ఉన్న ఆడవాళ్ళు అందం కంటే ఎక్కువగా అలంకారం చేసుకుంటారు, మేకప్ తోటి ఈ కృష్ణుడిని ఆకట్టుకుంటారు. ఆ మేకప్లో ఆ పై పై వన్నెలు చిన్నెలు రంగులు ఇవన్నీ చూచి కృష్ణుడికి మన మర్చిపోతాడమ్మా, ఆ నరవరులో అయ్యమ్మను ఓతన ప్రియులు గదే, ఈ మొగాళ్ళు ఉన్నారే వీళ్ళని నమ్మకూడదు, నూతన ప్రియులు కదే, ఎప్పటికప్పుడు కొత్త ప్రేమల్లో పడిపోతూ ఉంటారు అని మగవాళ్ళు అందరినీ తిట్టారు. వాళ్ళు మిమ్మల్ని అందరినీ గోపికలు తిట్టారు, నేను కాదు నాతో సైతంగా, మొత్తం మీద నరవరులు అయ్యమ్మ నూతన ప్రియులు గదే అని బాగా తెప్పి ఈ తెల్లవారకుండా ఉంటే బాగుండి, రాత్రి తెల్లవారకుండా ఉండు దేవుడా అని మొక్కుకున్నారు. ఎన్ని మొక్కుకున్నా కాలాన్ని ఎవరాపుతారండి పాప, అలాగే తెల్లారింది. ఈలోపు రాత్రి ఏం చేశాడు కృష్ణుడు, అక్రూరుడి చేత మంచి వేణీళ్ళ స్నానం చేయించి మంచి బట్టలు కొత్త బట్టలు ఇచ్చి ఆయన కట్టుకున్నాక స్వయముగా తాను వండిన క్షీరాన్నం పెట్టేటండి. సాధారణంగా కృష్ణుడి చేతి వంట తినే అదృష్టం అందరికీ రాదు, ఎందుకంటే ఇంట్లో ఎవరూ ఆయన చేత పని చేయనివ్వరు. ఆయన చేత పని చేయించే వాళ్ళు ఎందుకుంటారు, ఒక ఆవిడ గురువుగారు మీ చేతి వంట కావాలని వచ్చింది నా దగ్గరికి అని చేత ఎల్లవేళ గురువుగారు వచ్చి పురాణం అనేసి వంట చేస్తే, ఎప్పుడో పురాణంలో వర్ణించారట పులిహార బాగుంటుంది దద్దోజనం బాగుంటుంది నేను చేస్తే చాలా బాగుంటుంది అన్నట నా కర్మగాలి అని చేత పరిగెత్తుకొచ్చేసింది ఓ రోజున మా పీఠానికి. ఏమండి మీరు అన్నారు కదండి మరి మాట నిలబెట్టుకోరానని, ఆ రోజు శుక్రవారం ఏం చేస్తాను పులిహార చేశాను మరి, అందుకే ఇంక అప్పటి నుంచి కమిట్ అవ్వడం అనేశాను. ఎందుకు చెప్తున్నానంటే కృష్ణ పరమాత్మ చేతి పాయసం బాగుంటుందని ఎవరో అన్నారట, అది ఎంతవరకు నిజమో ఇతరులకు తెలియలేదు, కానీ ఈరోజు మాత్రం అక్రూరుడికి మహాయోగ జాతకం బట్టి ఆ మహానుభావుడు ఆయన చేతి పాయసం తిన్నట్టు అత్యద్భుతమైన పాయసం, మంచి జీడిపప్పులు అవి వేసి ఆవుపాలు చక్కని చక్కని ఆవుపాలతో తయారు చేసిన పాయసం, ఆవు నెయ్యి వేసి డాల్డా వేస్తే గొంతుకు పోతుందండి అయ్యి, దిక్మాలిన డాల్డా వేసి కొంతమంది పిండి వంటలు చేస్తారు, చక్కగా నేతితో వండాలి ఎప్పుడైనా పిండి వంట అంటే, అలా ఆవు నేతితో తయారు చేసిన క్షీరాన్నం పరమాన్నం స్వయముగా శ్రీకృష్ణుడు చేసిస్తే అది తిని నా జన్మ ధన్యమైంది అనుకున్నాడు. ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు, తెల్లవారుధామం లేచాడు, స్నానం చేశాడు, ఆయన ఇచ్చిన బట్టలు అలంకరించుకుని సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్నాడు. ఈలోపు బలరామకృష్ణులు కూడా స్నానాదులు సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని అలంకారం చేసుకుని రథం దగ్గరకు వచ్చారు. ఎడ్లబళ్ళన్నీ సిద్ధమయ్యాయి, నందాదులందరూ గోపాలకులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ప్రయాణానికి సిద్ధమయ్యారు, ఒక్క ఆడవాళ్లు తప్ప ముసలాళ్లు తప్ప మిగతా అందరూ ప్రయాణం అయ్యారు. పిల్లలైతే ఇంకా మరో మంచి ఉత్సాహంతో ఎడ్లబళ్ళ చుట్టూ వెనక ముందు నడుచుకుంటూ ప్రయాణానికి సిద్ధమై అక్కడికి వచ్చేశారు. ఇక పాపం గోపికలంతా ఇళ్లలోంచి బయటకు వచ్చి అరుగుల మీద నిలబడి కన్నీళ్లు పెట్టేసుకుని, అయ్యో అలంకారం చేసేసుకున్నాడు ఈ మాయదారి కృష్ణుడు, వెళ్ళిపోతున్నాడు ఈ దుర్మార్గుడు, అక్రూరుడు పట్టుకుపోతున్నాడు, మనం ఎన్ని మొక్కులు మొక్కుకున్నా మన మొక్కులేమి సఫలీకృతం అవడం లేదు, ప్రయాణం ఆగడం లేదు, అదిగో వెళ్ళిపోతున్నాడు, ఇదిగో వెళ్ళిపోతున్నాడు, అదేదిగా ప్రియుడు వెళ్ళిపోతున్నాడు అంటూ అందరూ కూడా గుమ్మాల దగ్గరకు వచ్చారు. ఈ యశోదకైనా బుద్ధి లేదా, నాయన కృష్ణ వెళ్ళొద్దురా, నువ్వు లేకపోతే ఒక క్షణం ఉండలేనురా అనొచ్చుగా. ఏ ఆవిడకేముంటుందిలేండి ప్రేమ, మనమంటే భక్తురాళ్ళం, ఆవిడకేముంది కొడుకేగా అని కొంతమంది యశోదని తిప్పారు. ఈ నందుడే చేతులు ఊపుకుంటూ తగుదు నమ్మానని నగరానికి ప్రయాణం కట్టాడు అని నందుని తిట్టుకున్నారు. ఈలోపు రథం ఎక్కాడు ఆయన, రథం బయలుదేరింది బలరామకృష్ణులతో, బళ్ళు కదిలాయి. ఆ బయటే ఉండి ఆఖరి బండి నుంచి వచ్చే దుమ్ము కూడా అణిగిపోయేదాకా నిరాశగా చూసి చివరి క్షణంలో ఏదన్నా మహిమ జరిగి ఆగిపోతారేమో అని ఎదురు చూశారు. ఏ మహిమ జరగలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, దుమ్ము ఆగిపోయింది, వీళ్ళు కళ్ళు అలా మూసుకుపోయాయట, ఏడ్చుకుంటూ లోపలికి పోయారు. పాపం అంతటి గాఢభక్తి, ఏకాంత భక్తి, అది గోపికల యొక్క ప్రేమ అంటే. జగద్గురుడి మీద భక్తి అలా ఉండాలట. ఆ భక్తి వల్లే వారెవరికి పునర్జన్మ లేకుండా పోయింది. ఈ విధంగా వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారు నిరాశగా. రథం వెళ్ళింది, ఎడ్లబళ్ళు కాలినడకన వచ్చేవాళ్ళు మెల్లిగా వస్తున్నారు. ఈ రథం కాబట్టి కొంచెం వేగంగా వెళ్ళింది. కొంతసేపటికి యమునా నదీ తీరానికి వచ్చింది. ఆ యమునా నదీ తీరంలో బలరామకృష్ణులు కాసేపు రథం ఆపబోయి అక్రూర అన్నారు. అక్రూరుడు రథం ఆపాడు. వెంటనే వీళ్ళు అందులోకి దిగి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి దేవతలకి తర్పణాలు ఇచ్చి మళ్ళీ రథం ఎక్కారు. అప్పుడు అన్నాడు అక్రూరుడు, నాకు మూడు పూట్ల సంధ్యావందనం చేసి అలవాటండి, ఇప్పుడు మళ్ళీ సంధ్యా సమయం ఇది, మధ్యాహ్న సంధ్య కొంచెం ముందే చేసేయచ్చని శాస్త్రం గనక ఈ 11 గంటల వేళే నేను సంధ్యావందనం చేసుకుంటాను, మీరు ఈ రథంలో కూర్చోండి, రథంలోంచి కిందకి తెక్కండి, ఏమో ఏ శత్రువులు ఎక్కడ పొంచి ఉంటారో, కృష్ణుడు బలరాముడు గొప్పవాళ్ళైనా వాడికో బాధ్యత ఉన్నదిగా, అందుకని మీరు శత్రు బాధ వల్ల మీరు బాధ పొందకూడదు గనక ఈ రథంలో కూర్చోండి అని నచ్చజెప్పి వాళ్ళని అందులోనే కూర్చోబెట్టి రథంలో ఇప్పుడు నీళ్లల్లో దిగాడు. నడుముకున్న వస్త్రం గట్టిగా బిగించి పై కండువాదానికి ముడేసి కట్టుకుని నీళ్లల్లో హాయిగా స్నానం ఈది, స్నానం చేసి బుడుంగును ములిగట్ట, ఇలా చెవులు ముక్కులన్నీ చేతులతో వేళ్లతో నొక్కి పట్టుకుని 3 సార్లు బుడుంగ్ బుడుంగ్ బుడుంగని ములిగాడు. అప్పుడు జరిగిందో తమాషా, ఆయన అలా నీళ్లల్లోకి ములిగాడో లేదో, ఆ ములిగిన కింద నీళ్లల్లో బలరామకృష్ణులు రథంలో కూర్చుని దర్శనమిచ్చారు. ఈయనకి అనుమానం వచ్చింది, ఇదేమిటబ్బా బలరామకృష్ణులు రథములో ఒడ్డు మీద కూర్చుని ఉండాలి కదా, ఈ కాశాపట్లో రథం పొరపాటు నదిలో పడిపోయిందా, అలా రాదే అనుకుని పైకి లేచి చూశాడు. పైన ఒడ్డు మీద రథం ఉంది, రథంలో చిరునవ్వు నవ్వుతూ బలరామకృష్ణులు ఈయనకేసే చూశారు. మళ్ళీ నీళ్లలో ములిగాడు. స్నానము చేసి చేసి నది చల్లని నీటను రామకృష్ణుల మానుగజూచి వీరు రథ మధ్యమునను వసించియున్నవారు ఈ నది నీరి లోపలకు ఎప్పుడు వచ్చిరటం చులేచి మేధానిధి చూచే వారల రథస్థుల భక్త మనోరథస్థుల. హాయిగా స్నానం చేసిన ఆయన ఆ నది చల్లని నీటిలో అట్టడుగున రథం, ఆ రథానికి ఉన్న 4 గుర్రాలు, రథం పైన జెండా, అందులో ఉన్న ఆయుధాలు, దాంట్లో కూర్చుని చిరునవ్వు నవ్వుతున్న బలరామకృష్ణుల్ని చూశాడు. రథముతో పాటు ఒడ్డు మీద ఉండవలసిన బలరామకృష్ణులు ఇంతలోనే రథంలో నుంచి కిందకి దిగి ఉండరు, పైగా రథము కూడా నీళ్లల్లో కనపడుతోంది, రథం నీళ్లల్లో కలవస్తుంది. ఆ రథంలో కూర్చున్న బలరామకృష్ణులు నీట్లో చెక్కు చెదరకుండా చిరునవ్వు నవ్వుతూ ఎలా చూడగలుగుతారు, ఇదేమన్నా నాకు భ్రమ అనుకున్నాడు ఆయన. ఆశ్చర్యపోయాడు, మళ్ళీ పైకి లేచాడు. పైన మళ్ళీ ఒడ్డు మీదే రథం కనపడుతోంది, రథంలో ఇందాకట్లాగే నవ్వుతూ బలరామకృష్ణులు ఇతనికేసి చూస్తున్నారు. మళ్ళీ నీళ్లల్లో ముడిగాడు, మళ్ళీ నీటిలోనూ కనబడుతోంది రథం. ఓ అరే బాబోయ్, ఇదేదో మహామాయరా ఉందిరా, నీళ్లల్లో కిందకి దిగితే కింద కనపడుతోంది రథం, ఆ రథంలో బలరామకృష్ణులు ఉన్నారు, అక్కడ నవ్వుతున్నారు, పైకి లేస్తే పైన నవ్వుతూ కనపడుతున్నారు, రథంలోనే కూర్చుని ఉన్నారు. ఒకే వ్యక్తి ఏకకాలంలో రథంలో కూర్చుని నీళ్లల్లోనూ ఒడ్డు మీద ఎలా కనబడతారు అని ఒక్క క్షణకాలం ఆయన నిశ్చేష్టుడైపోయాడు. కంటిన్ మున్ను రథంబుపై మరి తుదిల్ కంటిల్ తుదిల్ క్రమ్మదల్ కంటిల్ తొంటి రథంబు మీద ఇదే ఈ కళ్యాణ చారిత్రులే వెంటందో చిరి రెండు దిక్కుల మనోవిభ్రాంతియో నీరిలో నుంటాశ్చర్యము చూతున చుమరియున్ను హిల్చి మగ్నాంగుడై. ఇంత పూర్వమే ఒడ్డు మీద కనబడ్డారు. ఒడ్డు మీద రథం, రథంలో బలరామకృష్ణులు నవ్వు ముఖాలతో ఉన్నారు. మళ్ళీ నీళ్లలో మునిగితే నీళ్లలో కనబడతారు, పైకి లేస్తే పైన కనబడుతున్నారు, నీళ్లలో మునిగితే నీళ్లలో కనబడుతున్నారు. వీళ్ళు మహానుభావులని తెలుసు, పుణ్యాత్ములని తెలుసు, శుభప్రదమైన చరిత్ర కలిగిన వాళ్ళని తెలుసు. ఎంత గొప్పవాళ్లైనా ఎంత మహిమ చూపించగలరా? ఏకకాలంలో ఒకే వ్యక్తులు అదే రథంతో రెండు చోట్ల ఎలా కనబడతారు? ఒడ్డు మీద ఉండడం పెద్ద గొప్ప కాదు, కానీ నీళ్లలో ఉండడం ఆశ్చర్యం కదా. ఇదేదో తెలుసుకుందాం, ఇది మాయా, మంత్రమా, మహిమయా, నిజంగా పరమాత్ముడా, లేక నా మనోవిభ్రాంతియా అనుకుంటూ అమీతుమి తేల్చుకుందాం, ఈ మంత్రమహిమ ఏమిటో చూద్దాం, ఈ కృష్ణుడి గొప్పతనం ఏమిటో చూద్దాం అని మళ్ళీ నీటిలోకి బుడుంగును మునిగాడు. ఈసారి బుడుంగున నీటిలో మునిగినటువంటి అక్రూరుడికి రథము కనబడలేదు, గుర్రాలు కనబడలేదు, రథంలో ఉన్న బలరామకృష్ణులు కనబడలేదు. ఈసారి మొత్తం దృశ్యం పాతది అదృశ్యం అయ్యింది, కొత్త దృశ్యం కనపడింది. ఏమిటా నూతన దృశ్యం? పోషిత బాంధవుండు యదు పొంగవుడా జలమందుగాంచే సద్భాషు సహస్రమస్తక విభాసిత రత్న విభూషు భూమి భృద్వేషు కృపాభిలాషు ప్రతివీరచము విజిగీషు నిత్య సంతోషు అరోషు నిర్దళిత దోషు అనేక విశేషు శేషు నిల్. ఈసారి ఆయనకి యమునా నదీ జల మధ్యంలో రథం బదులుగా, బలరాముడి బదులుగా, కృష్ణుడి బదులుగా ఆదిశేషుడు కనపడ్డాడు. ఆదిశేషుడు మూడు చుట్టలు చుట్టుకుని పడగ పైకెత్తి ఈ తోకని పడగ దగ్గరికి చేర్చాడు. తెల్లగా ఉన్నాడు ఆదిశేషుడు, మామూలు తెలుపు కాదు, పాలనురగలాంటి తెల్లదనంతో ఉన్నాడు. బంధువుల్ని పోషించే మంచి గుణములు కలిగిన యాదవ శ్రేష్ఠుడు అక్రూరుడు చూసినటువంటి ఆదిశేషుడు ఎలా ఉన్నట్ట? సద్భాషు, ఆయన మాట్లాడుతూ ఉంటే వేదమంత్రాల్లో ఉన్నాయి, చాలా చక్కగా మాట్లాడతాడు. ఆ మాట వినేవాళ్ళకి ఇంకా 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 వినాలనిపిస్తుంది. బలరాముడి యొక్క వాక్కులు విన్న కొద్దీ వినాలనిపిస్తుంది. కొంతమంది పద్యం చదివితే మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది, కొంతమంది చదివితే పారిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఆదిశేషుడు వేదాన్ని మధుర కంఠంతో చదువుతూ ఉంటే ఆహా ఏమి సంగీతం, ఇంకా 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 నువ్వు వేదధ్వని చెయ్యి, ఆ ధ్వని వింటాం అని ఎదురు చూస్తున్నారట మహానుభావులు. అంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయనకి 1000 పడగలున్నాయి. ఈ 1000 పడగల మీద అద్దగా అద్దగా వెలిగిపోతున్న రత్నములు మణులు కనిపిస్తున్నాయి. భూమి నెత్తిమీద ఉన్నది ఆయన నెత్తిమీద. ఈ 1000 పడగల మీద భూమిని మోస్తున్నాడు కదా, ఆ భూమి గుండ్రంగా తిరుగుతోంది. అందుకని భూమిని భరించేవాడు రాజు కాబట్టి ఈయన రాజవేషంలో నల్లని బట్ట కట్టుకున్నాడు, పట్టు వస్త్రం నీల వస్త్రం కట్టుకున్నాడు, మహారాజ వేషంలో ఉన్నాడనమాట. కృపాభిలాషు, ఆయన ముఖంలో కరుణ కనబడుతోంది. పామును చూస్తే భయం కలగాలిగా, కానీ 1000 పడగలతో ఉన్న ఆ మహాసర్పాన్ని ఆదిశేషుణ్ణి చూస్తే ఏమాత్రం భయం లేదు, ఆయన కరుణాస్వరూపుడు అవడం వల్ల. ప్రతివీరచము విజిగీషు, శత్రువుల్ని మాత్రం ఎప్పటికప్పుడు సంహరించాలి, జయించాలనే కోరికతో ఉంటాడు. శత్రువులంటే మామూలు శత్రువులు కావు, లోపలున్న కామ క్రోధ లోభమోహ మదమత్సర్యాలని 6 శత్రువులు ఉన్నాయి. ఈ అంతఃశత్రువుల్ని జయించాలనే కోరిక కలిగిన వాడిని విజిగీషుడు అంటారనమాట. ఆయన మాత్రమే ఈ అంతఃశత్రువుల్ని జయించినవాడు అటువంటి వాణ్ణి. నిత్య సంతోషు, ఎప్పుడైతే కోరికలు ఉండవో ఆ వ్యక్తి ఎప్పుడూ ఆనందముగా గడుపుతాడు, నిత్యం సంతోషంతో ఉంటాడు. అరోషు, అసలు కోపమే లేదట ఆయనకి, సంతోషంగా ఉండేవాడికి కోపం ఎందుకు ఉంటుంది. నిర్దళిత దోషు, ఆయనలో మాట వరసకు కూడా ఒక్క పాపము కూడా లేదు, అన్నీ సుగుణములే, అన్నీ మంచి గుణములే, దోషము లేనివాడు ఆయన. అనేక విశేషు, ఎన్నో విశేషములున్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో మంచి గుణములు అనేక శుభలక్షణములతో కూడిన వాడాయన. అటువంటి ఆదిశేషుణ్ణి చూశాట. ఇప్పుడు ఆదిశేషుడి చుట్టలు చుట్టుకుని ఉన్నాడు కదా, ఆయన నీలాంబరధారి, చుట్టూత సిద్ధులు, పాములు, గంధర్వులు, ఓం సంకర్షణాయ నమః, ఓం నమస్సంకర్షణాయ అని స్తోత్రం చేస్తూ ఉంటే ఆ స్తోత్రాలు అందుకున్నాడు. రెప్పపాటు లేకుండా ఇలాగే అక్రూరుడికేసి ఆ నీళ్లలో చూస్తున్నట్ట. ఆ ఆదిశేషుడి మధ్యలో కనిపించాడు మరొక మహానుభావుడు. ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని ఒలువవాని మేఘ మధ్యంబున మెరుగు చందంబున వరమున శ్రీదేవి ఒప్పువాని ముసరుతేటులు వెవ్వ ముఖ చతుష్కముఖల తనయుడాడెడి బొడ్డుదమ్మివాని కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపురములవాణి జలజగర్భరుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చిరితుడైన వాణి సౌందర్య ఖని అయిన వాణి నొక్క పురుషవర్యుగాంచే. ఆదిశేషుడి మధ్యలో ఒక మహాపురుషోత్తముడు కనబడ్డట. ఆ మహాపురుషోత్తముడు ఎలా ఉన్నాడు అంటే నల్లని మేఘం వంటి ఆకారంతో ఉన్నాడు. ఆ నల్లని మేఘంలో మెరుపు తీగలాగా పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు పీతాంబరధారి ఆయన. ఆయన బొడ్డులో నుంచి తెల్ల తామర పువ్వు బయటకు వచ్చింది. ఆ తెల్ల తామర పువ్వు బాగా వికసించి ఉంది. వికసించిన తామర పువ్వులో ఒక బాలుడు ఆడుకుంటున్నాడు. ఆ బాలుడికి 4 తలకాయలున్నాయి. ఆయన ఎర్రగా ఉన్నాడు. ఇక్కడే జరిగిందో తమాషా. ఆ మహానుభావుడి యొక్క బొడ్డులో నుంచి లేచిన తామర పువ్వులో ఓ చంటి బిడ్డ ఉన్నాడన్నగా, ఇదేమో తెల్ల తామర పువ్వు. ఈ తెల్ల తామర పువ్వులో తేనె తాగడానికి తుమ్మెదలు వచ్చాయి అక్కడికి. ఎంతలో ఆ తుమ్మెదలకు ఏం జరిగిందిట, ఆ తామర పువ్వులో పడుకున్న ఒక పిల్లాడు అడ్డం వచ్చాడు అవి తేనె తాగుదాం అనుకుంటూ ఉంటే. ఆ పిల్లవాడు చిన్నపిల్లాడు, ఆయనకి 4 తలకాయలు ఉన్నాయి, ఆయన ఎర్రగా ఉన్నాడు. చిన్నపిల్లలు ఏం చేస్తారు ఎప్పుడు కూడా, క్యార్ క్యార్ అని ఏడుస్తూ నోరు తెరుస్తున్నాడు. ఆ నోట్లోంచి ఏమొస్తుంది, లాలాజలం వస్తుంది. ఆయన ముఖం కూడా ఎర్రగా తామర పువ్వులో ఉందిట. అందుకని తుమ్మెదలు ఈ తెల్ల తామర పువ్వులో తేనె తాగాలనుకున్న తుమ్మెదలకి, ఓహో ఈ తెల్ల తామరలో 4 ఎర్ర తామరలు ఉన్నాయి, ఆ లేత తామర పువ్వులలోంచి తేనె వస్తోంది అని ఆ పిల్లాడి నోట్లో దూరుతున్నాయట. నోట్లో ఉన్న లాలాజలం తేనె అనుకుని. ఆయన ఎవరు, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు బుజ్జి బాబు కింద ఆడుకుంటూ ఉంటే ఎర్రగా అందంగా ఉంటాడు బ్రహ్మదేవుడు. ఆయన 4 ముఖాలు 4 తామర పువ్వుల్లో ఉండి అందులోంచి వస్తున్నటువంటి తేనె అనుకుని లాలాజలం తాగడానికి తుమ్మెదలు నోట్లో దూరుతుంటే, ఇది నా నోరు బాబు, నా నోట్లోకి దూరకండి ఆయన తుమ్మెదలు తోలుకుంటున్నట్టు. ఆయన ఎంత అందమైన వర్ణనండి. ముసరు తేటులు వివ్వ ముఖ చతుష్కముఖల తనయుడాడెడి బొడ్డుదమ్మివా అని, తన చుట్టూ ముసురుకుంటున్నటువంటి తుమ్మెదల్ని తోలుకుంటూ 4 ముఖములతో చంటి పిల్లవాడి కింద ఆడుకుంటున్న బ్రహ్మదేవుడు కూర్చుని ఉన్న తెల్ల తామర పువ్వుని బొడ్డులో పెట్టుకున్న కృష్ణుడు కనబడ్డాడు. మేఘంలో మెరుపు తీగ ఉన్నట్టుగా ఆయన నల్లగా మేఘంలో ఉంటే వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఎర్రగా అధగా అధగా వెలిగిపోతున్నది. ఇంకా ఆయనకి వేల కొలది పాదాలున్నాయి. ఈ పాదాలన్నిటికీ బంగారముతో తయారు చేయబడిన మువ్వలున్నాయి. బంగారు గజ్జెలు వేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇలా పడుకున్న విష్ణువు ఒక్కసారి ఇటు కదిలేట. కదలగానే ఏమైపోయింది, ఆయన కాళ్ళన్నీ కదిలాయి. ఈ కాళ్ళన్నిటికీ ఏమున్నాయి, బంగారపు పట్టీలున్నాయి. ఈ పట్టీలకి గంటలు మువ్వలున్నాయి. ఈయన కదలగానే ఈ మువ్వలన్నీ ఒకేసారి గణ 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 శబ్దం చేశాయి, ఓంకార శబ్దం చేశాయి. కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపురముల వాణి. ఈ విధంగా మంచి మనోహర శబ్దం చేస్తున్నటువంటి పాద నూపురములు కలిగిన విష్ణువు కనబడ్డాడు. ఇంకా బ్రహ్మ రుద్రుడు సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు వంటి దేవతలు ఎంతో మంది మహానుభావులైన యోగేశ్వరేశ్వరులంతా ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని స్తోత్రం చేస్తూ ఉండగా, వారి స్తోత్రాలు అందుకుంటున్న పరమసుందరాకారుడు జగదేక సుందరుడు, ఆయన ఒక్కడే సుందరుడు, అటువంటి ప్రశస్యమాన చరితుడైన సౌందర్య ఖని అయిన ఒక మహాపురుషోత్తముడు ఆ పాము చుట్టల మధ్యలో కనిపించాడు. ఆ పురుషోత్తముడు ఇంకా ఎంత అందంగా ఉన్నాడో ఇక్కడ పోతన గారు ఒక గజ్జల్లో రాశారు, ఈ అందం సరిపోలేదట వర్ణించడానికి, పద్యం సరిపోకైనా అది మరియును చారు లక్షణ లక్షిత నకపాద గొల్పజాను జంఘోరు కఠినాభి మధ్యోధరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబుకంధరుండును ఫాల నాసాధర వదన కర్ణుండును నేల నేరద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండునుండ యొప్పున పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబులు అగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లని నుతించే. ఇంకా మహానుభావుడు పరమ శుభలక్షణాలతో ఉన్నాడు. అందమంతా ఒక చోట కుప్పపోస్తే ఆ అందము కూడా ఆయన కాలి గోటికి సరిపోవడం లేదట. అంతటి మహాసౌందర్యంతో ఉన్నాడు. అన్ని శుభలక్షణములే. ఆయన శరీరం అంతా ఆపాదమస్తకం, గోరు, తల వెంట్రుకు అనే తేడా లేకుండా ఆయన శరీర అవయవాలన్నీ అందంతో నిండి ఉన్నాయి, శుభలక్షణములతో ఉన్నాయి. చిరునవ్వుతో ఉన్నాడు ఆయన. ఆయన కాళ్ళకి బంగారపు పట్టీలున్నాయి. వేల కొలది చేతులు, ఆ వేల చేతులన్నిటికీ కంకణాలున్నాయి. నడుములన్నిటికీ బంగారంతో తయారు చేయబడిన మువ్వలున్నటువంటి వడ్డాణాలున్నాయి. కాళ్ళకి గజ్జలున్నాయి, వేలాది శిరస్సులు. ఈ శిరస్సులన్నిటికీ కిరీటాలున్నాయి. ఈ కిరీటాలన్నిటికీ నవరత్నాలు తాపడం చేయబడ్డాయి. చెవులన్నిటికీ కుండలాలున్నాయి. ఆయన కళ్ళన్నీ తామర పువ్వుల్లో మెరిసిపోతున్నాయి. ఈ విధంగా వేల పాదాలతో, వేల నేత్రాలతో అత్యంత సౌందర్య స్వరూపుడై ఉన్న పరమాత్ముడు చుట్టూతా చేరారు ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు వంటి మహానుభావులైన భక్తులంతా ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేస్తూనే ఉన్నారు. అటువంటి అందాల రాశిని పరమాత్ముణ్ణి, సర్వలోక వ్యాపక అనంత చిన్మయ్య శక్తిని, వాసుదేవుణ్ణి, పరంధాముణ్ణి, శ్రీ పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా ఊర్జ, విద్య, అవిద్య అనే తొమ్మిది మహాశక్తులు చుట్టూ చేరి, ఓహో మేమెప్పుడు నిన్నే సేవిస్తూ ఉంటాం, నిన్ను విడిచి ఉండలేం అని తొమ్మిది శక్తులు ఆయన్ని సేవిస్తూ ఉంటే ఆ శక్తుల చేత సేవింపబడుతున్న వాడిని చూచాడు. ఇంకా అనేక శుభలక్షణములు కలిగిన వాడిని చూచాడు. మాయాశక్తి సేవితుండై ఉన్న పరమేశ్వరుని చూడగానే శరీరం పులకింతకి గురైపోయింది, గగుర్పాటు కలిగింది, ఆనందం తట్టుకోలేకపోయాడు. నిజంగా ఇదంతా నది నీటిలో జరుగుతోంది. ఇంతసేపు నది నీటిలో మానవమాత్రుడు ఉండగలడా? నీళ్లలోనే సాష్టాంగపడిపోయాట ఆ మహారూపానికి. సాష్టాంగపడి ఆయన అడుగుల మీద పడ్డాడు, లేచాడు, పులకించాడు, పదే పదే పొంగిపోయాడు, ఆనందంతో పరవశుడైపోయాడు. ఆ పరవశత్వంతో ఒక అద్భుత స్తోత్రం చేశాడు. ఇది భాగవతానికి ప్రాణం అంటారు ఈ స్తోత్రాన్ని. ఈ స్తోత్రాన్ని భక్తితో విన్నటువంటి వాడికి పునర్జన్మ ఉండదు అని వేదవ్యాసులు వారు చెప్పారు. అంత గొప్ప స్తోత్రం. అందుకే పోతనగారు దాన్ని దండక రూపంలో రాశాడు. శ్రీమాని మానచోరా శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తంగతంబై మహాలోల కల్లోల మాలాకులాభీల పాధోనిధింగులగా బాలకేళీగతిని తేలి నారాయణాఖ్యం పటుఖ్యాతి శోభిల్లు నీనాభికంజంబులో లోకపుంజంబులంబన్ను విన్నాణియమన్న ఆ బమ్మయుత్పన్నుడయ్యంగదా పావకాశ వాతావని వార్యహంకార మాయా మహామానసాదుల్ హృషీకాదులున్ లోకముల్ లోక బీజంబులున్ నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నశించున్ జడత్వంబులేకాత్మయ్యొప్పు నీ యొప్పిదం వెల్లనో చల్ల చల్లన్ విచారింపదారెంత వారెంత వారైన మాయాదులున్ మాయతో గూడి క్రీడించు లోకానుసంధాత యాధాత నిర్ణేతయే నీ కళారాశికిల్ కొందరం భోజగర్భాత్ములజ్జాత్మలందున్ అనేకాది దైవంబులందున్ అశేషాది దిభూతంబులందున్ అనూనంబులైడింది నీయందనూనంబునేకంబులౌ రేఖరాకేందు బింబంబుగా ఎన్ననేల ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులందేకమౌ రేఖలోకావధిన్వీక నేపోకలంబోక ఏకాకి వయ్యుండు దీశ కృషానుండు నిమ్మోము సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమిపాదంబులంభోనిధుల్ కుచ్చి శల్యంబులద్రుల్లతాశాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభోవీధి నాకంబు వర్షంబు వీర్యంబుగా మండితోదుంబరానోకహానేక శాఖా ఫలాపూరితానంత జంతు ప్రకాండంబులీలన్ ప్రసిద్ధోద రాశిస్థ జంతు ప్రకారంబుగా నిండియుండున్ మహారూప నీరూపముల్ వెగ్గలం బొగ్గడింపన్ లయాంబోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్వేదకున్ వేద రాశిన్ ప్రసాదింపవే కైటభ శ్రీమధున్ చక్రివై మొత్తవే ఎత్తవే మందరాగంబు రాగంబుతో కోర్మలీలా పరిష్పందివై పందివై మేది నిన్మీది కింద్రోచి దోషాచరుంగుంములన్నింములంజిమ్ముతుంగృంభవే దండివై దండివై రోచి నిందూచి యాచంపవే పెంపవే మేను బ్రహ్మాండమున్నెండబారుండవై రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ శుద్ధబుద్ధుండవై వైరిదారాంతరంగంబులున్నంతరంగంబులుంగా కరంగింపవే పెంపుదీపింపవే కల్కిమూర్తిల్ ప్రవర్తించు నిన్నెన్న నేనెవ్వడం నన్ను మాయా విపన్నున్ విషణ్ణున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నతంబాపి మన్నింపవే పన్నగాధీశ తల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః. ఓ లక్ష్మీ వల్లభ, శుభాకార మహావీర, ఈ జగత్తంతా ఏదో ఒక దివ్యశక్తి వల్ల పుడుతున్నది. ఆ దివ్యశక్తికి మూల కారణమైన హేతువునకి హేతువైన పరమాత్ముడే నువ్వు. అటువంటి నీకు నమస్కారం. ఏదో ఒకనాడు ఈ చరాచర జగత్తంతా ప్రళయకాలంలో మునిగిపోతుంది, ఆనాడు ఈ చరాచర జగత్తంతా జల ప్రళయంలో కలిసిపోయిన నాడు నీవు మాత్రం నాశనం కాకుండా గాఢముగా యోగ నిద్రలోకి వెళ్ళిపోతావు. ఆ నిద్రపోతున్నప్పుడు నీ బొడ్డులో ఉన్న తామర పువ్వులో ఉన్న బిడ్డతో సైతంగా అన్నీ నీలో లీనమైపోతాయి. మళ్ళీ తిరిగి సృష్టి ఏర్పడినప్పుడు అందులో నుంచి బ్రహ్మదేవుడు తిరిగి పుడుతున్నాడు. అలా పుట్టిన బ్రహ్మదేవుడు చేసిన సృష్టి ఎలా ఉందంటే, ఈ సృష్టికి మూలకారకుడైన బ్రహ్మనే సృష్టించిన నీ అపూర్వ శక్తిని ఏమని వర్ణించగలుగుతాం? ప్రభు, నిన్ను కొందరు శివుడన్నారు, మరిన్ నీవు నారాయణఖండవంతున్ శివాఖండవంతున్ మెరిం పెక్కు మార్గంబులని నిన్ను నగ్గింతు రెగ్గేమి. నిన్ను శివుడని, విష్ణువని, గోవిందుడని, ఇంద్రుడని, రాజుని అనేక నామాలతో పిలుస్తున్నారు. ఏ నామంతో పిలిస్తేనే? కొందరు పాంచరాత్రంతో, కొందరు స్మార్తాగమంతో, కొందరు వైఖానసంతో స్తోత్రం చేస్తున్నారు. ఏ మార్గంలో వెళ్ళినా చివరికి అన్ని మార్గములు సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవుడికి నమస్కరించినా అది విష్ణువుకే చేరుతుందని ఈ మార్గములన్నీ చివరికి నీ దగ్గరికే తీసుకొస్తాయి. దానికి ఎలాగో ఉదాహరణ చెబుతున్నాం స్వామి, కుండ పగలగొట్టాం, అప్పుడు ఆ కుండ పగలగొడితే కుండలో ఉన్న నీరంతా మళ్ళీ ఏమవుతుంది? చెరువులోనో సముద్రంలోనో కలిసిపోతుంది. అందులో కలిసిపోయినప్పుడు అంతా సముద్రం అయిపోతుంది. అలాగే ఈ కుండల్లో ఉన్న ఆత్మలన్నీ ఏదో ఒకనాడు కలిసిపోవలసిందే నీలో. అటువంటి నీకు నమస్కారం. ప్రభు, ఈ చరాచర జగత్తంతా నీ విరాట్ స్వరూపమే. భూమి నీకు పాదం, సముద్రమే నీకు కుక్షి, ఆకాశమే నీ శిరస్సు, ఈ లతాశాలన్నీ, ఈ చెట్లు, ఇందులో ఉన్న తీగలు, ఇవన్నీ నీ తల వెంట్రుకలు, శరీరం మీద ఉన్న రోమాలు, అగ్నిహోత్రుడు నీ ముఖం, సూర్యుడు నీకు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను, ఇక వర్షమే వీర్యం, నాకమే మూర్ధం. ప్రభు, బ్రహ్మ, ఈశ్వరుడు నీకిద్దరికీ చెరోవేపున నీకున్న చేతుల్లో ఒకటై కూర్చుంటూ ఉన్నారు. ఇంద్రాది దేవతలు నీ పాదాలయ్యారు. అటువంటి నీకు నమస్కారం. ఈ చరాచర జగత్తంతా నిండి ఉన్న నీ అద్భుతమైన రూపం ఎలా ఉన్నదో తెలుసిన? మేడిపండు అలా చేల్చగానే అందులో చిన్న చిన్న క్రిములు కులకుల్లాడుతూ తిరుగుతూ ఉంటాయి. ఈ చరాచర జగత్తంతా నీవనే మేడిపండు లోపల ఉన్న చిన్న చిన్న క్రిముల్లా తిరుగుతున్నారు. అంటే మేమంతా అణువుల కంటే సూక్ష్మమైన పురుగుల్లాంటి వాళ్ళని నీ ముందు. అటువంటి నీకు నమస్కారం. ఒకట రెండా ఎన్నో పర్యాయములు ఈ భూమండలాన్ని ఉద్ధరించడం కోసం అవతరించావు, మత్స్యావతారం ధరించావు, సోమకాసురుణ్ణి సంహరించావు, వేదాలు విధాతకిచ్చావు, ఆ తర్వాత కోర్మలీలా పరిష్పందివయ్యావు, అనగా తాబేలు రూపం ధరించి మందరపర్వతం పైకెత్తావు, ఆ తర్వాత పందివయ్యావు, భూమండలాన్ని ఉద్ధరించావు, హిరణ్యాక్షుణ్ణి వధించావు, ఆపై నృసింహుడివయ్యావు, ప్రహ్లాదుణ్ణి కాపాడావు, లోక సంరక్షణ చేశావు, బలిచక్రవర్తిని భంజించడానికి వామనుడివయ్యావు, పరశురాముడివయ్యావు, రాముడివయ్యావు, బుద్ధ రూపంలో ప్రవర్తించావు, కల్కిమూర్తిగా ప్రవర్తించబోతున్నావు, ఇప్పుడు శ్రీకృష్ణ రూపంలో మా అందరికీ దర్శనమిచ్చి మమ్మల్ని ఆనందపెడుతున్నావు. ఈ విధంగా ఎప్పటికప్పుడు లోకాలను ఉద్ధరించడానికి అనేక రూపాలతో ప్రవర్తించే నిన్ను వర్ణించడానికి నా శక్తి సరిపోవడం లేదు. నేను సామాన్యుడైపోయాను. నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. నా మనస్సు విషణ్ణంతో నిండిపోయింది. అంటే ఏమి ఆలోచించలేని స్థితిలో ఉండిపోయింది. ప్రసన్నుడవై నేను ఖిన్నుడనయ్యాను గనక, ఆలోచన శక్తిని కోల్పోయాను గనక, ఈ కోల్పోయిన శక్తిని తిరిగిచ్చి నన్ను రక్షించు ప్రభు. నేను సర్వకాల సర్వావస్థలలో నమస్కరించే వారి కోరికలు తీర్చేటటువంటి కల్పవృక్షం వంటి నీకు నమస్కరిస్తున్నాను. వందారు కల్ప అంటే వందారు నమస్కరించే వారికి కల్పం, కల్పవృక్షం వంటి వాడు. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏమడిగితే తీస్తుంది. నువ్వు కూడా ఎంత ఒక్క నమస్కారం చేస్తే వారికి అన్నీ ఇస్తావు. అది కూడా ఎందుకు ఇస్తున్నావు? కృపాకల్ప, నీ కరుణ వల్ల అలా ఇస్తున్నావు. అటువంటి కరుణాస్వరూప నీ పాదాలకి నమస్కారం. ప్రభో తే నమః, నీ కొరకు నమస్కారం. నమః తే అంటే, తే అంటే నీ కొరకు నమస్కారము అనర్థం. అలా మమ్మారు నమస్కరించాడు. ప్రభు, ఇంతకాలం సారము లేని సంసార జలధిలో పడ్డాను. ఈ సంసారం అనే సముద్రంలో మాట వరసకు కూడా సారం లేదు, ఉన్నట్టు కనబడుతుంది. ఇందులో భార్య అని, భర్త అని, పిల్లలని, పిండి వంటలని, నిద్ర అని, ఇంకా రకరకాల భోగాలని, ఈ భోగాలలో పడి ఈ శాశ్వతం అనుకుని అజ్ఞానంలో పడిపోయాను. నన్ను క్షమించు ప్రభు, ఎంత పొరపాటు చేశాను. కలలం బోలెడి పుత్రమిత్ర వనిత గారాది సంయోగముల్ జలవాంఛారతి ఎండమావులకు ఆసల్ చిక్కు చందంబునన్ తలతున్ సత్యములంచు మూఢుడ వృథా తత్వద్దుడన్ నాకు నీ విలసత్పాదయుగంబు చూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతి. ఓ లక్ష్మీ వల్లభ, లక్ష్మీ వల్లభుడు గనక నీలో కరుణ ఉంటుంది, లక్ష్మి నీ పక్కన ఉన్నప్పుడల్లా నీలో జాలి ఎక్కువ ఉంటుందిట. అందుకనే లక్ష్మీ వల్లభ అని మరీ పిలుస్తున్నాను. నన్ను కరుణతో చూడు. ఎందుకు కరుణతో చూడమంటున్నానంటే, ఈ సంసారం కల వంటిది. భార్య, భర్తలు, ఇళ్ళు, ఈ బంధుత్వాలు, ఈ సంయోగములు, మళ్ళీ విడిపోవడం అంటే వియోగం, ఇవన్నీ కూడా కలల వంటివి. ఒక వ్యక్తి గాఢంగా అలిసి నిద్రపోయి ఒక కలగన్నాడు. ఆ కలలో ఒక మహారాజు వచ్చి, నేను రాజపదవి నుంచి తప్పుకుంటున్నాను, ఈ కిరీటం నీది, రేపటి నుంచి నా సింహాసనం నీది అన్నట్ట. వీడు ముష్టాడు, ప్లాట్ఫారం మీద పడుకుని ఉన్నవాడు. ఇంతలో రాజుగారు నెత్తి మీద కిరీటం పెట్టగానే ఆనందంతో, ఆహా, ఈ రోజు నుంచి నేను రాజునని విర్రవీగాడు. అందరినీ, ఏ నేను రాదు అని చెప్పినట్టు వినండి అన్నాడు. చేతిలో ముష్టిడి, చేతిలో ఉన్న కర్రతోటి నిద్రట్లో నీళ్ళు కొట్టుకోవడం మొదలెట్టాట. ఇంతలో అటుగా రక్షక భటులు వెళ్ళారు, కానిస్టేబుల్స్. ఎవడరాను, పేవుమెంట్ మీద పడుకున్నావు అని డొక్కలో పోటీ పొడిచారు. ఏ మహారాజు గారిని పొడుస్తారా, మిమ్మల్ని అందరినీ చెరసాల పాలు చేస్తానన్నట్ట. ఈరోపు ఇంకోటి పొడిచారు వాళ్ళు, ఉరికి వెళ్ళి లేచాడు. చూస్తే వాడు ప్లాట్ఫారం మీదే పడుకుని ఉన్నాడు, వాడి పక్కన ముష్టి చెప్ప, ముష్టి కర్రే ఉంది. పొడిచిన వాళ్ళు రక్షక భటులు నాలుగు తన్నారు. వాడు, అయ్యో నేను రాజుని కదా, ఇదంతా కళ అనుకున్నట్ట. ఇదిగో ఈ సంసారం అటువంటిదని చెప్పాడండి. అంత అద్భుతంగా చెప్పాడు చూడండి. కళలో రాజు అవుతాం, పేదవుతాం, గుర్రాలు వస్తాయి పోతాయి, ఏనుగు ఎక్కినట్టు వస్తుంది, శత్రువుల్ని నరికినట్టు వస్తుంది, బయటకు వస్తే పిరికి పిరుగు, మళ్ళీ వీడు ఎందుకు పనికిరాడు అంటే ఏమీ లేనిది ఉన్నట్టుగా కనబడుతుంది. తీరా కళ్ళు తెరవగానే అవన్నీ మాయమైపోతాయి. అలాగే ప్రభు, మేము భూమి మీద పుట్టి ఒక బంధుత్వంలో ఇరుక్కుని, ఇది నా భర్త, ఈ లేక ఈమె నా భార్య అనుకున్నంత సేపట్లో దూరం అయిపోతాయి. కళకి, ఈ సంసారం అనే కళకి కొంచెం తేడా, ఎక్కువలే తేడా. ఏమిటంటే కళ ఓ పావు గంట అరగంటకో పోతోంది, ఈ కళ పాతికేళ్ళో, ముప్పై ఏళ్ళో, యాభై ఏళ్లకో పోతోంది. అది కళే, ఇది కళే. ఇది కొంచెం పెద్ద కళ, అది కొంచెం చిన్న కళ. ఒక్కొక్కడికి అది ఇది కూడా ఒకే రకమైన కళ. అంటే పెళ్ళైన వెంటనే వియోగం కూడా రావచ్చు, ఏం చెప్పగలం. కాబట్టి సత్యములు అనుకుంటున్నాను నేను మూర్ఖుణ్ణి, ఈ సంసారాన్ని నమ్ముకుని ఇందులో పడిపోయి ఈ భూలోకంలో ఉన్న సుఖాల వెంటబడి నావాళ్ళు నావాళ్ళు అనుకుంటున్నాను. ఈ నావాళ్ళందరూ నన్ను విడిచిపెడతారని, నేను వారిని విడిచిపెడతానని, ఏకాకినైపోతానని, కర్మను అనుసరించి జీవుడు ఒక్కడే వెడతాడని గ్రహించలేక వృధాతత్వజ్ఞుండి భ్రష్టుండైపోతున్నాను. ఈ భ్రష్టుండైన నన్ను అనుగ్రహించు. చాలా అత్యద్భుతమైన వేదసారంతో చెప్పాడు ఆయన. మన బంధాలు ఏవి మనతో కూడా ఒక్క క్షణం కూడా ఉండవండి, అసలు ఉన్నంతసేపు పట్టదనమాట. కళ్ళ ముందు చూస్తున్నాం కదా, అయ్యో అప్పుడు ఇన్నేళ్లు గడిచిపోయాయా, మనలో ఇంత మార్పు వచ్చిందా, మన ముసలాళ్ళం అయిపోయావా, మన బంధువులు దూరం అయిపోయారా, ఎంతమంది దూరం అయిపోతున్నారు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు, మరి ఎంతమంది వెళ్ళబోతున్నారు, రేపు పొద్దున వీడితో కూడా ఎవడొస్తాడు, ఎవడు రాడు. భార్య గుమ్మం దగ్గరే ఉంటుంది, పిల్లలు శ్మశానం దాకానే వస్తారు, బంధువులు ఎక్కడి దాకా వచ్చి ఆ శ్మశానంలో కూడా పాపం పోయాడని ఆ టీ తాగి మరిగిపోతారు. ఆ సమయంలో కూడా శ్మశానంలో కూడా టీలు తగ్గుతున్నారండి ఇప్పుడు ఈ మధ్యన. కాబట్టి కూడా ఎవడొస్తాడు, కర్మానుగో గచ్చతి జీవ ఏకహ, ఎంత ఆశ్చర్యం, కర్మను అనుసరించి వెడతాడు జీవుడు ఒక్కడే. అద్భుతమైన ఒక తత్వాన్ని పాతకాలంలో ఓ పాటల కింద పాడుకుంటూ ఉండేవారు. దాన్నే గురదాడప్పారావు గారు కన్యాశుల్కంలో పెట్టుకున్నాడు, చాలా అందంగా తీర్చిదిద్దాడు అనుకోండి ఆయన. నిజంగా క్రెడిట్ అంతా గురదాడప్పారావు గారిది, మహాకవి ఆయన. ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదన్ని ఏవు, ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదన్ని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలక, ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలుక, కట్టె ఇల్లున్నదే చిలుక. రోజు ఇల్లు ఇల్లు అంటావు, ఇల్లు నాదంటావు. ఓ చిలక అంటే ఓ ప్రాణమా, ఓ జీవుడా అని అర్థం. జీవుణ్ణి చిలకతో పోలుస్తారు. నీ ఇల్లు ఎక్కడే చిలక అంటే ఓ జీవ, నీ ఇల్లు ఎక్కడుంది. ఫోన్లో మాట్లాడితే ఇల్లు లేదది, ఈ ఫోన్లన్నీ సెల్లలన్నీ హెల్లకి తీసుకుపోతాయి. కాబట్టి నీ ఇల్లు ఎక్కడంటే ఊరికి ఉత్తరంగా సమాధి అని ఒక పురం ఉన్నదట. అక్కడ ఒక కట్టెల ఇల్లు ఉన్నది, దాని మీద పడుకోబెడతారు. చక్కగా తలకాయ ఒకవైపుకి, కాళ్ళు చోట మళ్ళీ తీసి పైన గుడ్డ కూడా బీకి పారేస్తారు. అదిగో ఆ కట్టె ఇల్లు నీది పెర్మనెంట్ హౌస్. అది కూడా పాపం నువ్వు ఉందాం అనుకుంటే అక్కడ ఉండనివట్లే చివరికి, అది శాశ్వతం అనుకుంటే నిప్పు పెడతారు, కాలి బూడిదైపోతావు. కాబట్టి అదే ఇల్లు. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామ చిలుక, కొన్నాళ్లకో రామ చిలుక. మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, ముందుగతి కానవే చిలక. కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, వెంట ఎవరు రారు చిలుక, వెంట ఎవరు రారు చిలుక. మనం ఎన్నాళ్ళు బతికినా సామ్రాజ్యం ఏముంది, మహాసామ్రాజ్యం పరిపాలించాం, చివరికి సామ్రాజ్యం అందరికీ ఆ సామ్రాజ్యమే, ఇంకేం సామ్రాజ్యం లేదు. కర్రలే చుట్టాలు ఇలా పొడుగ్గా కర్రలు కడతారు కదా, మధ్యలో పెట్టేవి కట్టెలట, దాని మీద పడుకోబెట్టి పట్టుకుపోతారు. మోసేరు నలుగురు, నలుగురు మాత్రం మోస్తారు కొంచెం మంచిగా ఉంటే. ఈ మూన్నాళ్ల ముచ్చటికి నువ్వు మురిసిపోయి రెచ్చిపోయి, నా అంత గొప్పవాడు లేడు, నేను మినిస్టర్ని, నేను ఇంకో సిస్టర్ని, ఇంకొక ప్లాస్టర్ని అంటూ నోటికి ప్లాస్టర్ వేసుకోకుండా ఇష్టపడతాడు అవుతాడు. ఏమున్నాయి ఇవన్నీ, ఎవడు ఎక్కడన్నా బతుకుతున్నాడా? మంచి ప్రైమ్ మినిస్టర్ అనుకున్నవాడు కూడా బాంబు పేలితే మళ్ళీ వాడి శరీరంలో ఒక్క వెంట్రుక ముక్క దొరకదే మనకి, ఏం బతుకురా అని అడుగుతోంది వేదాంత రహస్యం మనకి. కాబట్టి మూన్నాళ్ల ముచ్చటకు మురిసే ఉతులేవు, ముందుగతి కానవే చిలక. కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, వెంట ఎవరు రారు చిలక. ఎంతకంటే తేలిక అర్థమవుతుందండి. మోసేరు నలుగురు వెంబడిని పది మంది, మోసేరు నలుగురు వెంబడిని పది మంది, నువ్వు కాలిపోయేదాకా కావలుందురు కాని. అయ్యో చిలక, నువ్వు కాలిపోయేదాకా కావలుందురు గాని, కడకు తొలగొత్తురే చిలక, వెంట ఎవరు రారు చిలుక, రామ చిలుక, రామ చిలుక. అది ఇది పాట యొక్క ముక్తాయింపు కొసమెరుపు అన్నమాట. నిన్ను నలుగురు మోస్తారు, ఇప్పుడు అది మోయడంలా ఓ వ్యానో ఏదో తీసుకొచ్చి అందులో పట్టుకుపోతున్నారు, నామకే వస్తే మోస్తున్నారు, లేదా వెనకాతలో పది మంది వస్తారు వాళ్ళు కూడా ఎన్ని కబుర్లో. నిజంగా ఎంత దరిద్రంగా మారిందంటే ఈ మధ్యన, ఈ ఒక పిడతలో నిప్పట్టి కెడుతున్నాడు కొడుకు, వెనక ముందు పెడుతున్నారు, ఆ చచ్చిపోయిన తమ్ముట్ట ఆ పిడతలోకి వెళ్ళి అన్నాడు, చుట్టందరూ కలుసుకుంటాడు. చివరికి ఆ పిడత ఆయనకి దిక్కైంది బుడతకి. కాబట్టి వెంబడిని పది మంది, వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా, కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఎలాంటివి చెప్పుకుంటారో ఈ పాటలో రాశారండోయ్, నువ్వు బతికొండగా చేసినవన్నీ ఇప్పుడు మొదలెడతారు. మంచి అనుకోండి, ఎంత మంచివాడండి, ఎంతమందికి ఎన్ని రకాల అన్నదానాలు చేశాడు, ఇంకో మంచి పని చేశాడు అని పొగుడతారు. పాపాత్ముడు అనుకోండి, దరిద్రుడండి, ఆవిడకన్నా కాఫీ చొక్కిచ్చాడా, ఇంటికి వెడితే గుమ్మం దగ్గర నిలబెట్టి గంటేశాడు, అసలు ఇంట్లోకి రానివ్వలేదు అని తిట్టుకుంటారు కొంతమంది. ఈ విధంగా మొత్తం మీద రకరకాల వ్యాఖ్యానాలు చేసుకుంటారు. మీ వెనకాతలు రేపు పొద్దున మంచి వ్యాఖ్య రావాలంటే ఇప్పుడైనా కళ్ళు తెరవాలి, లేకపోతే ఈ తిట్టుకునే వాళ్ళందరూ గ్యారంటీ మనం తిట్టుకోట్లా, మన వెనకాతలు ఇంకోటి తిట్టుకుంటాడు, అందరికీ బెబ్బెబ్బే, వీడికి బెబ్బెబ్బే. కాబట్టి మొత్తం మీద ఈ విధంగా వెనక మాత్రమే ఎవడూ రాడు, కాలిపోయేదాకా మాత్రం కావపలా ఉంటారట, మళ్ళీ వీడింట్లోకి వస్తాడేమో ఎందుకైనా మంచిదని. అందుకని పూర్వం పూర్తిగా కాలిదాకా ఎందుకు ఉండేవారంటే, ఈ కొడుకులు కొంతమందికి అనుమానం ఈ దౌర్భాగ్యుడు మళ్ళీ వస్తే ఆస్తి లాక్కుంటాడేమోనని పూర్తిగా కాలేక కపాల మోక్షం పెటిల్మని అయ్యాక, అమ్మాయ ఇక ఈ బాడీ ఈ డాడీ గారిది, ఈ జీడిలో పట్టుకున్నవాడిది, వెనక్కి రాదురా అని వదిలేసి వస్తాను. వెంట ఎవరు రారు చిలుక, రామ చిలుక. ఇటువంటి కలల వంటి సంసారాన్ని శాశ్వతం అనుకుంటున్నాను నేను. తలతున్ సత్యములను మూఢుడ అన్నాడు ఆయన, ఎంత బాగా అన్నాడు అక్రూరుడు, ఇవి సత్యం అనుకుంటున్నాను మూర్ఖుణ్ణి, వృథా తత్వజ్ఞుడన్, నా తత్వజ్ఞానం, నా పనికి మాలిన జ్ఞానం ఎందుకు, నాకు ఇంకేం వద్దు, నేను దేనిని తెలుసుకోవాలనుకోవడం లేదు, నిరంతరం నీ పాదపద్మములను మనస్సులో పెట్టుకుని భక్తితో నిన్నే తలుచుకుని మోక్షం పొందాలనుకుంటున్నాను కృష్ణ, నీ పాదస్పర్శ, నీ పాద దర్శనం, నీ పాద సేవనం, నీ పాదాలను తలుచుకునే భాగ్యం ప్రసాదించు అంటూ ఉండగా ఆ రూపం మాయమైపోయింది. 42 నిమిషాలు ఉన్నట్టు ఆయన నీళ్ళల్లో అడుగునేకంగా. అందులో దండకం, ఎంత దండకం అండి, ఇప్పుడు నేను ఇంకా మహావేగంగా చదివాను. ఆయన ఒక్కొక్క పదం ఆచితూచి చదువుతూ ఉంటే అడుగున ఆనందం చూచి తన్మయుడైపోయి చెప్పాడు. ఇప్పుడు నీళ్ళల్లో దృశ్యం అదృశ్యం కాగా అన్ని విడిచిపెట్టి కృష్ణ వాసుదేవ అంటూ ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు రాగానే కృష్ణ పరమాత్మ కొంటివాడు అని చెప్తాను కదా, ఆయన లేనడు ఆయనవే, అందుకని రాగానే అన్నాడు, అదేమిటక్కురోరా, నీళ్ళల్లోకి వెళ్ళి ఎంతసేపైనా కొంతమంది బాత్రూమ్ కడితే వీళ్ళ బాత్రూమ్ వండిపోని ఎప్పటికి రారండి, అదేమిటో తెలియదు కానీ గంటల గంటల వాటిని విసుగొచ్చేస్తున్న వాటి, రైల్లో కూడా చూశాను ఒకసారి అలాగ నీళ్ళల్లోకి వెళ్ళి స్నానం చేస్తూ బయటికి రాలేదా అనుకున్నాను. కృష్ణుడు యొక్క తమాషా చూడండి, ఆయన ఎంత హాస్యవాడాడు. జలములు చేరువనున్నవి, నీళ్లు చూస్తే పక్కనున్నాయా, పెద్ద దూరం లేదుగా, ఇక్కడ రథం అక్కడ యమునా నది. జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే, నదీ జలముల నభమున ధరణి కలుగని చోద్యములు నీకు కానంబడనే. నీళ్లు చూస్తే పక్కనున్నాయి, నువ్వు వెళ్ళి ఏకంగా ఇంతసేపు గడిచిపోయింది, 42 నిమిషాలు ఏకధాటిగా నీళ్లలో ఉండిపోయావు. నాకు అనుమానం వచ్చింది సుమా, కొంపదీసి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయావేమో, వెతుకుదామో అనుకున్నాను, ఎంతలో అదృష్టవశాత్తు వెతికేలోపు వచ్చావు. నేను నిన్ను వెతుకుదాం అనుకున్నప్పుడల్లా నువ్వు బయటకు వస్తావులే, ఒడ్డును పడతావులే, నేనున్నానుగా నేను ఒడ్డును బారేయడానికి. అవును, నాకు ఒక అనుమానం వచ్చింది, ఇంతసేపు నీళ్లలో ఎందుకు మునిగున్నావు? నదీ జలంలో యమునా నది యొక్క నీటిలో ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఎప్పుడూ ఎక్కడా చూడని విశేషాలు నువ్వు చూసావా? ఏమైనా వింతలు కనబడ్డాయా? ఏవో వింతలు కనబడితే గాని ఇంతసేపు ఉండలేవు కదా అన్నట్ట. ఇంతసేపు నా విశ్వరూపం చూసావని అడగచ్చుగా, అబ్బే అలా అడగడు ఆయన. ఆకాశంలోనూ భూమి మీద చూడనివి నీటిలో చూసావా, ఇంతసేపు ఎందుకున్నావు అని అడిగితే ఆయన ఇంతకంటే కొంటివాడు, కృష్ణుడు చూశాడుగా అందుకని తెలివితే అట్లా బాగా వచ్చాయట. నీలో లేని లోకములు ఏ లోకములందు చెప్పరీశ్వర అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఔత్కంఠ్యాత్, ఉత్కంఠతతో అన్నాడు, స్వామి నీలో లేని వింతలు విశేషాలు ఎక్కడుంటాయి అన్నాడు ఆయన. నీలోన లేని లోకములు వింతలు ఏ లోకములందు చెప్పరీశ్వర, ఇంకే లోకంలోనూ ఉండవుగాక. నీటన్ నేలన్ నింగిని ఉన్నవే, ఆకాశంలో అయినా భూమి మీద అయినా లేక నీళ్లలో అయినా నీకంటే గొప్ప వింతలు విశేషాలను ఎవరన్నా చూడగలరా? నీలో చోద్యంబులెల్ల నెగడు మహాత్మా, అన్ని వింతలు విశేషాలు నీలోనే ఉంటాయి. ఓ మహాత్మా, నువ్వు వింతలకి నిలయం, అంతేకాని నేను నీ విశ్వరూపాన్ని చూశాను అల్లా. ఇప్పటిదాకా విశ్వరూపం చూపించావు కదా, మళ్ళీ ఇలా అడుగుతామేమి అనకుండా. కృష్ణ, ఎక్కడైనా వింతలుంటాయా విశేషాలుంటాయా నీలో లేకుండా? ఎక్కడ చూసినా నువ్వే అన్నాడు. సర్వాంతర్యామివి అనగానే ఓహో, ఈతను కూడా చమత్కారంగా అంతా నేనే, అన్నీ నన్నే చూశానని అంటున్నాడని గ్రహించి ఇంకా ఆలస్యం అవుతోంది. మనకంటే వెనక అతను కాలినడకన వస్తున్న పిల్లలే ముందెడిపోయారు, మనం రథంలో వచ్చాం కానీ ఇక్కడ ఆగిపోయాం, కొంచెం తొందరగా పెడదామన్నట్ట. కుందేలు తావేలు పరుగు పందెల్లా తయారయ్యింది, మనం ఆగాం వాళ్ళు ముందుకెళ్ళారు అనగానే ఈయన మంచి వేగంగా రథం తోలాడు. మళ్ళీ రథం మీద కూర్చుని తొట్లో కూర్చుని రథం తోలాడు. సరిగ్గా ఈ రథము మధురానగర ప్రాకారం దగ్గరకు వచ్చింది. ప్రాకారం అంటే ఆర్చ్ అన్నమాట, అది ఒక పెద్ద తోరణం కట్టారు అక్కడ. ఆ తోరణం మీద మధురానగర ప్రవేశము స్వాగతం అని ఉంటుందన్నమాట. మధ్యలో ఉగ్రసేనుడి యొక్క విగ్రహం ఉంటుంది. ఆ ప్రాంతం దగ్గరికి రాగానే మీరు చూసారు గుళ్ళ దగ్గర అక్కడ ఆర్చిలు కనబడితే, అలాంటి తోటకు రాగానే అప్పటికే పిల్లలు నందుడు వాళ్ళ బళ్ళు కూడా వచ్చేసాయి. రథం ఆపాడు ఈయన. ఆ లోపలికి వెళ్ళాలంటే కృష్ణుడు అనుజ్ఞ కావాలట, అందుకనే ప్రాకారం దగ్గరే రథం ఆపాడు. ప్రభు, ఏ జన్మలో పుణ్యమో, నా రథంలో నిన్ను తీసుకురాగలిగాను, నిన్ను రథంలో కూర్చోబెట్టి ఆ రథం నడిపే భాగ్యం నాకు నువ్వు ప్రసాదించావు. గరుత్మంతుడు కూడా ఈ భాగ్యానికి నోచుకున్నాడో లేదో తెలియదు, ఎందుకంటే గరుత్మంతుడు మీదెక్కుతావే కానీ రథం నడపడగాయినా అందువల్ల, కానీ నాకు ఆ భాగ్యం ఇచ్చావు. నా వెంట నా వెన్ను వెంబడి నువ్వు ఉన్నావు. సాధారణంగా వెన్ను కాచి రక్షిస్తాననే మాట ఇప్పుడు నిజమయ్యింది, నిజంగా వెన్ను కాచి రక్షిస్తున్నావు, వెనకున్నావు. ఇప్పుడు నాదో చిన్న కోరిక, నా ఇంటికి విచ్చేయుము, నా ఇంటికి విచ్చేయుము, నీ యంగ్రి సరోజరేణు నికరము శోకం, నా ఇల్లు పవిత్రం బగు శ్రీయుత నీ భటుని పెద్ద చేయందగదే. ఏ ప్రభు, ఒక్కసారి నా ఇంటికి రావా, నా ఇంటికి విచ్చేయుము అన్నాడంతే. ఎంతో వినయంగా కోరుకున్నాడు ఆయన, నా ఇంటికి దయచేయి. ఎందుకు అడుగుతున్నానో తెలుసా, నాకు స్వార్థం ఉన్నది, అది స్వార్థమో పరమార్థమో. నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టావనుకో, నీ కాలి కింద ఉన్న ఇంత పెసరు దుమ్ము నా ఇంట్లో పడుతుంది, ఆ దుమ్ము అంటే లక్ష్మీదేవి, మోక్షలక్ష్మి నాకు వస్తుంది. అందుకని నీ పాదాల కింద ఉన్న దుమ్ము నా ఇంట్లో పడితే నా ఇల్లు ఎంతో పవిత్రమవుతుంది. ఓ లక్ష్మీ వల్లభ, నేను నీ సేవకుణ్ణి, నీ భటుణ్ణి, నీ కింకరుణ్ణి, నువ్వు ఏం చెబితే అది చేసేవాణ్ణి, నా ఇంట్లో అడుగుపెట్టి నా ఇల్లు పవిత్రం చెయ్యవా అన్నట్ట, వినయంగా అడిగాడు. అప్పుడు స్వామి, నిజంగా అయితే మనం ఏమనుకోవాలి, ఎంత విశ్వరూపం చూపించాడు కాబట్టి పిలిచి పిలవగానే వెళ్ళిపోవాలి, అలా వెడతాడేమో అనుకుంటాం. అబ్బే, చెప్పాను ఆయన లీలలు అంతవరకే, నీకు విశ్వరూపం వరకే యోగం. ఇంట్లోకి అడుగుపెట్టే యోగం ఎప్పట్లో నీకు లేదు, నీ ఇంటికి వచ్చే రోజులు ఉంటాయి, కానీ ఇప్పుడు రాను. ఎందుకు ఏమిటి అనకుండా వెళ్ళిపో. కాబట్టి గురువుగారిని ఎప్పుడైనా మా ఇంటికి రండి అని బలాత్కరించకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎప్పుడు రావాలో ఆయన చూసుకుంటాడు, జగద్గురుడు ఆయన. అందుకని చెప్పేశాడు ఆయన, నాకు ఒక నియమం ఉన్నది, యదుకుల విద్వేషణుడై మదమున వర్తించు కంసు మర్దించి భవత్ సదనంబు చూడవచ్చద పొద ఈ స్యందనము గొనుచు పురమున కనగా. ఓ పుణ్యాత్మ, యాదవుల మీద మహాద్వేషంతో ఉన్నాడు నీచుడైన మా మామ కంసుడు, ఆ కంసుడి యొక్క మదం అడగిస్తాను, మదం అడగించి అతన్ని మర్దిస్తాను. చపాతీ పిండిని పూరి పిండిని చూసారా, పటా 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 కొట్టి ముద్ద చేస్తారు, దానికి మర్దించుడు అని పేరు అనమాట. వాడిని పిండి కొట్టినట్టు కొట్టేస్తాను. ఆ తర్వాత నీ ఇంటికి ఎప్పుడో ఒకప్పుడు నేనే ఏరి కోరి వస్తాను, నువ్వు పిలవకుండా వస్తాను. పిలిస్తే వస్తేలాగా, పిలవకుండా నా అంతటా నేను వస్తాను. అప్పటి వరకు ఎందుకు ఏమిటి అని ప్రశ్న వేయకుండా నువ్వు రథం తోలుకుని మీ రాజుగారికి వార్త చెప్పు, మేము నడిచి వస్తాం, ఇక్కడ వరకే రథంలో వస్తాం, ఇక్కడ నుంచి మేము ఆయనకి శత్రువులం, శత్రువు యొక్క రథంలో వస్తే మేము వాడికి రుణపడతాం. నగరంలోకి వచ్చాక ఆ రుణం వల్ల వాడిని చంపాలంటే నాకు కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాయి, రుణానుబంధం ఉన్న చోట చంపలేను నేను. కాబట్టి వాడిని చంపాలంటే కాలినడకని తిరిగి రాళ్ళు నా కాళ్ళకు గుచ్చుకుంటూ ఉండగా, ఆ క్రోధం పెరుగుతూ ఉండగా, దారిలో వింతలు విశేషాలు చూస్తున్నప్పుడు వీడి భటుల యొక్క అవమానాలు తట్టుకుంటూ ఉండగా, ఆ కోపం ఇంకా పెరగ్గా అప్పుడు వాడిని సంహరించాలి. కాబట్టి నువ్వు మారు మాట్లాడకుండా రథం తోలుగుపో అనగానే టక్కున వాళ్ళని కిందకి దింపాడు. ఇంకా రెండో మాట మాట్లాడలేదండి. గురువు ఆయన జగద్గురువు అని నమ్మాడు కదా. ఇప్పుడు గురువు శాసిస్తే ప్రాణమైనా ఇమ్మని శాస్త్రం చెబుతున్నది. నీ ప్రాణం ఇచ్చేయి అంటే ఇచ్చేవారు పూర్వం అలా ఉండేవారులండి, పూర్వం శిష్యులు ఆ మహాత్ములు అలా ఉండేవారు. అందుకని నువ్వు చెప్పినట్టే చేస్తానని నమస్కరించి వెళ్ళిపోయాడు. ఈ రథం తోలుకుంటూ వెళ్ళి ఆ రథాన్ని గుర్రాలని కంసుడి యొక్క గుర్రాలశాలలో రథాలశాలలో రథశాలలోనేమో రథం పెట్టాడు, గుర్రాలు తీసుకెళ్ళి అశ్వశాలలో కట్టేశాడు. కంసుడి పాదాలకు నమస్కరించాడు. ప్రభు, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞని శిరసావహించాను. బలరామకృష్ణులు తల్లిదండ్రులతో సైతంగా, తండ్రితో సైతంగా, సోదరులతో సైతంగా, పరివారంతో సైతంగా కానుకలు కట్నాలు తీసుకుని వాళ్ళిద్దరూ వచ్చారు. ఇంకా తర్వాత పనులు నువ్వు చూసుకో, నేను వెళ్ళొస్తానన్నట్ట. మంచిది నాయన అని ముక్తసరిగా పంపేశాడు అక్రూరుణ్ణి. ఆ పని అయిపోయిందిగా ఇంక వేరే థ్యాంక్స్ కూడా చెప్పడవాడు, వెళ్ళిరా అన్నాడు. ఇక ఎప్పుడు బలరామకృష్ణుని వధిద్దామని ఆయన అనుకున్నాడు. అప్పటికి ఇంచుమించుగా సాయంకాలం 3 గంటల వేళకు అవస్తున్నది. ఆ సమయంలో అప్పటికే అక్కడికి వచ్చిన పిల్లలందరినీ వెంట పెట్టుకుని, పెద్దలారా మీ దారి మీది, పిల్లలం మా వేచ్యం అది. పిల్లలందరూ ఒక గుంపు కదా, మరి మేమంతా 8 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్న వాళ్ళందరం కలిసి నగరం చూసి రాత్రికి ఎక్కడో చోటకి చేరతాం, మీ దారిని మీరు వెళ్ళండి అని. అనగా నందాదులు వారి దారిని వారు వెళ్ళారు. ఈ పిల్లల్ని వెంట పెట్టుకుని మధురా నగరం అంతా తిరగడం మొదలెట్టాడు కృష్ణుడు. పరిఖలు చుట్టూత, పెద్ద పరిఖ ఉన్నదట దానికి, అగర్త్ అంటారు. పూర్వం నగరంలోకి అడుగు పెట్టాలంటే నగరం చుట్టూత లోతైన గొయ్యి తవ్వి దాంట్లో నీళ్లు నింపేవారు, అందులో ముళ్ళు మొసళ్ళు పెట్టేవారు. ఎందుకంటే కోటలోకి వెళ్ళాలంటే ఈ గొయ్యి దాటి కానీ వెళ్ళలేరు, ఈ గొయ్యి దాటలేరు ఎవరు. ఆ గొయ్యి మించి నగరంలోకి వెళ్ళాలంటే ఇనప వంతెనలు ఉంటాయి, ఆ వంతెనల మించి వెళ్ళాలన్నమాట. శత్రువులు వచ్చినప్పుడు ఆ వంతెలు ఎత్తేస్తారు. ఆ వంతెలు ఎత్తేస్తే ఈ గోతిలోంచి దిగి అందులోకి వెళ్ళడం చాలా కష్టం, భయంకరమైన మొసళ్ళు ఉంటాయి, ఈలోపు పైనుంచి ఆయుధాలతో చంపుతారు. అలాంటి పరిఖ, అగర్తలు, కోటలు, కొమ్మలు, పడగలు, పెద్ద పెద్ద 8 అంతస్తులు 12 అంతస్తులు భవనాలట ఆ రోజుల్లో, మంచి శిలలతో కట్టినటువంటి అందంగా తీర్చిదిద్దబడిన భవనాలు, అవన్నీ చూసుకున్నారు. జెండాలు చూశారు, ఇళ్లల్లో నుంచి వస్తున్న సుగంధ ద్రవ్యాలు, వంటకాల వాసనలు, నేతి వంటకాల వాసనలు, బూరెలు, గారెలు, ఇటువంటివి ఇంకా రకరకాలైనటువంటి పదార్థాలు, వస్త్రాల దుకాణాలు, వీటన్నిటితో ఉన్నటువంటి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయండి అక్కడ చెప్పారు. ఆ రోజులలో 100 పైచిలకు వ్యాపారస్తులు అక్కడ ఉన్నారట. అంటే ఆలోచించండి, మీరు ఎన్ని వస్తువులు ఉంటే అన్ని వస్తువులు, అక్కడ లేని వస్తువు లేదు. గురివింద పోస, సూది దగ్గర నుంచి కత్తి వరకు, మణుల నుంచి మాణిక్యాల వరకు, ఇటు బంగారం, ఇటు వెండి, అన్ని రకాల ధాతువులు, తిరుపదార్థాలు. రాత్రి అర్ధరాత్రి 12 గంటలకైనా అలా తలుపు తడితే అక్కడ ఉన్నటువంటి వైశ్య ప్రముఖులు నేతితో ఘుమఘుమలాడే పదార్థాలు కొత్త వాళ్ళకి వండి పెట్టేవారట. చిల్లర ఎంత తీసుకుని పైగా వ్యాపారంలో కూడా అంత ధర్మం అన్నమాట. ఒక్క కాయిన్ ఇస్తే, ఒక్క కాసు ఇస్తే ఇక్కడ దాకా నేతిపిండి వంటలతో భోజనం పెట్టే మహానుభావులు ఉన్నటువంటి నగరం అని చెప్పారు మధురానగరం గురించి. అటువంటి మధురానగరాన్ని చూపిస్తూ పిల్లలతో పాటు తిరిగాడు ఆయన. కరం ఆశ్చర్య రుచిన్ తనర్చు మధురన్ కాంచన్ విభుండంతటన్. ఎంతో ఆశ్చర్యముగా సంపదలకి నిలయమయ్యున్న పవిత్రమైన మధురానగరం అంతా తాను చూస్తూ పిల్లలకి, ఇదిగో చూడండి ఇది భవనం, ఇక్కడి ఏనుగుల శాల, ఇది గుర్రాల శాల, ఇది ఆడవాళ్ల శాల, ఇది స్నానాగారం అని అన్ని చూపించాట. ఆ వింతలు చూసి వాళ్ళకి మతిపోయిందిట. ఆశ్చర్యం ఏమిటంటే 11 అంతస్తుల భవనంలోకి కింద ఒక తొట్టులో కూర్చున్నాడు ఒకడు. ఈ తొట్టిని ఒకటి ఇలా తిప్పుతున్నట్టు తాడుతో ఈ తొట్టి పైకి వెళ్ళిపోయింది. అంటే లిఫ్ట్ అనమాట, ఆ రోజుల్లో లిఫ్ట్లు. చేత్తో ఇలా తాడు వేసి ఉన్నటువంటి దాన్ని గిర్రని చక్రం తిప్పుతుంటే ఈ చక్రానికి ఉన్న తాడు పైకి తీసుకుపోతే తొట్టులో కూర్చున్నాడు పైకి వెళ్ళిపోతున్నారు. కృష్ణ, మెట్లెక్కర్లేకుండా తొట్లో కూర్చుని బలెక్కేస్తున్నారే, ఎంత మహిమో అన్నాడు ఒకడు. ఇప్పుడు ఇంకో తమాషా, గర్గభాగవతంలో రాశారండి, ఆయన బాగా చూసి రాశాడు. ఒక ముసలావిడ వీళ్ళ కళ్ళ ముందు తొట్లో కూర్చుందిట, పై అంతస్తులోకి వెళ్ళిందిట. ఆ ముసలావిడ లోపలికి వెళ్ళిపోగానే ఈసారి అందులోంచి ఓ పడుచోవిడ దిగిందిట. ఓహో, ఇలా అయితే మన ఊళ్ళో ఉన్న ముసలాళ్ళందరినీ తొట్లో పెట్టేస్తే పడుచువాళ్ళు అయిపోతారేమో అన్నాడు ఒక్కర్రాడు. అంటే వాడికి ఏం తెలియదు కదా, ముసలావిడ పైకెక్కింది, ఇప్పుడు పడుచావిడ దిగింది. వీడేమనుకుంటున్నాడు, ముసలావిడి తొట్లో కూర్చుని పైకెక్కి పడుచుదైపోయిందేమో, ఇలా అనుకుంటే మన ఊళ్ళో ఉన్న ముసలాళ్ళందరినీ పట్టుకొచ్చేద్దువే అన్నట్టు ఒకడు. ఈ విధంగా ఈ ఆశ్చర్యాలని, కొత్త కుర్రాళ్ళు కదండి పాపం, ఎప్పుడు టౌన్ చూడలేదు, సిటీ చూడలేదు, అందుకని పాపం ఆశ్చర్యపోతూ ఎంత బాగుంది అన్నారట. అలా విడుతూ ఉండగా కొంతమంది చాకళ్ళంతా బట్టలు ఉతికి ఇస్త్రీలు చేసి మంచి ఖరీదైన పట్టు వస్త్రాలు, అంచు పంచెలట, మంచి మంచి అంచులు, పెద్ద పెద్ద అంచులు ఉన్నటువంటి పంచెలు, కంచుకాలు అంటే లాల్చీలు, ఇంకా తలపాగాలు, కిరీటాలు, ఇవన్నీ కూడా, గుడ్డలన్నీ కూడా బాగా ఉతికి మెరిసిపోతూ ఉండగా ఇస్త్రీ చేసి రంగురంగుల దుస్తులు మూటలు కట్టుకొస్తున్నారు. దాదాపు 100 మంది ఉన్నారు ఆ చాకళ్ళంతా. వాళ్ళందరికీ ఒక ప్రధాన రచకుడు, నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ముందు మూట వేసుకుని భుజం మీద వస్తూ ఉండగా వెనకాతల తక్కిన వాళ్ళంతా వస్తున్నారు. తెగ తాగేసి ఉన్నారు అప్పటికి, బాగా బట్టలు ఉతుకుతుకి అలిసిపోయారట. అందుకని ఇక్కడ దాకా వేసేశారు. ఇక్కడ దాకా వేసిన వాడికి ఇంకేం బుర్రేం పని చేస్తుంది, ఆ తాగుడు మేకంలో వస్తువులు కూడా మర్చిపోతూ ఉంటారు వాళ్ళు. అలా పాప వాళ్ళు ఈ పైన ఉన్నటువంటి కండువాలు పాడేసుకుంటూ, మూటలు పారేసుకుంటూ బయలుదేరారట. వస్తూ ఉన్నారట, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. అందులో ప్రధాన రజకుడి దగ్గరికి వెళ్ళాడు. రజకాన్వయాగ్రణి అని పలకరించాడు. వాడేమో అసలే కంసుడు అంటే ఇష్టపడేటటువంటి, కంసుడికి ఆత్మీయుడైనటువంటి వ్యక్తి, కంసుడికి వాడికి బాగా స్నేహం. ఇప్పుడు కృష్ణుడు కంసునికి విరోధిని విన్నున్నాడు పైగా. దానికి తోడు అసలే కంసమిత్రుడు, క్రూరత్వంతో ఉన్నవాడు, దానికి తోడు లోపల ఇంకో సరుకోటి ఉంది కదా, మరి తెగతాగి ఉన్నాడు. అందుకని ఆ మత్తుతో ఎర్రబడిన కళ్ళతో ఎవడవరా దింభకా అని చూశాట. అప్పుడు కృష్ణుడు ఎంతో ప్రేమగా, అసలు ఆయన మొహం చూస్తేనే కరిగిపోతాడు అంతా, ఆయన ముఖం చూస్తే కటిక వాళ్ళు కరిగిపోతారని రాశారు భాగవతంలో. వీడి కర్మ మరి పూర్వజన్మ కర్మ ఒకటి ఉంటుంది కదా, అందుకని వాడు యగాదిగా ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఉండగా కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, విందులమై నరేశ్వరుని వీటికి వచ్చితి మేము, మాకు మా మందలలోన కట్టికొన మంచి పటంబులు లేవు, నీ ముడిల్ సుందర ధౌత చేలములు శోభిల్లుచున్నవి ఇమ్ము, నిన్ను మేలందెడు తెమ్ము, రాజు దశ అల్లురము ఓ రజకాన్వయాగ్రణీ. ఓ రజకాన్వయాగ్రణి, ఓ రజకశ్రేష్ట, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, నీకు శుభం కలుగుగాక. మేము కంసమహారాజు గారు ఆహ్వానించగా ఇక్కడికి ఆహూతులమై వచ్చాం, బంధువులుగా వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చాక ఈ నగరాన్ని చూశాక మాకు ఒక విషయం అర్థమైంది. నగరంలో అందరూ మంచి మంచి పట్టు వస్త్రాలు కట్టుకున్నారు, మెరిసిపోతున్న సిల్కు లాల్చీలు కట్టుకున్నారు. ఏ లాల్చీ వేసుకున్నా బాల్చీ తనకు తప్పదనుకో, అయినా వీళ్ళందరూ మంచి లాల్చీలు వేసుకున్నారు, మంచి బట్టలు కట్టుకున్నారు. మేము ముతక బట్టలు కట్టుకున్నాం, పల్లెటూరు వాళ్ళం, మరీ బొత్తిగా శుద్ధ కాటన్ కట్టుకున్నాం, ఖద్దర్ బట్టలు కట్టుకున్నాం. నీ ముడిలో అందమైన పట్టు వస్త్రాలు రంగురంగులవి మెరిసిపోతున్నాయి, ఇస్త్రీ చేయబడున్నాయి. అంచు వస్త్రాలు చూడగానే మాకు ఆశ కలిగింది. అందుకని కట్టుకోవడానికి అడుగుతున్నాం. కాసిన బట్టలు మాకు ఇవ్వకూడదా? మేమేం సామాన్యులం అనుకోక సుమా, రాజుగారికి మేనల్లుళ్ళం, అల్లుడికి మేనల్లుడికి మామగారు వస్త్రాలు ఇవ్వడం సంప్రదాయమే లే. నువ్వు ఇచ్చావనుకో నీకు మేలు కలుగుతుందని అడువైగా, ఇమ్ము నిన్ను మేలందెడు తెమ్ము అని పరిపరి విధాలుగా ప్రార్థించగా, నిజానికి తక్కిన చాకళ్ళందరూ వెనకాతలను వాళ్ళందరూ ఇచ్చేద్దా ఇచ్చేద్దా, ఈ కుర్రాడు అడుగుతున్నాడు ఎంత ముద్దు వచ్చేస్తున్నాడు అని ఆనందంగా అంటున్నారట. కానీ వీడు ఈ నాయకుడు ఉన్నాడే, వాడు బాగా మత్తుతో ఉన్నాడు, ఎర్రబడిన కళ్ళతో ఉన్నాడు, ఆగ్రహంతో ఉన్నాడు. అందుకని వాడు ఏమన్నాడు, పళ్ళు పటపట కొరికి, ఎట్టెట్రా మనుజేంద్రు చాలములు మీకీ పాడియే మేరలుం కట్టంబోలుదురే పయోఘృత దిగ్రాసంబులన్ మత్తులయ్యిట్టాడందనిగాక గొల్లలకు మీకి భంగి నోరాడిన్ కట్ట ప్రాణము కోలుపోయదు సుమి కంసోద్ధతిండింబక. ఒరి కుర్రాడా, ఏమేం వాగుతున్నావురా, ఇందాక అడుగు చూస్తున్నాను, నగరంలోకి అడుగుపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు నగర వీధులన్నీ మా అనుమతులు లేకుండా తిరుగుతూ చూస్తున్నావా, టిక్కెట్ లేకుండా చూస్తావు, పైగా ఫ్రీగా ఎగ్జిబిషన్ అంతాను, చూడ్డమే కాకుండా ఇక్కడికి వచ్చి మా రాజుగారు కట్టుకునే బట్టలు కావాలంటావా, ఈ బట్టలు ఎవరు అనుకుంటున్నావురా, కంస మహారాజు గారు కట్టుకునే బట్టలు, అంతటి మహారాజు గారు రాజాధిరాజు కట్టుకునే బట్టలు కావాలని కోరుతావా, మూర్ఖుడా నీకు అసలు నోరు ఎలా వచ్చింది, ఇంకొక మాట మాట్లాడేవంటే ఒక్క పిడిగుద్దుతో నేను చంపేస్తాను, ప్రాణం కోల్పోతావు, మా మహారాజు గారి బలం అంటే ఏమిటో తెలుసుకో, మా రాజు దాకా ఎందుకు, నేను కొడితేనే చచ్చిపోతావు. అమ్మమ్మ, ఈ మధ్యన మీకు బాగా పాలు పెరుగు నెయ్యి ఎక్కువైపోయాయిట, అవి తాగి అన్నాడు వాడు. పయోఘృత దధిగ్రాసంబులన్, పయహ పాలు, ఘృత నెయ్యి, దధి పెరుగు, వాటితో కూడిన గ్రాసం అన్నం తిని బాగా కొవ్వెక్కి ఇలా పలుకుతున్నారు. కానీ లేకపోతే పల్లెటూరు వాళ్ళు వచ్చి గబ్బిల ఇలాంటి వాళ్ళు వచ్చి రాజుగారి బట్టలు కట్టుకుంటారా? అమ్మమ్మ, పరుల బట్టలు అడగడమే చిప్పో, మా రాజు సొంబుగైకున్న ఏ రాజులు వెరతురింత ఎల్లిదమే నీకు ఈ రాజరాజ గృహమున ఈ రాజసమయాల గొల్ల ఏగుము తలగనన్నాడు. వరి గొల్లాడా గొల్లాడా అని ఒకటి రెండు సార్లు తిట్టిపోయిగా, మా రాజుగారు సొమ్ము తీసుకోవాలంటే రాజాధిరాజులే భయపడతారు, ఈ రాజధానికి వచ్చి ఈ రాజసం టీవి చూపిస్తావా పో అని పిడికిలు బిగించి ఆగ్రహంతో ఊగిపోతూ తాగుడు వైఖల్లో తిట్టగానే వెంటనే కృష్ణుడు ఏం చేశాడు, ఓహో నీ బలం అంత గొప్పదా అని అమాంతంగా చెయ్యెత్తి ఈ చెయ్యి యొక్క అంచుతోటి ఒక్కసారి మెడ మీద దెబ్బ కొట్టాడు. ఘోర కరాగ్రతలంబున అంటే చేతి యొక్క అంచుతోటి, చెయ్యిలా చాచి అరచెయ్యి దానితోటి ధీరుడు కృష్ణుండు శిరము తెగిపడగొట్టెన్ పౌరుల గుండెలు పొగులగ వీరోద్రేకిన్ మదావివేకిన్ చాకిన్. మదముతో అవివేకంగా ఉన్న తాగుబోతువాడైన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న మూర్ఖాతి మూర్ఖుడయ్యున్న తన మహిమ తెలుసుకోలేకుండా బండబూతులు తిడుతున్నటువంటి వాణ్ణి ఆ రజకాన్వయ అగ్రణిని అమాంతంగా మెడ మీద ఒక్క దెబ్బ కొట్టి తల నరికేశాడు. అసలు ఆ దెబ్బకి తల తిక్కింద పడిందిట. కరాగ్రశబ్దమే కరాటే. ఆయన కరాటే ఫైటర్ ఎవరనుకుంటున్నారు అసలు నిజానికి? కృష్ణ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ కరాటే ఫైటింగ్. అది తెలియక మనం ఇతరులకు అంటగడుతున్నాం. ఆ రోజులో ఈ చేతిలో కొట్టగానే ఇంత బలముగా ఉన్నవాడి తల తెగి కింద పడిందిట. ఇటుకలు పెంకులు పగల కొట్టడం కాదు, వాడి తలకాయని పెంకు ఎగరగొట్టాడు దెబ్బకి. ఈ విధంగా కరాగ్రతలంతో వాడి తల తెగ్గొట్టాడు అని చెప్పాడు. ఆ రోజుల్లో ఇలా చేతితో యుద్ధం చేసేవాడు కృష్ణుడు, ఇష్ ఇష్ అంటూ. అవన్నీ తర్వాత చూపిస్తాను ఇప్పుడు కానీ. మొత్తం మీద ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మడు ఒక్క చేతి దెబ్బతో వాడి తల తెగ్గొట్టి అవతల పారవేశాడు. దాంతో వెనకాతలు ఉన్నవాళ్ళు, మేము చెప్పామా చస్తావురా బట్టలు ఇవ్వరా అంటే వినకుండా అనవసరంగా ప్రాణం కోల్పోయావు, మన తోలికి వస్తాడేమో లే కృష్ణుడు ఎందుకు వచ్చిందని అందరూ మూట్లు అక్కడ పారేసి కకా వికలై పారిపోయారు. మొత్తం 100 మంది పారిపోయారు, మూట్లు కింద పడ్డాయి. ఇప్పుడు కృష్ణుడు ఆ మూట్లు విప్పాడు, తనకి నచ్చిన బట్టలు తాను ధరించాడు. బలరాముడికి నల్ల బట్టలు ఇచ్చాడు, ఆయనకి ఎప్పుడు నీలం అంటే ఇష్టంట, రెగ్యులర్గా నలిపేస్తాడు అనమాట. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం, ఒక్కొక్కళ్ళు ఎప్పుడు తెలిపే కడతారు, కొందరు ఎప్పుడు నలిపే కడతారు, ఒక్కొక్కళ్ళు మార్చి మార్చి కడతారు. ఈయన కృష్ణుడు ఎక్కువ పీతాంబరం, ఆయన నీలవస్త్రం కట్టుకున్నాక తక్కిన పిల్లలందరినీ పిలిచి పిల్లలారా కట్టుకోండిరా అని అందరికీ తలకోబట్ట ఇచ్చేసేట. ఇంకా మిగిలిపోయాయి కదా, చాలా మిగిలిపోయాయి. ఆ ఊళ్ళో కూడా కొద్దిమంది ముష్టాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరినీ పిలిచి మీకేం పర్వాలేదు మొహమాట పడకండి, మన సొమ్మే మా మావయ్య సొమ్ము అని శుభ్రంగా ఇచ్చి వాళ్ళని కట్టుకోమన్నట్ట. వాళ్ళు అన్నారు 10 కాలాలు చల్లగా ఉండయ్యా, ఈ ఊళ్ళో ఎప్పుడు ఇంత ముద్ద పెట్టనివ్వలేదు దుర్మార్గుడు, ముష్టెత్తుకునే వాళ్ళని జైల్లో దోసేస్తాడు వాడు, అందుకే హడిలిపోతున్నాం. ఆహా అయ్యా అంత గొప్ప బట్టలు ఇచ్చావు, ఈ బట్టలు కట్టుకుని బంగారపు బొచ్చి పుచ్చుకుని అడుక్కుంటే ఉంటుంది అక్కడ కూడా దిక్కుమాల బుద్ధి, అడుక్కునే బుద్ధి వాళ్ళకి, ఆ బుద్ధి బాగాలేదట. ఈ బట్టలు కట్టుకుని వెడతాం పది కాలాలంటే బలరాముడు అవి మా కృష్ణుడి యొక్క చేతితో బట్టలు వచ్చాయిగా, ఇంకా మీకు జీవితంలో యాచించే కర్మ ఉండదు పండు అన్నట. వాళ్ళు ఎంతో ఆనందపడిపోయి ఆహాహా ఏం బట్టలు అనుకున్నారు. ఈ విధంగా సహజంగా లోకంలో సామెత ఉంది తెలిసినా, ఏమిటో తెలిసిన అత్త సొమ్ముకి అల్లుడు దానం అని, కానీ ఇక్కడ మామ సొమ్ముకి అల్లుడు దానం. ఈ విధంగా అన్ని దానం చేసి వాళ్ళ ఆనందం ముఖంలో కళ్ళబడుతూ ఉండగా చూసి వాళ్ళని పంపించాడు. వీరంతా వస్త్రాలు ధరించి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడి నుంచి కృష్ణుడు బలరాముడు అక్కడ ఉన్న ఒక సాలివాడి దగ్గరికి వెళ్ళారు. నేత పనివాడు, చాలా పరమభక్తుడు ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళారట. ఆయన అరుగు మీద కూర్చుని బట్టలు కుడుతున్నాడు. కృష్ణుడిని బలరాముడిని చూశాడు, శరీరం గగురుపాటుకు గురిగింది, పొంగిపోయాడు, ఆనందం తట్టుకోలేకపోయాడు. కృష్ణ బలరామ, ఎన్ని జన్మల పుణ్యమయ్యా, నేనే ఈ బట్టలన్నీ కంసుడికి కుట్టిపెట్టాను, చక్కగా అంచులు కుట్టిపెట్టింది నేనే, లాల్చీలు కుట్టింది నేనే, కానీ మీ బట్టలు చాలా బాగున్నాయి కానీ కుచ్చీలు పెట్టుకోవడం రావడాల, కొందరు పంచి కడతారు కానీ కుచ్చీలు సరిగ్గా పెట్టుకోలేరట. కృష్ణుడు కుచ్చీలు పెట్టుకోలేడా, ఈ అవకాశం ఆ పద్మశాలికి ఇద్దామని. అందుకని ఏం చేశాడనమాట, కుచ్చీళ్ళు సరిగ్గా పెట్టుకోకుండా వచ్చాట. అబ్బే ఇక్కడ పంచి బాగాలేదు అని దగ్గరికి తీసి ఆ కుచ్చీళ్ళు పెట్టి చక్కగా కుట్టి అలంకారం చేసి నూరు కండిలు మెళ్ళలో వేసాట. అప్పుడు కృష్ణుడు మెచ్చుకున్నాడు, నీకేం కావాలని అడిగాడు. ప్రభు నాకేం కావాలి, నాకేం వద్దు, నీ అనుగ్రహం చాలన్నట. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వాడు, నేను ఎవరి దగ్గరన్నా ఏదన్నా పుచ్చుకుంటే వాడికి ఏదో ఒకటి ఇవ్వాలి, ఇందాక ఒక చాకలాయన్ని కొట్టాను, వాడికి మోక్షం ఇచ్చాను, ఎందుకో తెలుసినా, వాడు పూర్వజన్మలో సీతాదేవి గురించి అభాండం వేసి ఇన్ని జన్మలుగా నరకం పొందుతున్నవాడు. అసలు రహస్యం అది ఇప్పుడు చెప్పాడు ఆయన. వాడు ఈ జన్మలో పాపం కదటది, సీతారాములు ఇద్దరు వ్యవహారంలో పలికినటువంటి ఆ రజకుడే మళ్ళీ జన్మెత్తాడు. వాడు మామూలు వాడు కాదు, కరాళకంఠుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు చాకలి వేషం వేసుకుని సంవత్సరం పాటు లంకలో ఉన్న సీతని తెచ్చి ఏలుకుంటున్న రాముడు ఒక మనిషేనా అని ఆనాడు అభాండం వేయడంతో సీతారాములు విడిపోయారు కదా. ఆ పాపం వల్ల ఎన్నో జన్మలు ఎత్తి 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 ఆ పాప ప్రాయశ్చిత్తలేక అల్లాడిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు కృష్ణుడు, ఆ పాపం పోవడానికి తన స్పరిశతో వాడిని నరికి వెంటనే వాడికి పాపాలు పోగొట్టి స్వర్గం ఇచ్చాడు. కృష్ణుడు చంపాడంటే స్వర్గం అండో, అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఎప్పుడు రుణాలు అట్టే పెట్టుకోడు. ఆయనకి స్వర్గం ఇచ్చాను, నువ్వు పరమభక్తుడివి కాబట్టి నీకేదో ఒకటి ఇవ్వాలి కదా అని చేత్తో ఇలా తాకేట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, కారుణ్యంబునవ ఆనిగైకొని అలంకారంబుగా వించి శృంగారోదంచిత దిగ్గజేంద్ర కలభాకారంబులంబుల్చిరాసూరుల్ వాయకుడంత మాధవుడంత వాయకుని శుశ్రూషన్ ప్రసన్నాత్ముడై సారూప్యంబును లక్ష్మియున్నసగినైశ్వర్యాది సంధాయియై. ఆయన ఇచ్చినటువంటి బట్టలు ఆ చేసిన అలంకారం అన్నీ పుచ్చుకుని ఇప్పుడు సంతోషించి ఏం చేశాడు ఆయన, నీకు ఈ రోజు నుంచి ఒక అపూర్వమైన రూపం ఇస్తున్నాను, నా రూపం వంటి రూపం కావాలని అందరూ కోరుకుంటారు, ఇదిగో నేను నా చేత్తో నిన్ను తాకాను, ఈ క్షణం నుంచి అచ్చం అలాగే ఉంటావు, దానికి సారూప్యము అని పేరు. ఆ రోజు నుంచి ఆ శాలితను ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడు వచ్చాడు అనుకునేవారట అంతా, శ్రీకృష్ణుడే అయిపోయాడు ఆయన. ఇదొకటే కాదు, నువ్వు నా మెడలో నూలు గండెలు వేసావు అందుకని లక్ష్మినిచ్చాను, అధికారం ఇస్తున్నాను, శరీరం విడిచిపెట్టాక శాశ్వత వైకుంఠం ఇస్తున్నాను. అంటే భగవంతుణ్ణి ప్రేమతో సేవిస్తే అంతమోక్షం, ద్వేషంతో సేవిస్తే స్వర్గాది లోకాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఆ విధంగా ఆ నేత పనివాడిని అనుగ్రహించి అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. ఒక పూల కొట్టు దగ్గరికి వెళ్ళాడు. మాలాకారుడు అతను మాలలు కట్టుకుంటూ ఇలా దండలు కడుతూ రోజును కంసుడికి పంపిస్తూ ఉంటాడట. ఆయన అరుగు మీద కూర్చుని పువ్వుల దండలు కడుతున్నాడు. ఇంతలో కృష్ణుడు బలరాముడు పిల్లలతో అక్కడికి రాగానే ప్రభు ఆగండి అన్నాడు. అద్భుతంగా బట్టలున్నాయి, అంచులు బాగున్నాయి, కుచ్చిళ్ళు బాగున్నాయి, అలంకారం అంతా బాగుంది, కానీ ఒక్కటి ఒక్క లోటు, మెడ బోసిగా ఉంది, మెడలో దండలు లేవు, వనమాల లేకపోతే ఎలాగా. అందుకని నేను కొత్త కొత్త దండలు కట్టాను, ఈ దండలు వేసుకోండి అని వాళ్ళని అరుగు మీద కూర్చోబెట్టి, పాపం పేదవాడు అరుగు అది గుడిసె అరుగు, ఆ అరుగు మీద కూర్చోబెట్టి, నగరాల్లో కూడా గుడిసెలు ఉంటాయండో, స్లమ్ ఏరియా అంటారు కదా, స్లమ్ ఏరియా మధురలో కూడా ఉందన్నమాట, పాపవాడు కొంచెం పేదవాడు అయినా సరే అరుగు మీదే కూర్చోబెట్టి మెడలో పూల దండలు వేసేట. ఆహా, అప్పుడు శ్రీకృష్ణుడు వనమాలిక విరాజిత విశాల వక్షుడయ్యట. అమల కమల దళలోచన భవమోచన హే, అమల కమల దళలోచన భవమోచన హే, త్రిభువన భవన నిధాన, త్రిభువన భవన నిధాన, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే. శ్రిత కమల కుచ మండల ధృత కుండల హే, శ్రిత కమల కుచ మండల ధృత కుండల హే, కలిత లలిత వనమాల, కలిత లలిత వనమాల, కలిత లలిత వనమాల, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే. నిజంగా అప్పుడు కలిత లలిత వనమాల, అందమైన వనమాల మెడలో పడింది. శ్రీకృష్ణుడు పూర్తిగా వనమాలైపోయాడు ఆనందంతో. ఆయన, నాయన నన్ను వనమాలిని చేసావు, మళ్ళీని ఏం కావాలో కోరుకుంటే నాకేం వద్దు, నీ అనుగ్రహం చాలన్నట్ట. కోరుకో, కోరుకోమన్నావు కాబట్టి కోరుకుంటున్నాను. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును, ఎంత అందంగా కోరాడండి. ఇది పద్యం చాలా గొప్పది, మీరు రోజు చదవండి. ప్రభు నీ పాద పద్మాలని నేను రోజు సేవించాలి, నీ పాద సేవ ప్రసాదించు. నీ పాదసేవ చేసే భక్తులు ఉన్నారుగా వీళ్ళందరూ, వీళ్లతో స్నేహం ప్రసాదించు. నితాంతాపారభూతదయయును ఎప్పుడూ తరగని ప్రాణిదయ, ఎల్లప్పుడూ అందరినీ ప్రేమించాలి, దయతో చూడాలి, ప్రతి ప్రాణిని దయతో చూసే భాగ్యం ప్రసాదించు. తాపసమందార, తపస్సు చేసే ఋషులకి కల్పవృక్షం వలె కోరిన కోరికలు తీర్చేవాడు ఆయన. తాపసులు అంటే ఋషులు, మందార కల్పవృక్షం. కల్పవృక్షం ఏం చేస్తుంది? అడిగిన వస్తువు ఇస్తుంది. తపస్సు చేసేవాళ్ళకి అడిగినవి ఇస్తావు నువ్వు, అందుకని తాపసమందార. నాకు దయచేయగదే, నాకు అనాలి, మాకు అనకూడదు. కొంతమంది మార్చి చదువుతున్నారు, అప్పుడు ఆ పద్యం యొక్క అర్థం మారుతుంది. ఇప్పుడు చెప్పండి అందరూ కూడా, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును, నితాంతాపారభూతదయయును తాపసమందార నాకు దయచేయగదే. వెంటనే ఇచ్చాడు ఆయన. ఇచ్చాక ఇప్పుడు స్వామివారు ఆయన అనుగ్రహించి ముందుకెళ్ళాడు. ఇంకా ఆ అనుగ్రహం కంసవధ, ఆయనకు ఉపనయనం. రేపొద్దున ఆయన గురుకులంలో ఎడ్యుకేషన్కి కాశీ పంపిస్తాం, కాశీయాత్ర కడతాడు. ఈ విశేషాలతో రేపు కూడా యథాప్రకారంగా 6:20 కలుస్తాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.